Srila Prabhupada ki jai, Shri Shri Radha Damodar Bhagwan ki jai, Jagannath Baladev Subhadra Maharani ki jai, Sita Ram Lakshman Hanuman ki jai, Shri Shri Gaur Nitai ki jai, Panchatattva Bhagwan ki jai, Lakshmi Narasimhadev Bhagwan ki jai, Prahlad Maharaj ki jai, Giriraj Govardhan ki jai, Tulsi Maharani ki jai, Jagat Guru Srila Prabhupada ki jai, Iskon Vartaman Guru Vrind ki jai, His Holiness Jai Pataka Swami Guru Maharaj ki jai. Hare Krishna. So heroes topic andariki already telusu enti heroes topic munnane manamu bhakti vinod thakur sachidananda bhakti vinod thakur oka aavirbhava mahotsavani jarupukunnam rendu rojulu kindata so andu gurinchi ee aadivaramu ayina oka jeevana charitram gurinchi manam charchiddamu aithe mana ఆల్టర్లోని గురు పరంపర ఏదైతే ఉంది గురు పరంపరలో ఉన్న ఆచార్యులు అందరి గురించి వరుసగా నేను చెప్పి ఉన్నాను. మనం ఒకసారి జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్ గురించి కూడా చర్చించాం. అలానే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గురించి తెలుగులోనా ఇంగ్లీష్లో నాకు గుర్తులేదు, తెలుగులో చెప్పలేదు, ఇంగ్లీష్లో చెప్పాను. గౌరకిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ గురించి తెలుగులో చెప్పాను. ఓకే ఫైన్. అండ్ ఈరోజు మనము భక్తి వినోద్ ఠాకూర్ గురించి చెప్తున్నాం. సో అలా కంప్లీట్ చేస్తే ఏంటంటే మీరు ఆల్టర్లో ఆ గురు పరంపర ఫొటోస్ చూస్తే మీకు అర్థమవుతుంది వాళ్ళ ఒక విలువ, వాళ్ళు అసలు ఎవరు, వాళ్ళ మన భక్తి జీవితంలో వాళ్ళ ఒక ఏంటది ఇన్పుట్ ఏంటి, అసలు వాళ్ళ ఒక పొజిషన్ ఏంటి. ఈరోజు మనం ఇక్కడ ఇలా కూర్చున్నామంటే దాని వెనక వాళ్ళు ఎంత కష్టపడారో అది మనము తెలుసుకోవడం ఎంతో ఇంపార్టెంట్. అయితే ఈరోజు ఏదైతే నేను మాట్లాడుతాను అది మెయిన్ కానీ స్వలిఖిత జీవని అంటే ఆటోబయోగ్రఫీ ఆఫ్ భక్తి వినోద్ ఠాకూర్. ఆయన స్వయంగా, స్వ అంటే స్వయంగా, లిఖిత అంటే రాశారు, స్వలిఖిత జీవని ఏదైతే ఆయన స్వ నిజే ఆయన రాసుకున్నారు సొంతంగానే, దాని నుంచి నేను మాట్లాడతాను. ఇది యాక్చువల్గా ఎవరైతే మహానుభావులు వాళ్ళకి వాళ్ళ జీవిత చరిత్రము రాయాలని వాళ్ళకేమో అంత ఆసక్తి ఉండదు. కాకపోతే ఆయన కొడుకు లలిత ప్రసాద్ ఒకరినప్పుడు అడిగారనమాట, అంటే నాకు నాన్నగారు మీ జీవితం గురించి తెలుసుకోవాలని ఎంత ఆసక్తిగా ఉందంటే తనకి లేఖ రాశారు. ఇగో ఒకరోజు ఇలా జరిగింది, ఒకరోజు ఇలా జరిగింది, నేను ఇక్కడ ఇలా పుట్టాను, మా నాన్నగారు పేరు ఇది అని అలా తనకి ఒక లెటర్గా రాస్తే అదే ఆయన ఒక స్వలిఖిత జీవని అనమాట, ఏదైతే ఈరోజు మనం చర్చిస్తాము. అలానే ఈరోజు ఈ టాపిక్ మీ అందరితో షేర్ చేయడానికి నేను దీని మీద రీసెర్చ్ కొన్ని వేరే పుస్తకాల నుంచి చేశాను. జయసచ్చినందన్ ప్రభు రాసిన ఒక పుస్తకం లైఫ్ ఆఫ్ భక్తి వినోద్ ఠాకూర్, అలానే రూపవిలాస్ ప్రభు రాసిన సెవెంత్ గోస్వామి పుస్తకం, అలానే పండిత్ సతకరి చట్టోపాధ్యాయ్ రాసిన ఒక పుస్తకం గ్లిమ్స్ ఇన్ టు లైఫ్ ఆఫ్ భక్తి వినోద్ ఠాకూర్, అలానే భక్తి తీర్థ్ భక్తి ప్రదీప్ తీర్థ్ మహారాజ్ ఆయన ఒక రాసిన వెరీ ఇంట్రెస్టింగ్ బుక్ అనమాట ఠాకూర్ భక్తి వినోద్. అలా చాలా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి రీసెర్చ్ చేసేసి మనం ఈరోజు ఆయన జీవనతో ఆయన జీవితంతో సంబంధించిన చిన్న చిన్న విషయాలు కూడా మనం తెలుసుకుందాము. అయితే ఈ వైష్ణవ ఆచార్యుల గురించి తెలుసుకోవడము, వాళ్ళని కీర్తించడము అది మన భక్తి జీవితం తాలూకా ఒక లింబ్ అనమాట, వన్ ఆఫ్ ది ప్రాక్టీసెస్. ఎలా అయితే మనం హారతి చేస్తాం, కీర్తన చేస్తాం, జపం చేస్తాం, ప్రసాదం తీసుకుంటాం, అలానే మనం భక్తి జీవితంలో ముందుకు వెళ్ళాలంటే ఈ మహానుభావుల ఒక జీవిత చరిత్రం గురించి మనం వినాలి. దీని గురించి శ్రీల ప్రభుపాదుల వారు ఒకసారి 1971లో లండన్లో అచ్యుతానంద ప్రభుకి ఒక లేఖలో రాశారు. ఎప్పుడైతే అచ్యుతానంద ప్రభు గోరకిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ గురించి ఒక 6 పదాలు రచించారు చక్కని ఒక కవిత లాగా, దాన్ని మెచ్చుకుంటూ శ్రీల ప్రభుపాదుల వారు ఆయనకి ఒక లేఖ రాసి, ఇగో నువ్వు ఇలా ఈ గురు పరంపరాన్ని ఇలా పొగురితే నీ జీవితం కూడా 1000 times గ్లోరిఫై అయిపోతుంది, నువ్వు ఇలా నా గురుని పొగరడం నాకు ఎంత ఇష్టం ఉంది, ఎల్లప్పుడూ గురు పరంపరాని కీర్తిస్తూ ఉండు అని ఆ ఒక ఆదేశాన్ని శ్రీల ప్రభుపాదుల వారు అచ్యుతానంద ప్రభుతో చెప్పి ఉన్నారనమాట. సో ఈ గురు పరంపరాన్ని కీర్తించడం, వాళ్ళ గురించి తెలుసుకోవడం, వాళ్ళ పట్ల ఆసక్తి పెంచుకోవడం అది మనకి ఎంతో అవసరం. శ్రీమద్ భాగవతంలో కూడా చెప్పి ఉందన్నమాట, ఆసక్తి అనేది మంచిది కాదు, ఆసక్తి మనకి మీను భక్తి నుంచి భక్తిలో కిందకి తీసుకెళ్ళిపోతుంది. కానీ అదే ఆసక్తి ఎప్పుడైతే సాధువుల పట్ల పెంచుకుంటామో అప్పుడు ఆసక్తి మోక్ష ద్వారాన్ని తీరుస్తుందని కపిల్ ముని దేవహూతితో చెప్పారనమాట. భాగవతంలో 3వ స్కందంలో ఈ యొక్క పదం వస్తుందన్నమాట. సో ఆసక్తి వీళ్ళ మీద పెంచాలంటే వీళ్ళ గురించి తెలుసుకుంటే కదా ఆసక్తి పెంచుకోగలుగుతామన్నమాట. అండ్ అలాగైనా ఎప్పుడైతే మనం భగవంతుడి గురించి మాట్లాడితే భక్తులు ఆనందిస్తారు, భక్తుల గురించి మాట్లాడితే భగవంతుడు ఆనందిస్తారు. అందుకోసం ఈరోజు భగవంతుడిని ఆనందపరచడానికి మనము భక్తి వినోద్ ఠాకూర్ యొక్క జీవన చరిత్రం గురించి మాట్లాడుకుంటాము. భక్తి వినోద్ ఠాకూర్ ఈ యొక్క కృష్ణ చైతన్య ఉద్యమానికి ఒక ఆర్కిటెక్ట్ లాగా ఉన్నారు. ఎలా అయితే ఒక ఆర్కిటెక్ట్ డిజైన్ ఇస్తారు కదా, ఈ బిల్డింగ్ ఇలా తయారు అవ్వాలి, ఇది ఇలా ఉండాలి, ఇక్కడ ఇలా గోడ ఉండాలి, అలా ఆయన ఒక పెద్ద ఆర్కిటెక్ట్ అనమాట. కాకపోతే ఆర్కిటెక్ట్ సరిపోదు కదా, ఇంజనీర్ కూడా ఉండాలి, ఎన్ని ఐరన్ రాడ్స్ పడతాయి. సో ఇంజనీర్ అనేది భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్. సో ఆర్కిటెక్ట్ ఉన్నారు, ఇంజనీర్ ఉన్నారు, కానీ బిల్డర్ కూడా ఉండాలి కదా. బిల్డర్ జగద్గురు శ్రీల ప్రభుపాద్. ఎవరైతే వాళ్ళు ఇచ్చిన ఆర్కిటెక్చువల్ డిజైన్ని ఆయన యాక్చువల్గా ఇంప్లిమెంట్ చేశారు. అయితే మనమందరం ఎవరంటే లేబర్ అండ్ మేసన్, ఆ బిల్డర్కి మనం హెల్ప్ చేస్తున్నాం అనమాట. ఎక్కడ సిమెంట్ వేయాలి, ఏం ఎలా కట్టాలి అని మనం హెల్ప్ చేస్తున్నాం అనమాట. సో ఆర్కిటెక్ట్ ఈ భక్తి వినోద్ ఠాకూర్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. సో అందరు ఆచార్యుల యొక్క జీవితము మనము వింటే మనకి చాలా ప్రేరణని ఇస్తుంది. కానీ ప్రత్యేకంగా భక్తి వినోద్ ఠాకూర్ యొక్క జీవితం మనకి ఎంతో ఎక్కువ ప్రేరణ ఇస్తుంది. ఎందుకంటే ఆయన జీవితాంతో మనము సునాయాసంగా రిలేట్ చేసుకోవచ్చు. మిగిలిన వాళ్ళు ఏంటంటే ఇప్పుడు సడగోస్వామిల గురించి మాట్లాడితే వాళ్ళు ఏదో కోపినేసుకొని ఏదో ఒక చెట్టు కింద పడుకుంటారు, మళ్ళీ 3 రోజుల తర్వాత చెట్టు మారి ఇంకొక చెట్టు కింద పడుకుంటారు. అంటే వాళ్ళని మనం అనుకరించలేము, ఎందుకంటే మనం ఇలా కోపినేసుకొని చెట్టు కింద పడుకోలేము, మనకి మన లైఫ్స్ ఉన్నాయి. అలానే పోనీ గోరకిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ని అనుకరిద్దామంటే ఆయన చాలా గొప్ప స్థాయిలో ఉన్నారు. అంటే ఈ భౌతిక విషయాలు నిమగ్నం ఉన్న వాళ్ళ భౌతిక మనుషులతోని సాంగత్యం వద్దు అని అనుకుంటూ ఆయన ఏం చేశారంటే పబ్లిక్ టాయిలెట్ లోపలికి వెళ్ళిపోయి ఆయన లాక్ చేసుకుని కూర్చున్నారు. అంటే అక్కడ చెడు వాసన వస్తే ఎవరు నా దగ్గరికి రారు, నాకు ఎవరు సాంగత్యం వద్దు, నేను ఎప్పుడు నా ఒక జపంలోనే ఉండాలని ఆయన అలా ప్రవర్తించేవారు. సో ఆయన్ని కూడా మనం అనుకరించలేము. అలానే పోనీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అంటే ఆయన సన్యాసి. మనం ఎవరికి ఇక్కడ త్రీడండి సన్యాసిస్ ఎవరు కాదు, మనం ఒక గృహస్థ. సో ఈ గురు పరంపరలో చూస్తే అందరికైనా ఎక్కువ మనకి భక్తి వినోద్ ఠాకూర్ ఒక జీవితం నుంచి చాలా ప్రేరణ ఉంది. ఎందుకంటే ఆయన మనలాగానే ఒక నార్మల్ హౌస్ హోల్డర్, ఎవరికైతే 9 to 5 జాబ్ ఉంది, మార్నింగ్ జాబ్కి వెళ్ళాలి, ఈవినింగ్ రావాలి, ఇంట్లో పిల్లలు ఉన్నారు, ఫైనాన్షియల్ సమస్యలు ఉంటాయి, ఎన్నెన్నో, ఒక నార్మల్ కామన్ మ్యాన్. కానీ కూడా ఆయన జీవితంలో ఆయన ఎదురు అయిన ప్రాబ్లమ్స్ని దాటి ఎలా ఆయన ఏ ప్రాబ్లమ్స్ అయితే తన జీవితంలో వచ్చాయి ఆ ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని మెట్టగా తీసుకొని ఇంకా కొంచెం ముందుకి భక్తిలో వెళ్తూ ఈరోజు ఒక ఆచార్యగా పిలువబడారనమాట. సో అది మనకి చాలా ప్రేరణని ఇస్తుంది. ఆయన ఒక జీవితం ఎలా అంటే, సాధారణంగా కూడా భక్తులు ఈ క్వశ్చన్ ఎప్పుడు అడుగుతూనే ఉంటారు, అంటే ఆధ్యాత్మిక జీవితాన్ని భౌతిక జీవితాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఏం చేయాలి, అసలు మాకు జాబ్ ఉందండి, మాకు పిల్లలు ఉన్నారండి, మాకు భార్య ఉందండి. సో దానికంత సమాధానం ఇక్కడ మనం చూడగలుగుతాము. ఇతనికి కూడా అదంతే ఉన్నాయి, కానీ కూడా తను ఎంత చక్కగా భక్తి చేసేగలరు. సో ఇది మనం చాలా చక్కగా ఆయనతో మనం రిలేట్ చేసుకోవచ్చు. ఎలా ఆయన ఇంత సక్సెస్ఫుల్గా ఒక సక్సెస్ఫుల్ ఏంటంటే మెజిస్ట్రేటు, అంటే కొందరికి ఏం చూస్తామంటే భక్తులు అనేసరిగా ఇప్పుడు మనం తుకారాము లేదంటే జయదేవ్ గోస్వామి అయినా లేదంటే వాళ్ళ గురించి మనం చూస్తే వాళ్ళు ఏంటంటే భౌతికంగా అంత బాగా చేయలేకపోయారు. ఎందుకంటే వాళ్ళు ఫుల్ భక్తిలో బిజీ అయిపోయి వాళ్ళ బిజినెస్లో లాసులు అయిపోవడం. కానీ ఇక్కడ మనం చూస్తే భక్తి వినోద్ ఠాకూర్ ఒక జీవితము, ఆయన మెటీరియల్ కూడా చాలా సక్సెస్ఫుల్, అంటే ద బెస్ట్ అనమాట. ఆయన లాగా ఎవరు లేరు, అంత గొప్ప. బ్రిటిషర్స్ కూడా ఆయన్ని బాగా మెచ్చుకున్నవారు అనమాట, అంత స్మార్ట్ ఒక మెజిస్ట్రేట్. అలా ఆయన ఆధ్యాత్మికంగా కూడా ఆయన ద బెస్ట్, సూపర్. సో ఆ రెండిట్లో సూపర్ ఎలా అయ్యారు, ఎవరైనా ఒక దాంట్లో సూపర్ అవ్వగలుగుతారు, ఏదో ఒకటి ఫెయిల్ అవుతుంది. సో ఈరోజు మనం తెలుసుకుందామని అసలు ఆయన రహస్యం ఏంటి, ఎలా ఉండేవారు, ఆయన జీవిత ఒక దినచర్య ఎలా ఉంది, ఆయన ఏం చేశారనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అయితే మొదలుపెట్టే ముందు ఒక్కసారి ఆయన ఒక ప్రణామ మంత్ర నేను పాడతాను, మీరందరు నా వెనక దీన్ని పాడాలి, తర్వాత ఈరోజు క్లాస్ మనం మొదలు పెడదాము. నమో భక్తి వినోదాయ సచ్చిదానందనామినే గౌరశక్తి స్వరూపాయ రూపానుగవరాయతే. సో దీని అర్థం ఏంటంటే నమో భక్తి వినోదాయ. అసలు భక్తి వినోద్ అంటే ఏంటి, ఆ పేరు తాలూకు అర్థం ఏంటి? వినోద్ అంటే ఆనందం, ప్లెజర్, హ్యాపీనెస్. సో ఎవరైతే భక్తిలో ఆనందాన్ని అనుభవించేవారు ఆయన పేరు భక్తి వినోద్. మనకేంటంటే భక్తిలో దుఃఖమే, ఆ 16 మాలలు అలా చూస్తూ ఉంటే ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది, ఎప్పుడవుతుంది ఇది, ఎప్పుడవుతుంది. కానీ ఆయనకేంటంటే ఇంకా చేయాలి, నేను ఇంకా సేవ చేయాలి, ఇంకా. యాక్చువల్గా ఒక మాట మీకు చెప్తే ఆశ్చర్యపోతారు, కానీ భక్తి వినోద్ ఠాకూర్ అయినా, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అయినా, వాళ్ళు ప్రతిరోజు 64 రౌండ్స్ చేసేవారు. ఇన్ఫ్యాక్ట్ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అయితే ఒక మాట చెప్పారు, వింటే మీరు అందరికీ ఇలా హార్ట్లో పెయిన్ వచ్చేస్తుంది. ఆయన అన్నారు, ఎవరైతే 64 రౌండ్స్ చెయ్యరు అలాంటి వాళ్ళ చేత నైవేద్యం కూడా భగవంతుడు స్వీకరించరు. అంటే అంత వేస్ట్ పీపుల్ అనమాట, ఎవరైతే 64 రౌండ్స్ కూడా మినిమం చెయ్యరు అని. ఇప్పుడు మీరు అడగొచ్చు, అలాంటప్పుడు మనం ఎందుకు 16 చేస్తున్నాము? ఎందుకంటే మనం చెయ్యలేము, అందుకోసం ప్రభుపాద్ని బతమాలి, ప్రభుపాద్ తాలూకా శిష్యులు మేము చెయ్యలేమండే అంటే, అప్పుడు ప్రభుపాద్ సరే అయితే కనీసం 16 చేయమన్నారు. కానీ మనం ఆ కనీసం మాట ఉంది కదా, దాన్ని మర్చిపోయి 16 ఎలాగో 16 చేయాలని మనం అనుకున్నాం. కానీ ఆయన అలాగో ఎలాగో కంప్లీట్ చేయమనలేదు, కనీసం 16 చేయండి అని చెప్పారనమాట. సో 16 కన్నా ఎక్కువనే చెయ్యాలి, కానీ కనీసం 16 చేయాలి. ఇప్పుడు మనకి ఆ 16 లాస్ట్ బీడ్కి ఇంకా అయ్యో బాబో అని ఇంకా అయిపోయింది ఈ రోజుకి. సో భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఇలా చెప్పినప్పటికైనా ప్రభుపాద ఒక అంబ్రెలా, ప్రభుపాద ఒక గొడుగు కింద మనం ఉన్నాం కనుక ఆయన మన్ని ఓకే నేను కృష్ణతో మాట్లాడి మీకు 64 కాదు 16లోనే సరిపెట్టుకుంటానని మనకి అవకాశం ఆయన ఇచ్చారనమాట. సో నమో భక్తి వినోదాయ, ఎవరైతే భక్తిలో భక్తియుక్త సేవలో ఆనందాన్ని అనుభవించేవారు ఆయన పేరు భక్తి వినోదు, ఆయనకి మనం నమస్కారం చెప్తున్నాము. నమో భక్తి వినోదాయ సచ్చిదానంద నామినే. ఆయనకి ఇంకొక పేరు కూడా ఉంది, సచ్చిదానంద. ఎందుకు ఆయనకి ఈ పేరు వచ్చింది సచ్చిదానంద? సచ్చిదానంద అంటే ఏంటి? భగవంతుడి తాలూకా పేరు సచ్చిదానంద, సత్ చిత్ ఆనందం. ఎవరైతే ఎప్పుడు శాశ్వతంగా ఉంటారు, ఫుల్ ఆఫ్ నాలెడ్జ్, జ్ఞానంతో నిండి ఉంటారు, ఎవరైతే ఆనందంతోనే ఉంటారు, సచ్చిదానంద భగవంతుడు. మళ్ళీ ఆయనకి ఎందుకు ఈ పేరు ఇచ్చారంటే సచ్చిదానంద నామినే, ఎందుకంటే ఇప్పుడు నేను ఒక చెప్తాను, మనము శరీరం కాదు ఆత్మ. ఆత్మ అంటే పరమాత్మ తాలూకా భాగము. పరమాత్మ అంటే ఎలా ఉంటారు? సచ్చిదానంద. పరమాత్మ అంటే సచ్చిదానంద. సో ఆత్మ పరమాత్మ తాలూకా భాగం కనుక మన ఆత్మ కూడా సచ్చిదానందే. మన ఒక నిజస్వరూపం ఎలా ఉంటుందంటే సచ్చిదానందే. కాకపోతే ఈ భౌతిక శరీరంలోని మనం ఈ సాంగత్యం చేయడం వల్ల కలుషితం అయిపోయాము. సో ఇప్పుడు మన ఆత్మకి ఈ భౌతిక శరీరంకి మధ్యలో ఇంకొక శరీరం ఉంది, సూక్ష్మ శరీరం. అది మన్ బుద్ధి అహంకారంతో తయారు చేయబడింది. ఇప్పుడు ఈ మన బుద్ధి అహంకారంతో తయారు చేసిన ఈ శరీరము భౌతిక శరీరము, లోపల మన శుద్ధమైన పవిత్రమైన ఆత్మ ఏదైతే సచ్చిదానందంగా ఉంది. కానీ ఎవరైతే శుద్ధ భక్తులు, మధ్యలో ఉన్న సూక్ష్మ శరీరము వాళ్ళకి ఉండదు, కరిగిపోతుంది. ఎలా కరిగిపోతుంది? ఆ సూక్ష్మ శరీరం మన బుద్ధి అహంకారంతో తయారు చేయబడింది. సో వాళ్ళేం చేస్తారు, ఆ మనసుని భగవంతుడిలోని కేంద్రీకరించేస్తారు. వాళ్ళు ఒక మనసుని భగవంతుడి తాలూకా పాద పద్మాల మీద కేంద్రీకరించేశారు. సో మనసు ఎప్పుడైతే భగవంతుడి తాలూకా పాద పద్మాలకి కేంద్రీకరించబడింది, మనసు కరిగిపోయింది. సో తర్వాత భగవద్గీతలో భగవంతుడు ఏమంటారు? ఆయన అంటారు, తేషాం సతత యుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం. ఎవరైతే ప్రీతిపూర్వకంగా ప్రేమతో నన్ను ఆరాధిస్తారు వాళ్ళకి నేను బుద్ధి ఇస్తాను, ఆ బుద్ధితోనే వాళ్ళు నా దగ్గరికి వచ్చేయగలుగుతారు. సో దాని అర్థం ఏంటంటే ఎవరైతే శుద్ధ భక్తులు, వాళ్ళకున్న సూక్ష్మ శరీరంలో మనసు అనేది భగవంతుడు ఒక పాదపద్మలో కేంద్రీకరించేశారు, బుద్ధి కూడా భగవంతుడితో అనుసంధానంలో ఉంది, అహంకారం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళ అహంకారం ఎలా ఉంటుందంటే నేను భగవంతుడు తాలూకా దాసుడు అంతే. సో వాళ్ళకి ఆ మిథ్య అహంకారం కూడా లేదు. సో ఎప్పుడైతే వాళ్ళకి మన బుద్ధి అహంకారం లేదు, దాని అర్థం ఏంటంటే వాళ్ళ సూక్ష్మ శరీరం కరిగిపోయింది. ఇప్పుడు ఆ సూక్ష్మ శరీరం ఒకవేళ కరిగిపోతే ఈ భౌతిక శరీరం నేను ఆత్మకి మధ్యలో ఏమీ లేదు. అలాంటప్పుడు ఆత్మ భౌతిక శరీరాన్ని తాకుతుంది. ఎప్పుడైతే ఈ ఆత్మ భౌతిక శరీరాన్ని తాకుతుంది, ఈ భౌతిక శరీరం కూడా సచ్చిదానందంగా తయారైపోతుంది. అందుగురించి మీరు గమనిస్తే ఎవరైతే శుద్ధ భక్తులు, వాళ్ళు దేహాన్ని త్యాగం చేసినప్పుడు వాళ్ళ దేహాన్ని మనం దహనం చెయ్యము, కాల్చము, ఆ దేహాన్ని మనం సమాధి చేసుకుంటాం. ఎందుకంటే వాళ్ళ దేహం ఇప్పుడు ఆల్రెడీ సచ్చిదానంద తయారైపోయింది. ఎందుకంటే వాళ్ళు వాళ్ళకి ఆత్మకి దేహంకి ఇంకా ఎటువంటి భేదం లేదు, అది కూడా పవిత్రంగా తయారైంది. సో ఆ దేహాన్ని ఇంకెందుకు కాల్చేయాలని మనం దాన్ని బరి చేసుకుంటాం, దాన్ని ఉంచేస్తామన్నమాట. సో అందు గురించి భక్తి వినోద్ ఠాకూర్కి ఇంకొక పేరేంటి, సచ్చిదానంద. సో రేపు ఎల్లుడు మీకు ఎవరైనా అడిగారనుకోండి ఎందుకు ఆయనకి సచ్చిదానంద భక్తి వినోద్ ఠాకూర్ అంటారంటే, దానికి సమాధానం మీరు అందరు చెప్పగలాలి. నేను చెప్తున్నాను కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను, అర్థమవుతుంది అందరికీ, అర్థమవుతుంది. ఇంకొక రీజన్ కూడా ఉంది ఎందుకు ఆయనకు ఆ పేరు వచ్చింది సచ్చిదానంద. ఎందుకంటే ఆయన ఒక పుస్తకం రాశారు, సచ్చిదానంద ప్రేమ అలంకారం. ఆ ప్రేమ అలంకారం, ఆ పుస్తకం, ఆ ఎస్సే రాయడం వల్ల ఆయనకి ఆ పేరు అనేది వచ్చిందనమాట. సో మనం ఇప్పుడు టూ లైన్స్కి వచ్చాము. నమో భక్తి వినోదాయ సచ్చిదానంద నామినే, మీకు ఇంకొక పేరేంటి సచ్చిదానంద. గౌరశక్తి స్వరూపాయ, మీరు చైతన్య మహాప్రభు ఒక శక్తి, గౌరశక్తికి స్వరూపము, గౌరశక్తికి మీరు రూపం. మీకు ఆ ఎంపవర్మెంట్ ఉంది, భగవంతుడి తాలూకా శక్తి, శక్తి యొక్క రూపమే మీరు, పర్సోనిఫికేషనే మీరు అని చెప్తున్నామన్నమాట. రూపానుగ వరాయతే, రూపానుగ అంటే, రూపానుగ అంటే ఎవరు? లలిత బలరామప్రభు రూపానుగ అంటే, గీతిగా రూపానుగ అంటే, ఎవరైతే అనుచరులు, ఎవరు రూపగోస్వామి తాలూకా అనుచరులు, వాళ్ళని రూపానుగలు. మనం అందరూ రూపానుగలే కదా, మనం రూపగోస్వామి ఒక అడుగుజాలలో నడుస్తున్నాం కదా, ఆయన రాసిన పుస్తకాల నుంచి మనం అన్ని నేర్చుకుంటున్నాం కదా, ఆయన మనకి ఆచార్యులు. సో రూపానుగ వరాయతే, సో ఎవరైతే రూప అనుగులు, రూపగోస్వామి తాలూకా ఫాలోవర్స్, అన్నిట్లో ఆయన వరాయతే ఫస్ట్ క్లాస్, అన్నిట్లో టాప్ ఆయనే అన్నమాట. ఇప్పుడు అర్థమైందా భక్తి వినోద్ ఠాకూర్ ఒక ప్రణామ మంత్ర? సో ఇప్పుడు అర్థమైన తర్వాత ఇప్పుడు మళ్ళీ పాడదాం. నమో భక్తి వినోదాయ సచ్చిదానంద నామినే గౌరశక్తి స్వరూపాయ రూపానుగవరాయతే, అది భక్తి వినోద్ ఠాకూర్. సో ఈ మహానుభావుడు భక్తి వినోద్ ఠాకూర్ ఎప్పుడు ఆవిర్భావించారంటే, ఆయన ఆవిర్భావించడం గురించి చెప్పే ముందు అసలు అప్పుడు పరిస్థితి ఎలా ఉంది, నేను మిమ్మల్ని అందరినీ బ్యాక్ తీసుకువెళ్ళాలి. ఎక్కడ వెళ్ళిపోదామంటే మనం బ్యాక్ టు 1838. ఇంకా భారతదేశంలో స్వాతంత్రం రాలేదు, బ్రిటిషర్స్ ఉన్నారు. దానికి మీరు అందరు బ్యాక్గ్రౌండ్కి వెళ్ళిపోండి, ఎక్కడో కలకటాకి వెళ్ళిపోండి. అక్కడ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, ఇప్పుడు చైతన్య మహాప్రభు లేరు, నిత్యానంద ప్రభు లేరు, అద్వైత ఆచార్య లేరు, ఈ పంచతత్వంలో ఎవరు లేరు. అలా అయినా వాళ్ళ తర్వాత జనరేషన్ నరోత్తమ్ దాస్ ఠాకూర్ లేరు, శ్రీనివాస్ ఆచార్య లేరు, శ్యామానంద పండిత్ లేరు. ఆ తర్వాత వచ్చిన జనరేషన్ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్, బలదేవ్ విద్యాభూషణ్ వారు లేరు. లాస్ట్ కమెంటరీ ఏంటంటే బలదేవ్ విద్యాభూషణ్ రాశారు గోవింద భాష్య. ఆ తర్వాత ఇంకా ఆయన కూడా లేరు. ఇప్పుడు ఏమైంది, పుస్తకాలు లేదు. మెల్లమెల్లగా అందరూ చైతన్య మహాప్రభు ఇచ్చిన శిక్ష ఏదైతే అన్నీ మర్చిపోయారు. ఇప్పుడు మన గీతలో అంటారు కదా, యోగనష్ట పరంతప, అంటే కొన్నాళ్ళకి ఆ జ్ఞానం లుప్తమైపోతుంది. ఇప్పుడు చైతన్య మహాప్రభు ఏదైతే చెప్పి వెళ్ళారు, దానిలో కొంచెం గరం మసాలా వేసి, కొంచెం నిమ్మకాయ వేసి, కొంచెం బ్లాక్ సాల్ట్ వేసి, అంతా మిక్స్ చేసి ఎవరికి ఎలా కావాలి అలా రుచిగా తయారు చేసేసుకుంటున్నారు. చైతన్య మహాప్రభు ఇలా కాదండి అలా చెప్పారు, అలా కాదండి అలా అలా చెప్పారు అని వాళ్ళకి ఎలా కావాలి అలా చెప్పి చేసుకుంటున్నారు. సో ఇప్పుడు ఏంటంటే, ఏ రూల్స్ ఫాలో చేయకుండా అభద్రశ్రీ సంఘం చేసుకోవడము, ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడము, సో కొన్ని అపసంప్రదాయాలు మొదలయ్యాయి. సో ఈ అపసంప్రదాయాలకి 13 అపసంప్రదాయాలు ఉన్నాయన్నమాట. దాని గురించి సుహోత్ర స్వామి ఒక చక్కని పుస్తకం రాశారు, అపసంప్రదాయం అన్నమాట. అంటే అది ఏంటంటే, కొందరు గౌరాంగ నాగర్, గౌరాంగ నాగరి వాళ్ళు ఎలాంటి అపసంప్రదాయం అంటే, గౌరాంగ మహాప్రభు హీరో అనమాట, మనం హీరోయిన్లు అనమాట. సో మనం ఇలా బిహేవ్ చేయాలి, మనం అలా చేయాలి, ఆయన మనకి భర్తగా ఉన్నారు అని ఏదో సంథింగ్ సంథింగ్ వాళ్ళ ఫిలాసఫీ. మరి కొందరు ఏంటంటే సఖీ బేకి వాళ్ళు ఏంటంటే, ఈ ప్రపంచంలో ఎవరు పురుషులు కాదు. సో ఎవరైతే పురుషులు ఉన్నారో వాళ్ళు కూడా ఏంటంటే, ఇలా ధోతి కుర్త వేసుకోకుండా అందరు గోపి డ్రెస్ వేసుకోవాలి. సో వాళ్ళు ఏం చేసేవారు, పురుషులు కూడా గోపికల్లాగా రెడీ అయిపోయి ఇలా సిగ్గుపడుతూ శారీ వేసుకొని డాన్స్ చేసేవారు. అలానే ఔల్ బౌల్, అలానే ఎన్నెన్నో అంటే జాతి గోసాలు. కొందరు ఏంటంటే జాతి గోసాన్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం తను భక్తుడుగా ఉంటే తన కొడుకు ఇంకా నెక్స్ట్ తన తర్వాత గోస్వామిగా అవుతాడు. సో తను ఒకవేళ మత్తుపానీలు సేవించినా అభద్రశ్రీ సంఘం చేసినా మాసాహారం చేసినా పర్వాలేదు, కానీ తను ఆ కుటుంబంలో పుట్టాడు కనుక తనకి గోస్వామి అని పేరు ఇచ్చేస్తారు అంతే. అసలు గోస్వామి అంటే ఏంటి? గో అంటే ఇంద్రియాలు, గోస్వామి అంటే ఎవరైతే వాళ్ళ ఇంద్రియాలని నియంత్రిస్తున్నారు. కానీ ఇక్కడ గోస్వామి అనేది అలాంటి ఏం అర్థం లేదు. వాళ్ళ నాన్నగారి పేరు గోస్వామి అంటే ఇతను కూడా గోస్వామి అంతే, అందరు పూజించడమే తనకి. సో ఇప్పుడు ఈ అపసంప్రదాయాలు తయారవడం వల్ల ఏమైపోయిందంటే, ఎవరికి చైతన్య మహాప్రభు నిజంగా ఏం చెప్పి వెళ్ళారు ఎవరికి తెలియదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడేస్తున్నారు, డాన్స్ చేసేస్తున్నారు, ఒక్కొక్కసారి చైతన్య మహాప్రభు లాగా ఇమిటేషన్ చేసేసుకుంటున్నారు. ఇప్పుడు చైతన్య మహాప్రభు ఎలా రెండు చేతులు పైకెత్తి ఎలా ఏడుస్తే, వీళ్ళు కూడా ఇక ఏడుపు వచ్చినా లేనా గట్టిగట్టిగా ఏడుస్తూ కిందకి పడిపోతూ భావం చూపిస్తారు. మరుసటి నిమిషాలు హ్యాపీగానే చికెన్ నూడిల్స్ తినుకుంటారు అంతే. అంటే వాళ్ళకి ఏంటంటే ఓన్లీ అలా యాక్టింగ్ లాగా చేసేసుకుంటున్నారు అనమాట. సో అప్పుడు ఏమైంది, ఎవరైతే ఎడ్యుకేటెడ్ పీపుల్ వాళ్ళేంటంటే, ఆహా వీళ్ళు గౌడియా, వీళ్ళతో కొంచెం దూరంగా ఉండాలి, ఎందుకంటే అసలు వీళ్ళకి ఏం మారాలిటీ అనేది లేదు, వాల్యూస్ అనేది లేదు, వాళ్ళు దిగజారిపోయిన వాళ్ళు అని అలా చేస్తూ చేస్తూ గౌడీయ వైష్ణవిజంకి చాలా చెడు పేరు వచ్చేసింది. సో ఇప్పుడు ఇంకొకటి ఏమైంది, ఒక పక్కనే రామ్మోహన్ రాయ్ మీ గురించి మీరు తెలుసు ఉంటుంది, సతీ సిస్టమ్ని ఎవరైతే బ్యాన్ చేశారు బ్రహ్మ సమాజ్, ఆయన ఒక కొత్తగా మొదలుపెట్టారు అసలు ఈ విగ్రహ సేవ ఇదంతా వేస్ట్ మనం ఇలా చేయకూడదని. సో ఇప్పుడు ఎవరైతే ఎడ్యుకేటెడ్ ఇండియన్స్, ఆ నిజమే ఈ హిందూయిజంలో కొన్ని కొన్ని ఎలాంటివి ఉన్నాయి అసలు, ఆ సతీ ఏంటి అసలు, జబర్దస్తి కానీ భార్యని హస్బెండ్ చనిపోతే అలా తన్ని కూడా దాంట్లో దూకేమంటారేంటి, ఆ దీంట్లోనే అసలు ఇది చితాలోనే ఇది బాగాలేదని వాళ్ళందరూ రామ్మోహన్ రాయ్కి సపోర్ట్ చేస్తూ వేరుగా వెళ్ళిపోతున్నారు. కానీ అలాగైనా ఇప్పుడు ఈ రామకృష్ణ అండ్ వివేకానందని వాళ్ళది వేరే ఫిలాసఫీ ఉంది, వాళ్ళేంటంటే స్పిరిచువాలిటీ కాకుండా కొంచెం దాంట్లో పొలిటికల్ సోషల్ రిఫార్మ్స్ మిక్స్ చేసేసారు. సో ఆయన ఏంటి స్టేట్మెంట్స్ ఏంటంటే, తులసి మొక్కలు నీళ్ళేస్తే లాభం ఏంటి, వంకాయ చెట్టులో నీళ్ళేస్తే వచ్చిన వంకాయ కనీసం తినొచ్చు కదా అని వివేకానంద చెప్పడం. సో ఇప్పుడు మొత్తం మీద అసలు భారతదేశంలో ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే, ఆ లోపల బ్రిటిషర్స్ వచ్చేసారు. అప్పటికి ఏమైందంటే ఔరంగజేబు ఉన్నారు, ఔరంగజేబు ఉన్నప్పటికీ ఔరంగజేబు హిందువులకి ఇంత కష్టం ఇచ్చినప్పటికైనా, తన విగ్రహాల్ని పగలగొట్టినా కూడా టెంపుల్స్ని పగలగొట్టినా కూడా అందరూ ఒక ఏంటంటే ఆ ఫేతు నమ్మకం భగవంతుడి పట్ల ఉంది, వాళ్ళ కల్చర్ని చక్కగా పాటిస్తున్నారు. కానీ ఔరంగజేబుకి ఏమైంది, తనేం చేశాడంటే ఆ ఈస్ట్ ఇండియా కంపెనీని బెంగాల్లోని ప్రవేశమిచ్చారు బిజినెస్ కోసం. మెల్లమెల్లగా ఈ ఔరంగజేబు ఏంటంటే మరాఠాస్ వాళ్ళతో ఫైటింగ్ చేయడంలో బిజీ అయిపోయి, ఎవరైతే ఈ బ్రిటిషర్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే ఇలా ఎంటర్ అయ్యారు బెంగాల్లోని, వాళ్ళు స్లో స్లోగా మొత్తం భారతదేశాన్ని క్యాప్చర్ చేసుకున్నారు. ఔరంగజేబు వీక్ అయిపోయాడు, ఆ లోపల ఇంకా తను కూడా చనిపోయాడు. వీళ్ళంతా మొత్తం భారతదేశాన్ని ఆయన బ్రిటిషర్స్ ఏంటంటే దాన్ని వాళ్ళు ఒక కంట్రోల్లో తీసేసుకున్నారు. అండ్ వీళ్ళేంటంటే కంప్లీట్గా డిఫరెంట్ ఫిలాసఫీ స్టార్ట్ చేశారు. వాళ్ళేంటంటే అంటే ఆ రోజుల్లో ఏంటంటే ఇద్దరే ఉండేవారు, లేదంటే ముగ్గురు అనుకోండి, శైవిజం శక్తిజం వైష్ణవిజం. ఎవరైతే కృష్ణుని నమ్ముతారు శివుడిని నమ్ముతారు లేదంటే దుర్గాదేవి కాళీదేవిని నమ్మిన వాళ్ళే ఉన్నారు. సో ఇప్పుడు వీళ్ళేంటి ప్రచారం చేశారంటే, మీరేంటి ఆ కాళీమాతని పూజిస్తారు, ఆవిడేంటి అసలు నాలుక బయటికి తీసి రక్తం తాగుతానని చెప్తుంది, ఇలా ఎవరైనా ఉంటారా భగవంతుడు అంటే రక్తం తాగుతారు అని, అలాంటి దేవిని మీరు పూజించడం ఏంటి అని వాళ్ళని బ్రెయిన్ వాష్ చేయడం. ఒక పక్కనే మీరు కృష్ణుడిని పూజిస్తారా, తనకేంటి క్యారెక్టర్ అసలు, వేరే వాళ్ళ భార్యలతోనే రాత్రి మధ్యరాత్రిలో డాన్స్ చేస్తారు, ఏంటి మీ భగవంతుడు ఇలా ఉన్నారని. అలాగైనా ఇప్పుడు మన హిందూస్కి ఏమైపోయింది అంటే, పొన్లే వాళ్ళతో వాదిద్దామంటే వాళ్ళ దగ్గర ఎటువంటి జ్ఞానం లేదు, అలానే ఎవరు ఆచార్యులు లేదు పొన్లే అడిగి వాదిద్దామని, వాళ్ళు కూడా ఇంకా ఒప్పుకోవడం మొదలు పెట్టారు. కరెక్టే కదా, జీసస్ క్రైస్ట్ అంటే ఎంత పీస్ఫుల్ గాడ్, ఎంత బాగున్నారు, హిందూస్థాలు ఒక గాడ్ అంటే చాలా క్రూరమైన గాడ్, రక్తం తాగేస్తంటే కాళీదేవి దుర్గాదేవి త్రిశూలంతో ఏంటి అసలు ఇలా ఉన్నారు వీళ్ళు భగవంతుడు అని. సో కంప్లీట్గా ఏంటంటే వీళ్ళందరూ ఒక అంటే ఆ రోజుల్లోనే ఒక పేరుంది అక్కడ భద్రలోక్. భద్రలోక్ అంటే ఎలీట్ పీపుల్, ఎలీట్ క్లాస్ ఆఫ్ పీపుల్, ఇండియాలో ఉన్న ఎడ్యుకేటెడ్ రిచ్ జమీందార్స్ ఏంటంటే, అబ్బా ఈ బ్రిటిషర్సే బాగున్నారు, వీళ్ళొక స్టైలు, వీళ్ళు వాడిన వస్తువులు ఇదంతా చాలా బాగుంది, వీళ్ళ ఫిలాసఫీ అని కంప్లీట్గా వాళ్ళని ఫాలో అవడం మొదలుపెట్టారు. అండ్ ఎవరైతే గ్రామవాసీలు అన్ఎడ్యుకేటెడ్ పువర్ పీపుల్, వాళ్ళు ఇప్పుడు ఎవరిని ఫాలో అవ్వాలంటే వాళ్ళు ఏం చేశారు, ఈ సహజ్యాలు ఎవరైతే ఉన్నారో ఇలా గోపికాల డ్రెస్ వేసుకొని డాన్స్ చేస్తూ ఉంటారు, వీళ్ళు వాళ్ళని ఫాలో చేసేస్తున్నారు. మేబీ ఇదే ధర్మమేమో, ఇలానే చెయ్యాలేమో, ఆధ్యాత్మికత అంటే ఇదే ఏమో అని వాళ్ళని ఫాలో చేస్తున్నారు. ఎవరైతే రిచ్ ఇండియన్స్, వాళ్ళు బ్రిటిషర్స్ని ఫాలో చేస్తున్నారు. మొత్తం మీద మన గౌడీయ వైష్ణవ కల్చర్ పోయింది కంప్లీట్గా. ఎవరికి చైతన్య మహాప్రభు గురించి తెలియదు, భాగవతం గురించి తెలియదు, కంప్లీట్గా అట్మాస్ఫియర్ అలా తయారైపోయింది. అలాంటి అట్మాస్ఫియర్లో భక్తి వినోద్ ఠాకూర్ ఆవిర్భావించారు. ఆవిడ ఎవరు, నార్మల్ పర్సన్ కాదు, భగవంతుడు తాలూకా నిత్య పార్షద్. ఆ సమయానికి అంటే ఏంటంటే శక్త కుటుంబంలో పుట్టారు, ఎందుకంటే అది అప్పుడు అదే లేటెస్ట్ అనమాట. మ్యాక్సిమం అందరూ శక్తిజంనే ఫాలో చేస్తున్నారు, దుర్గాదేవి కాళీదేవిని ఫాలో చేసిన వాళ్ళే. సో అప్పుడు ఏంటంటే ఆయన కూడా ఆవిర్భావించినప్పుడు ఆయన ఏదో గొప్ప భక్తుడుగా ఆవిర్భావించలేదు, ఒక సాధారణ మనిషిలాగానే. వాళ్ళ తల్లిదండ్రులు కూడా దుర్గాదేవిని ఫాలో చేసిన, శివుడిని ఫాలో. ఎందుకోసమే ఆయన పేరేమిచ్చారు, ఆయన నాన్నగారు భక్తి వినోద్ ఠాకూర్కి పేరు కేదార్నాథ్. కేదార్నాథ్ అంటే శివుడు అనమాట. సో వాళ్ళందరూ శివ ఫాలోవర్స్ అనమాట. సో ఇలా భక్తి వినోద్ ఠాకూర్ సెప్టెంబర్ 2, 1838 ఆదివారం రోజు ఆయన ఆవిర్భావించారు. ఎక్కడ? ఉలాగ్రామ్. ఈ ఉలాగ్రామ్ అనేది చాలా మంచి ప్రదేశము. ఎవరైతే రెగ్యులర్గా మన వాట్సాప్లో మన ఇస్కాన్ వైజాగ్ గ్రూప్ ఫాలో అవుతే, కోవిడ్ ఫస్ట్ వేవ్ అయిన తర్వాత నేను ప్రభుజీ మాయాపూర్లో గౌరమండల్ భూమి దర్శనంకి వెళ్ళినప్పుడు మేము ఉలాగ్రామ్ వెళ్ళాము. అక్కడ మీ అందరికీ ఫొటోస్ కూడా పంపించాము ఉలాగ్రామ్ది, అండ్ ఆ మొత్తం హిస్టరీ కూడా పంపించాం. అండ్ ఇది చదువుతుంటే నాకు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే నేను దాన్ని ఊహించగలుగుతున్నాను. ఆ ఉలాగ్రామ్ ఒక ప్రదేశాన్ని నేను చూశాను, చాలా అందమైన ప్లేసు, చాలా చక్కని తోటలు, ఆ మధ్యలోనే భక్తి వినోద్ ఠాకూర్ ఒక భవనము, ఆయన ఒక విగ్రహాలు, తర్వాత అంటే ఆయన విగ్రహాలు కాదనుకోండి, ఆయన ఫ్యామిలీ విగ్రహాస్, మొత్తం అంతా చాలా చక్కని ప్లేస్ అనమాట. అయితే భక్తి వినోద్ ఠాకూర్ ఆవిర్భావించినప్పుడు ఉలాగ్రాము ఇంకో రకంగా ఉందన్నమాట. అప్పుడు అక్కడికి 1400 బ్రాహ్మణ్ ఫ్యామిలీస్ ఉంటున్నారనమాట, అందరు చాలా రిచ్ పీపుల్, కైస్తాజ్ అనమాట, చాలా హై క్లాస్ పీపుల్, రిచ్ పీపుల్, చాలా మంచి పరివేశం. అండ్ అక్కడ ఎవరున్నారంటే భక్తి వినోద్ ఠాకూర్కి ఉలాగ్రామ్లో ఆయన అమ్మ, అంటే అమ్మ అంటే తాతయ్యే ఫ్రమ్ ద మదర్స్ సైడ్, మెటర్నల్ గ్రాండ్ ఫాదర్. ఇప్పుడు మెటర్నల్ అయినా పెటర్నల్ గ్రాండ్ ఫాదర్ అయినా తెలుగులో వాళ్ళకి తాతయ్య అంటారు కదా, అంతే. సో వాళ్ళ అమ్మ తాలూకా నాన్న అనమాట, వాళ్ళ అమ్మ ఇల్లు అనమాట ఉలాగ్రామ్. సో అక్కడికి వెళ్తారు కదా డెలివరీకి. సో అప్పటికి ఆయనకి ఇద్దరు అన్నయ్యలు ఉన్నారనమాట, ఒకరు అభయ కాళి, ఒకరు కాళీ ప్రసన్న. అంటే వీరు కాళీ భక్తులు కదా, దుర్గాదేవి భక్తులు. సో వీళ్ళు ఉన్నారు, భక్తి వినోద్ ఠాకూర్ థర్డ్ సన్ అనమాట. అయితే తన ముందు పుట్టిన పిల్లలు కొంచెం అందంగా ఉన్నారు, భక్తి వినోద్ ఠాకూర్ చూడడానికి అందంగా లేరనమాట. సో అప్పుడు వాళ్ళ అమ్మగారు చెప్పేవారనమాట, ఇతనేంటి ఇలా ఉన్నాడు కానీ ఏదైనా ఎలా ఉన్నా కూడా తిను, చిరోకాలు బ్రతకాలి అని ఆవిడ కోరుకుందనమాట. అంటే ఏంటంటే భగవంతుడు మీరు తిని అందం ఇవ్వలేదు, పర్వాలేదు, కనీసం అతను చిరోకాలు బ్రతకాలి అని ఆవిడ కోరుకుందనమాట. ఎందుకంటే ఆ రోజుల్లోనే డెత్స్ అనేది చాలా కామన్, అంటే ఎవరికైనా 10 పిల్లలు 12 పిల్లలు ఉన్నారంటే దాని నుంచి మిగిలేదే ఒక 3-4 మిగులుతారు. ఈ రోజుల్లో కాదు, ఉండే ఒకే ఒక బాబు ఉంటారు, అలా ఎవరికి లేదు. అండ్ చెప్పాలంటే మీరు ముందు ముందుకి కదా ముందుకు వెళ్ళినప్పుడు చూస్తారు, భక్తి వినోద్ ఠాకూర్కి 20 ఇయర్స్ వచ్చినప్పటికీ వాళ్ళ ఆ కాళీ ప్రసన్న చనిపోయారు, అభయకాళి చనిపోయారు, వాళ్ళ సిస్టర్ చనిపోయారు, ఆయన తర్వాత పుట్టిన గౌరదాస్, హరిదాస్ వీళ్ళందరూ చనిపోయారు, ఆయన ఒక్కరే వాళ్ళ ఫ్యామిలీలో మిగిలారు భక్తి వినోద్ ఠాకూర్. అందరు చనిపోయారు, ఎవరో కాలెరా వచ్చేసింది, ఎవరికో ఇంకేదో డిజీస్. అంటే ఆ రోజుల్లో అసలు అంతలాగా మెడిసిన్స్ లేదు. సో కొంచెం ఫీవర్ వచ్చిందంటే ఇంకా అంతే, చనిపోవడమే, ఇంకా ఇంకేమి ఉండదు, డాక్టర్స్ లేరు, అంతలాగా టెక్నాలజీ కూడా డెవలప్ అవ్వలేదన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే ఆయన ఒక నాన్నగారు పేరు ఆనంద చంద్ర దాస్, ఆయన అమ్మగారు పేరు జగత్ మోహిని. అయితే ఇక్కడ ఒక విశేషంగా ఒక గమనించే విషయం ఏంటంటే, భక్తి వినోద్ ఠాకూర్ నరోత్తమ్ దాస్ ఠాకూర్ ఒక లైన్లో వచ్చారు. ఇది నేను చదివినప్పుడు నాకు ఎంత ఆనందంగా అనిపించింది, ఎందుకంటే ఎలానే నాకు నరోత్తమ్ దాస్ ఠాకూర్ అంటే చాలా పిచ్చి, అని నరోత్తమ్ దాస్ ఠాకూర్ ఒక లైన్ నుంచి ఆయన వచ్చారు. సో నరోత్తమ్ దాస్ ఠాకూర్ ఒక నాన్నగారు పేరు రాజా కృష్ణానంద, కృష్ణానంద దత్త. సో రాజా కృష్ణానంద దత్త తాలూకా మనవడు గోవింద శరణ దత్త, ఆయన ఒక మనవడు రామచంద్ర దత్త, ఆయన ఒక అబ్బాయి కృష్ణచంద్ర దత్త, ఆయన మళ్ళీ ఆయన ఒక అబ్బాయి మదన్మోహన్ దత్త, మళ్ళీ ఆయన ఒక అబ్బాయి రాజా తను అనమాట, రాజతను దత్త, మళ్ళీ ఆయన ఒక అబ్బాయి రాజవల్లభ దత్త, మళ్ళీ రాజవల్లభ దత్త తాలూకా అబ్బాయి ఆనంద చంద్ర దాస్, అని ఆనంద చంద్ర దత్త తాలూకా అబ్బాయి మన భక్తి వినోద్ ఠాకూర్ కేదార్నాథ్ దత్త. సో కరెక్ట్గా ఆయన నరోత్తమ్ దాస్ ఠాకూర్ ఒక లైన్లో ఆయన వస్తున్నారనమాట. సో ఇప్పుడు వీళ్ళు ఉలాలో ఉంటున్నారు, వాళ్ళ అమ్మగారి ఇంట్లో ఉంటున్నారు, అక్కడంతా చాలా ఐశ్వర్యంగా ఉంది, అక్కడ పెద్ద పెద్ద ఏనుగులు కూడా ఉన్నాయి. అంటే మామూలుగా ఇంట్లో వాళ్ళు పెట్స్గా డాగ్ క్యాట్ పెట్టుకుంటారు కదా, వాళ్ళకి ఎలిఫెంట్స్ ఉన్నాయన్నమాట. అండ్ భక్తి వినోద్ ఠాకూర్ తాలూక ఫేవరెట్ ఎలిఫెంట్ శివచంద్ర అనమాట, తను వెనక కూర్చొని వెళ్ళిపోవడము, ఇంట్లో హార్స్ కార్ట్స్, బుల్లక్ కార్ట్స్, గోట్స్, రకరకాలమైన యానిమల్స్, పెద్ద పెద్ద తోట, తర్వాత చిన్న చిన్న ఏంటంటారు చెరువులు, అసలు అసలు ఎంత గ్రాండ్ అంటే ఆ గ్రామంలో ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే భక్తి వినోద్ ఠాకూర్ తాలూకా తాతగారి దగ్గరికి వచ్చేస్తారు. ఎవరికైనా ఏదైనా డబ్బులు సహాయం కావాలంటే వాళ్ళు దుర్గా పూజ చేస్తే కూడా అసలు ఎంత గ్రాండ్గా అంటే మొత్తం అంతా లైట్స్తో ఇచ్చేసేసి అందరికీ స్వీట్స్ పంచేసి, అంటే భక్తి వినోద్ ఠాకూర్ ఒక నిజ భాషలో చెప్పాలంటే హండ్రెడ్స్ ఆఫ్ సర్వెంట్స్, అంటే లెక్కలేదు ఇంతమంది పని మనుషులు అనమాట. సో భక్తి వినోద్ ఠాకూర్ అంటారు ఆయన బయోగ్రఫీలో, అసలు మా అమ్మగారు ఒక రిచ్ మ్యాన్ డాటర్ కదా, ఆవిడకి పనిచేసే అలవాటు లేదు. సో నన్ను ఎత్తుకోవాలంటే కూడా ఆవిడకి చాలా బరువుగా అనిపించేది, ప్రతిదానికి సర్వెంట్ సర్వెంట్ సర్వెంట్. సో నాకు ఎప్పుడైనా శిబు అని ఒక సర్వెంట్ అని నన్ను ఎప్పుడు ఎత్తుకొని నన్ను తినిపించడం పడుకోపెట్టడం అన్నీ వాళ్ళే చేసేవారు. అసలు ఎంత ఐశ్వర్యంతో కూడి ఉన్న పరివారం అనమాట. సో హ్యాపీగా అలా లైఫ్ వెళ్ళిపోతుంది. చిన్నప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆయన ఎక్కడ చదువుకున్నారంటే వాళ్ళ తాతగారు ఒక ప్యాలెస్ ఏదైతే ఉంది ఆ ప్యాలెస్ వరండాలోని చుట్టుపక్క గ్రామం నుంచి ఉన్న పిల్లలందరినీ తీసుకొచ్చేసి అక్కడ ఒక సార్ వాళ్ళందరికీ చదువు చెప్పేవారనమాట. సో భక్తి వినోద్ ఠాకూర్ అంటారు, ఇప్పటికీ కూడా నేను ఆ సార్ తాలూకా కర్ర మర్చిపోలేను, ఇంత పెద్ద కర్ర పట్టుకుని అలా కూర్చుని మా అందరికీ చదువు చెప్పేవారు. సో అలా చెప్తూ తర్వాత మళ్ళీ ఇంకొక స్కూల్కి వెళ్ళారు, బెంగాలీ మీడియం స్కూల్. సో బెంగాలీ మీడియం స్కూల్లో ఉన్న ఆ ఎవరైతే ఆ సార్ ఉన్నారో అతను చాలా క్రూరంగా ఉండేవారు. తన సిస్టమ్ ఏంటంటే, అంటే మీరు హోంవర్క్ చేయలేదని కొట్టడం కాదు, స్కూల్కి రావడం అంటే ప్రతిరోజు అందరికీ కొట్టడమే. సో ఎలా కొడతారంటే దానికి ఒక రూల్ ఉంది, ఎవరైతే ఫస్ట్ స్కూల్ లోపల ఎంటర్ అవుతారు, ఫస్ట్ వచ్చారు కదా ఒక దెబ్బ, సెకండ్ వస్తే రెండు, థర్డ్ పర్సన్ వస్తే 3 times, అలా మీరు ఎంత లేట్ వస్తే మీకు అన్ని దెబ్బలు అనమాట. సో అప్పుడు భక్తి వినోద్ ఠాకూర్ అంటారనమాట, అసలు మా టీచరు టీచర్ కాదు యమరాజ్, అండ్ ఎవరైతే మాకైనా పెద్దవాళ్ళు ఉన్నారు క్లాసుల్లోనే వాళ్ళని పంపిస్తారు చిన్నపిల్లల్ని కొట్టమని. సో వాళ్ళందరూ యమదూతాలు, నేను ఎప్పటికీ మర్చిపోలేను, అలా ఉండేది మా స్కూలు, ఎస్తమాను కొట్టడమే. అండ్ అలానే కాదు, మా టీచర్ ఏంటంటే మీ ఇంట్లో వెళ్ళి ఏదోటి దొంగతనం చేసి తీసుకొని రండి నా కోసం అని, అందుకోసం నేను మా తోటకి వెళ్ళిపోయి పనసకాయ చెట్టు నుంచి కొంచెం పనసకాయ దొంగతనం చేస్తే ఒకసారి మా అమ్మగారు పట్టుకున్నారు ఎవరికోసం తీసుకువెళ్తున్నావని, మళ్ళీ మా టీచర్ ఇలా అడిగారంటే అప్పుడు వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేశారు స్కూల్లో, అయితే ఇలా పిల్లలకి దొంగతనం చేయమంటున్నారండి. సో భక్తి వినోద్ ఠాకూర్ ఒక్కొక్కసారి చిక్ పీస్ చోలే ఉంటుంది కదా కిచెన్లో నానపెట్టి ఉంటుంది కదా మరుసటి రోజు దాన్ని కూర చేయడానికి, అది దొంగలించి టీచర్కి ఇవ్వడము అలాంటివి చేసేవారనమాట. సో ఒకరోజైతే వాళ్ళు తమ్ముడు హరిదాస్కి చాలా కోపం వచ్చేసి ఒక కత్తి తీసుకొని టీచర్కి చంపేయడానికైనా వెళ్ళిపోయాడనమాట. అప్పటికి భక్తి వినోద్ ఠాకూర్ కాపాడుకున్నారు, మొత్తం మీద వాళ్ళ నాన్నగారికి చెప్పి ఆ టీచర్ని అక్కడ నుంచి తీపించారనమాట. ఎందుకంటే అలాంటి నేర్పిస్తున్నారు ఆ టీచర్, అన్ని దొంగలించి తీసుకోరండి అని. సో ఇలా అయినా ఒక జీవితం నడుస్తుంది, మెల్లమెల్లగా అక్కడ కొంచెం చదువుతున్నారు, కొంచెం ఇంట్లో ఉంటున్నారు, అలా 6 years అయిపోయాయి. సో అప్పటికే ఆయన బెంగాలీ మీడియం స్కూల్లో ఉన్నారు. ఆ తర్వాత ఏంటంటే వాళ్ళ ఎవరైతే వాళ్ళ అమ్మమ్మ, ఆవిడ ఒక ఫ్రెంచ్ పర్సన్తో మాట్లాడేసి సొంత స్కూల్ పెట్టుకుంది. ఆ సొంత స్కూల్లో అప్పుడు పిల్లలకి ఇంగ్లీష్ చెప్పడం మొదలు పెట్టారనమాట. అప్పుడు మొట్టమొదటిసారి భక్తి వినోద్ ఠాకూర్ కూడా ఇంగ్లీష్ నేర్చుకోవడం మొదలు పెట్టారు. ఆ లోపల ఏంటంటే ఇప్పుడు చిన్నపిల్లలు కదా, వాళ్ళకి పెంకితనం ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి పెద్ద పెద్ద తోటలు ఉన్నాయి. సో ఆ తోట లోపలికి వెళ్ళిపోయి ఎవరైతే తిన సోదరులు వాళ్ళు వెళ్ళి హనీ తేను దొంగిలించేవారు, కానీ భక్తి వినోద్ ఠాకూర్కి ఎలాంటి చేయడం ఇష్టం లేదు. సో వీళ్ళందరూ ఇలా పెంకితనం చేస్తూ ఉంటే ఆయన ఏం చేసేవారంటే వాళ్ళ ఇంట్లో సెక్యూరిటీ గార్డ్ వాచ్మెన్ ఎవరైతే ఉంటారో తన దగ్గర కూర్చొని ఏదో కబులు మాట్లాడుకోవడం అనమాట. ఆయన ఈ పిల్లలు ఏం చేసేవారు, తేను దొంగిలిస్తే వాళ్ళ అమ్మగారికి ఒక సిస్టమ్ ఉండేది, అంటే మనం తేను తాగితే మన బాడీ తాలూ ఒక టెంపరేచర్ కొంచెం పెరుగుతుంది. సో వాళ్ళ అమ్మ ఏంటంటే బాడీ టెంపరేచర్ చెక్ చేసుకుంటారు, పెరిగిందంటే ఆహా తేను తాగేవని. సో ఇతను మాత్రం అలాంటివి ఎందుకు ఊరికే మనం తిట్టలు మనకి దిడతారు కదా ఎందుకు అని ఆయన ఏం చేసేవారు, సెక్యూరిటీ గాడ్ పక్కనే కూర్చొని ఆయన దగ్గర నుంచి మహాభారత్ రామాయణ తాలూకా కథలు, ఎందుకంటే ఆ రోజుల్లో కథలు అంటే అదే ఉంటాయి కథలు, ఇంకెవరికి ఏమి తెలియదు, రామాయణ గురించి చెప్తారు మహాభారత్ గురించి చెప్తారు. అలానే వాళ్ళ ఇంట్లోనే చాలా మంది సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు. ఒకరేంటంటే పూర్వంలో తను కూడా దొంగగా ఉండేవాడు, కానీ ఎలా తను మంచి భక్తుడుగా మారాడని ఆ కథ చెప్పడం, అలాంటి కథలు వింటూ భక్తి వినోద్ ఠాకూర్కి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అలానే భక్తి వినోద్ ఠాకూర్ ఒక హెల్త్ ఆరోగ్యం ఎప్పుడు బాగుండేది కాదనమాట. చిన్నప్పుడు తను జస్ట్ 8 నెలల చిన్న బాబు ఉన్నప్పుడే ఆయనకి ఏంటంటే తోడలో ఒక బాయిల్ లాగా అయిపోయింది. అలా ఆయన ఒకసారి తనకి మెట్ల నుంచి కిందకి తీసుకువెళ్ళినప్పటికీ తన ఒక పళ్ళుతోనే తను ఒక నాలుకని కత్తిరేశారనమాట. సో ఇప్పుడు ఏదో ఒక ఫీవర్ అయినా ఏదో ఒక డిజీజ్ అయినా, అలాగైనా ఆయన ఒక ఇంటెలిజెన్స్ స్టూడెంట్, చిన్నప్పుడు ఆయన ఓన్లీ 2 years old బాయ్, అప్పుడు ఆయన ఫస్ట్ పోయం రచించారు. అంటే 2 years అంటే పిల్లలకి అసలు మాటలు కూడా సరిగ్గా రాదు. అలాంటివి ఆయన ఏం చేశారంటే ఒకరోజు వాళ్ళ పని మనిషి ఆయన్ని తీసుకొని తిరుగుతూ ఉంటే ఒక కాకిని చూసి, ఓహో కాకి చూడ్డానికి ఇలా ఉన్నావు ఒక పువ్వులాగా, కొంచెం జరుగు మా నాన్నగారు వస్తున్నారు దారివ్వు. సో ఇప్పుడు ఇంత చిన్న బాబు కవిత్వం చెప్తున్నాడు ఏంటి అని అని ఇలా చెప్తే మళ్ళీ రెండు రోజుల్లో కరెక్ట్గానే వాళ్ళ నాన్నగారు ఊరు వెళ్ళారు కదా వచ్చేసారు. అప్పుడు వాళ్ళందరూ అక్కడ ఉన్న సేవకులందరూ ఇతను ఇంత చిన్న బాబు కానీ ఎలా రైమింగ్ రైమింగ్గా మాట్లాడుకుంటున్నాడు అని వాళ్ళు అలా మనసులో అనుకున్నారనమాట, ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు అనమాట. సో ఇలా మెల్లమెల్లగా ఆయన పెద్ద అవుతున్నారు, స్కూల్ ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేశారు, అంత బాగానే ఉంది. అప్పటికి ఏంటంటే కృష్ణనగర్ తాలూకా రాజా ఎవరైతే ఉన్నారో అతను ఒక కాలేజ్ మొదలుపెట్టారు. సో ఇప్పుడు ఈ కాలేజ్కి వెళ్ళాలంటే ఉలాగ్రామ్ నుంచి ప్రతిరోజు కృష్ణనగర్ వెళ్ళలేరు, అందుకోసం కృష్ణనగర్లో ఉన్న ఒక బాజార్లోనే ఒక చిన్న రూమ్ అద్దుకి తీసుకొని అక్కడ చదవడం స్టార్ట్ చేశారు. కాకపోతే ఆదివారం శనివారం ఏంటంటే పల్లకీలోనే మళ్ళీ ఉలాగ్రామ్ వెళ్ళిపోయేవారు, టూ డేస్ మళ్ళీ ఎంజాయ్ చేసి మళ్ళీ మండే నుంచి కాలేజ్కి వచ్చేవారు. అలా ఆయనది హ్యాపీగా జరుగుతుంది. అయితే ఆయన ఎంత బాగా చదువుకుంటున్నారంటే టీచర్స్ అందరు చాలా హ్యాపీ అయిపోయి ఒకరోజు టీచర్స్ అందరు వచ్చి భక్తి వినోద్ ఠాకూర్ ఒక నాన్నగారి దగ్గరకు వచ్చేసి మీ అబ్బాయి చాలా బాగా చదువుతున్నాడండి ఇలా చెప్తే ఇలా కంఠస్థం చేసుకుంటాడు, ఎంత చక్కగా ఇప్పుడు చిన్నోడు కానీ ఇప్పటికే పోయమ్స్ రాసేస్తున్నాడు అంటే ఆ రోజుల్లో ఆయన అలెగ్జాండర్ ద గ్రేట్తో పోరాడిన పోరస్ రాజా ఎవరైతే ఉన్నాడో తన మీద పెద్ద పెద్ద 30 volumes పుస్తకం రాసేశారు. అదే కాదు తర్వాత విక్రమ్ వేతాల్, మీరు విన్నారో లేదు, మేము చిన్నప్పుడు ఈ స్టోరీస్ చాలా విన్నాం విక్రమ్ వేతాల్, ఆ విక్రమ్ వేతాల్ స్టోరీస్ కూడా ఒక 25 volumes రాసేసుకున్నారు. సో వీళ్ళందరూ ఆశ్చర్యపోయి అసలు ఎంత బాగా రాస్తున్నారని చెప్తే ఈయనకి బాగా గర్వం వచ్చేసి చాలా హ్యాపీ ఫీల్ అయిపోయి అందరు నన్ను బాగా పొగురుతున్నారని. అప్పుడు వెంటనే వాళ్ళ నాన్నగారికి అర్థమైపోయి ఇతన్ని ఇలా పొగురుతూ ఉంటే అహంకారం పెరుగుతుంది. అప్పుడు వెంటనే ఆయన రూల్ చేసేసారు, ఎవరు తిన్ని పొగరకూడదు, తను ఏం చేసినా కూడా పొగరకూడదు. సో అలా ఇప్పుడు ఏమైపోయింది భక్తి వినోద్ ఠాకూర్కి ఎవరు పొగరడం మానేశారు. సో ఇప్పుడు ఆయన ఒక జీవిన ఆటోబయోగ్రఫీలో ఆయన అంటున్నారు, ఎప్పుడైతే నన్ను పొగరడం మానేశారు నాకు చదువు మీద ఇంట్రెస్ట్ పోయింది, అంటే చదివినా పొగరరు చదవకపోయినా ఎవరు నన్ను ఏం చెప్పరు, అలాంటప్పుడు ఇంకెందుకు చదువుకోవాలని నాకు కంప్లీట్గా పూర్తిగా ఇంట్రెస్ట్ పోయింది చదువు మీద. ఎంతలాగా ఇంట్రెస్ట్ పోయిందంటే కావాలని క్యాస్టర్ ఆయిల్ తాగడం మొదలుపెట్టారు. ఇప్పుడు మీ క్యాస్టర్ ఆయిల్ ఏమంటారో తెలుగులో తెలియదు కానీ ఆ క్యాస్టర్ ఆయిల్ తాగితే ఏంటంటే ఫీవర్ వచ్చేస్తుంది. సో కావాలని ఆ క్యాస్టర్ ఆయిల్ తాగి ఫీవర్ వచ్చేస్తే ఇంకా స్కూల్కి వెళ్ళే అవసరం ఉండదు కదా అని ఆయన అలా మొదలు పెట్టారు. ఎందుకంటే ఎవరు ఆయన పొగరట్లేదు, ఆయనకి అది కావాలి, ఎవరో మెచ్చుకోవాలి అప్పుడే కదా ఆనందం అని ఆయన అనుకున్నారనమాట. సో ఇంకా అలా లైఫ్ వెళ్ళిపోతుంది. ఆ లోపల ఏంటి, వాళ్ళ అభయ్ కాళీ అని వాళ్ళ అన్నయ్య చనిపోయారు. అలానే ఒకరోజు కృష్ణనగర్ నుంచి పల్లకీలో వస్తూ ఉంటే వాళ్ళ అన్నయ్య కాళీ ప్రసన్న తనకి కూడా ఫీవర్ వచ్చేసి కాలెరా డిజీజ్ వచ్చేసి తను చనిపోయాడు. సో అప్పటికి భక్తి వినోద్ ఠాకూర్ వాళ్ళ మదర్ టెన్షన్ అయిపోయి ఆయనకి నానా రకమైన కవచాలు తలిస్మాన్స్ మొత్తం అంతా కట్టేశారు తనకి ఇటు అటు అన్ను బాగా క్షేమంగా ఉండాలని. ఇప్పటికీ అతను స్కూల్ గోయింగ్ బాయ్, క్రికెట్ అంటే చాలా ఇష్టం, క్రికెట్ ఆడేవారు. కాకపోతే ఒకరోజు ఏంటంటే బాల్ వచ్చి ఇక్కడ కన్నబొమ్మల మీద గట్టిగా తగిలింది, ఆ రోజు నుంచి భయపడి క్రికెట్ మానేశారు. ఇంకా అలా లైఫ్ వెళ్ళిపోతుంది. అప్పుడు జీవితంలో ఏంటి ఒక ఘటన జరిగింది, ఏంటంటే ఆయన మామగారు అంటే వాళ్ళ మదర్ తాలూకా బ్రదర్ చనిపోయారు. ఎప్పుడైతే ఆయన చనిపోయారో మొత్తం ఆ జమీందార్ బిజినెస్ ఏదైతే చక్కగా చూసుకోవాలి, అది చూడడానికి ఎవరు లేరు సరిగ్గా. సో మెల్లమెల్లగా పతనం మొదలయ్యిందనమాట. అంటే కొందరు డబ్బులు తీసుకుని వాళ్ళు వెనక ఇవ్వట్లేదు, ఎవరైతే ఇంట్రెస్ట్ కోసం తీసుకుని ఉంటారు ఇంట్రెస్ట్ మీద వాళ్ళు వెనక ఇవ్వట్లేదు. మెల్లమెల్లగా ఉన్న ఐశ్వర్యం అంతా పోయిందనమాట. ఏదైతే వాళ్ళ దగ్గర ఉంది అన్నీ అమ్మేస్తున్నారు, వన్ బై వన్ ఆ ఎలిఫెంట్ని అమ్మేశారు, ఆ హార్స్ కార్ట్స్ అమ్మేశారు, ఇంకా ఏమీ మిగలేదు. స్లోలీ అసలు వాళ్ళు కంప్లీట్గా పూర్గా తయారయ్యారు. ఆ లోపల ఏమైంది, అండ్ గ్రాండ్ ఫాదర్ కూడా చనిపోయారు, అందరూ ఇంకా వన్ బై వన్ అందరూ చనిపోయారు. ఆ లోపల ఏంటయిందంటే ఇప్పుడు వీళ్ళందరూ ఇలా అయినప్పటికీ ఈయన పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఒక్కొక్కసారి ఏదైనా పండుగ ఉంటే ఎవరో బ్రాహ్మణ్ ఇంటికి వెళ్ళి నాకు మంచి భోజనం దొరుకుతుందేమో అని ఆ లెవెల్కి వచ్చేసారు భక్తి వినోద్ ఠాకూర్. అంటే అలా అయిపోయింది, ఇంట్లో ఉన్నది అన్నీ పోయాయన్నమాట. వాళ్ళు చాలా పేదవాళ్ళుగా తయారైపోయారనమాట. అప్పటికి ఏమైంది, ఆయన ఏజ్ అప్పుడు 9 అనమాట. 9 ఇయర్స్కి ఆయన జగత్ భట్టాచార్య దగ్గర ఆస్ట్రాలజీ కూడా నేర్చుకున్నారు. అంటే ఆ రోజుల్లో పిల్లలు ఎంత షార్ప్గా ఉన్నారు చూడండి. అంటే 2 ఇయర్స్కి కవిత రచించేశారు, 5 ఇయర్స్ 7 8 9కి అయితే ఇంకా వేరే వేరే సబ్జెక్ట్స్ కూడా నేర్చుకుంటున్నారు అనమాట. అండ్ ఎప్పుడైతే ఆయన 11 ఇయర్స్ అయ్యారు వాళ్ళ ఫాదర్ కూడా చనిపోయారు, భక్తి వినోద్ ఠాకూర్ వాళ్ళ ఫాదర్ చనిపోయారు. ఇప్పుడు ఆయనకి అసలు కంప్లీట్గా లోన్లీ అయిపోయారు, గ్రాండ్ ఫాదర్ లేదు, ఫాదర్ లేదు, రిచెస్ ఏం లేదు, ప్రాపర్టీస్ అన్ని డ్వెండల్ అయిపోయాయి, ఇప్పుడు ఏం చెయ్యాలని. ఆ లోపల ఏంటంటే ఆ ఫాదర్ చనిపోయారు, ఈ అబ్బాయికి కొంచెం ఇప్పుడు ఏం చూసినా కొంచెం భయంగా ఉంది. ఎవరు ఒకరు చెప్పారు చనిపోయిన వాళ్ళు బూత్గా గోస్ట్గా తిరుగుతారు చూసుకో అంటే. ఆయనకి ఏంటంటే అప్పుడు ఏ చెట్టు అయినా వాళ్ళ ఇంట్లో ఒక చెట్టు ఉండేది స్టార్ యాపిల్, అతనికి చాలా ఇష్టము, అది వెళ్ళి తీసుకోవాలంటే కూడా ఎవరో చెప్పేసారు అక్కడ ఏదో బూత్ ఉందన్నమాట ఏదో గోస్ట్ ఉందంటే అది అలా భయపడిపోయి ఇంకా అక్కడికి వెళ్ళడం మానేస్తే, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మదరు నీకు ఎప్పుడైనా అలా భయం వేస్తే రాముడు తాలూకా నామం తీసుకుంటే అన్ని భయం పోతాయంటే అప్పటి నుంచి రామనామం మొదలుపెట్టారు. ఎప్పుడైనా రామ్ 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 చెప్తూ ప్రతి ప్లేస్కి వెళ్ళేవారు. ఎందుకంటే ఆయనకి భూత్ అంటే చాలా భయం అనమాట. అంటే ఇప్పుడు చూస్తే ఆయన లైఫ్ ఒక నార్మల్ బాయ్ లాగే ఉంది. ఇప్పుడు ఇంకా ఏమి కృష్ణ తాలూకా నిత్య పార్షదని ఏం కనిపించట్లేదు, మామూలుగా ఆయన లైఫ్ వెళ్ళిపోతుంది. తర్వాత ఏమైంది, ఆయన పుస్తకాలు ఇప్పుడు లైబ్రరీ నుంచి చాలా పుస్తకాలు చదువుతున్నారు. సో ఆయన ఖురాన్ చదువుకున్నారు, బైబిల్ చదువుకున్నారు, ఇంకా ఇంగ్లీష్ ఆథర్స్ చాలామంది పుస్తకాలు చదువుకున్నారు, నాలెడ్జ్ అనేది బాగా పెంచుకున్నారు. కానీ అలా అయినా ఆయన కన్ఫ్యూజ్ కూడా అయిపోతున్నారు, అసలు కరెక్ట్ ఏంటి, ఏది కరెక్ట్, ఏ ఫిలాసఫీ కరెక్ట్ అని ఆయనకి అర్థం అవ్వట్లేదు. కంప్లీట్గా ఆయన కన్ఫ్యూజన్గా ఉంది. ఆ లోపలలో అప్పుడు ఆయనకి మ్యారేజ్ చేసేసారు. సో ఆయన ఆయనకి పెళ్లి చేసినప్పుడు ఆయన ఏజ్ ఎంత అంటే 12 ఇయర్స్, 12 సంవత్సరాలు. అండ్ వాళ్ళ భార్య ఏజ్ 5 ఇయర్స్. సో వాళ్ళ అమ్మాయి, ఆ అమ్మాయి పేరు సయమణి, సయమణి అనమాట, చిన్న అమ్మాయి. అంటే ఆ రోజులో ఏంటంటే చైల్డ్ మ్యారేజ్ చేసేస్తారు, కానీ మళ్ళీ ఒకేసారి ఉండరు, వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి, పెద్ద అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు కలిసి ఉంటారనమాట. సో అప్పటికి ఇంకా వాళ్ళ దగ్గర డబ్బులు లేదు. మ్యారేజ్ ఖర్చు 2000 రూపీస్ ఆ రోజులు, 2000 రూపాయలు అయితే 1000 రూపాయలు వాళ్ళ అమ్మగారు పెట్టారు, 1000 రూపాయలు ఎవరి దగ్గర అప్పు తీసుకున్నారనమాట. ఇంకా అలా అయిపోతుంది. ఎప్పుడైతే ఇప్పుడు భక్తి వినోద్ ఠాకూర్ 14 సంవత్సరాలు వయసు చేరారు, అప్పుడు ఎవరైతే ఆయన ఒక కజిన్, వాళ్ళ మదర్ తాలూకా కజిన్ బ్రదర్ ఎవరైతే ఉన్నారో, ఆయన ఫేమస్ బెంగాలీ పోయట్ అనమాట. ఆయన పేరు కాశీ ప్రసాద్ ఘోష్. సో ఆయన వచ్చేసి ఇతని టాలెంట్ అంతా పాడైపోతుంది, ఎంత చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, నేను నాతో పాటు కలకత్తా తీసుకువెళ్తాను, తన్ని బాగా చదువు చెప్తాను అంటే పంపించేస్తారు. అప్పుడు ఆయన కలకత్తా వెళ్ళి అక్కడ హిందూ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ అని ఒక స్కూల్లో ఆయనకి జాయిన్ చేపించారు. అక్కడ ఆయన మళ్ళీ చాలా సీరియస్గా చదవడం మొదలుపెట్టారు. అతను అంత బాగా చదువుతూ ఉంటే ఆ టీచర్స్ అండ్ ప్రొఫెసర్స్ అందరూ ఆయన బాగా మెచ్చుకుంటున్నారు, అబ్బాయి ఎంత బాగా మాట్లాడుతున్నాడు, ఎంత బాగా చదువుకుంటున్నాడు. ఇంకా ఆయన ఇంకా ఉత్సాహంతో అలా ముందుకి చదువుకుంటున్నారనమాట. ఆ లోపల ఏమైంది, ఇప్పుడు చదువులో ఫుల్ బిజీ అయిపోయారు. అది అయిన వెంటనే కాలేజ్ జాయిన్ అయ్యారు. ఆ కాలేజ్ కూడా ప్రెసిడెన్సీ కాలేజ్లో క్లాసెస్ అవుతున్నాయి అనమాట. క్లాసెస్ జాయిన్ అయ్యారు, అంతా హ్యాపీగా వెళ్ళిపోతుంది. సో చాలా సంవత్సరాలు అయింది కదా, నేను ఊలాకి వెళ్ళలేదు అని ఒకసారి వాళ్ళ అమ్మగారు ఎలా ఉన్నారని చూడ్డానికి వెళ్దామని ఆయన ఊలాకి వెళ్తే అక్కడ వెళ్ళి చూస్తే సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఊళ్ళలో అంతా పాడైపోయింది. ఇప్పుడు మనకి ఎలా కరోనా టైంకి ఎలా అయ్యింది, ఎక్కడ చూసినా అందరూ చనిపోతున్నారు, అలానే ఉంది మొత్తం ఊళ్ళ ప్రదేశం. మొత్తం ఉన్న ఐశ్వర్యం అంతా పోయింది. ఎవరింట్లో చూసినా కూడా ఒక 4 పీపుల్ ఉంటే ఇప్పుడు 1 పర్సనే ఉన్నారు, 3 పీపుల్ డెత్ అంటే పెద్ద ఎపిడెమిక్ లాగా అయిపోయింది అనమాట. ఊళ్ళ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది. అక్కడ ఎవ్వరు లేరు, ఎవరింటికి వెళ్ళినా కూడా అందరు ఏడుపులే, ఇతను చనిపోయారు, అతను చనిపోయారు, ఎవరి దగ్గర ఏమీ లేదు. చివరికి వాళ్ళ ఇంటికి చేరినప్పుడు కూడా అక్కడ ఎవరు లేరు, ఓన్లీ వారు మదర్ ఉన్నారు అండ్ వాళ్ళ గ్రాండ్ మదర్ ఉన్నారు. ఇంకెందుకు వాళ్ళకి ఇక్కడ ఉంచాలని వాళ్ళని కూడా తనతో పాటు ఇంకా కలకత్తా తీసుకొని వచ్చేసారు. మళ్ళీ ఇక్కడ ఇప్పుడు ఉద్యోగం చేసుకోవాలి కదా, చదువు పూర్తి అయిందని అక్కడ ఒక టీచర్గా జాబ్ తీసుకున్నారు, సెకండ్ క్లాస్ టీచర్, సెకండ్ గ్రేడ్ టీచర్. అప్పుడు ఆయన శాలరీ ఏంటంటే 15 రూపీస్ పర్ మంత్. మెల్లమెల్లగా ఇంకా ఆయన బాగా చెప్తూ ఉంటే సెకండ్ క్లాస్ టీచర్ నుంచి 6th క్లాస్ టీచర్కి పెట్టారనమాట కటక్లో. మళ్ళీ అక్కడ కూడా కటక్లోనే ఆయనకి 20 రూపీస్ పర్ మంత్, ఒక 5 రూపీస్ పెరిగింది. మళ్ళీ అక్కడ నుంచి వాళ్ళకి భద్రక్ పంపించారు, భద్రక్లో ఆయనకి హెడ్ మాస్టర్ జాబ్ వచ్చింది. అప్పుడు ఆయనకి 45 రూపీస్ పర్ మంత్ వచ్చేదనమాట. ఆ తర్వాత మళ్ళీ అక్కడ నుంచి మిదనాపూర్ వెళ్ళారు. ఆ లోపల ఒక అబ్బాయి పుట్టాడు ఆయనకి, వాళ్ళ భార్య కూడా వాళ్ళతో ఆయనతో కలిసి ఉంటుంది. ఓకే, లైఫ్ అలా వెళ్ళిపోతుంది. ఆ లోపల ఏమైంది, ఆయన తాతగారు అంటే మదర్స్ సైడ్ కాదు ఫాదర్స్ సైడ్, ఆయన ఎవరైతే ఒరిస్సాలో ఉంటున్నారో, నువ్వు అర్జెంటుగా వచ్చే అని టెలిగ్రామ్ పెట్టారు. సో ఆయన అనుకున్నారు ఇప్పుడు తాతగారికి వయసు అయింది కదా, మేబీ ఆయనకి బాగాలేదని ఆయన పరిగెత్తి ఒరిస్సా రీచ్ అయ్యారు. రీచ్ అయిన చూస్తే వాళ్ళు తాతగారు చాలా హ్యాపీగా ఉన్నారు, హ్యాపీగా కచోరీలు తింటున్నారు అండ్ పాల్లో ఖర్జూరం వేసి తాగుతున్నారు. మరి మీరు బాగానే ఉన్నారు కదా అంటే, అవును నేను బాగానే ఉన్నాను, కానీ నువ్వు ఇక్కడ ఉండాలి 3 డేస్. ఎందుకు తాతగారు, ఏంటి నేను అంత జాబ్ సెలవు పెట్టేసి వచ్చానంటే, లేదు 3 రోజుల తర్వాత నేను శరీరాన్ని త్యాగం చేస్తాను, నువ్వు ఇక్కడే ఉండు అంటే. ఆయన ఆస్ట్రాలజర్, ఎంత గొప్ప అంటే ఆయనకి తాంత్రిక విద్య కూడా ఉండేది. ఆయన జీవితంలో ఏమవుతుందో అని ముందే చెప్పగలుగుతున్నారు. సో నేను ఇంకా 3 డేస్లో పోతాను, అందుకోసం నువ్వు ఇక్కడే ఉండాలి అంటే, కాకపోతే ఆయన ఒక భవిష్యవాణి చేశారు, నువ్వు 27 ఇయర్స్ అయినప్పుడు నీ లైఫ్లో అంతా బాగా సెట్ అయిపోతుంది, నీకు చాలా మంచి పేరు వస్తుంది, చూసుకో అని చెప్పారు. అండ్ అలా అయినా ఆయన ఏంటంటే, మామూలుగానే ఎవరైతే ఇప్పుడు మామూలు భౌతిక మనుషులు, వాళ్ళకి ప్రాణం వెళ్ళినప్పటికీ మనకి ఏదైతే రంధ్రాలు ఉంటాయి, తొమ్మిది రంధ్రాలు అక్కడి నుంచి వెళ్తుంది. కానీ ఎవరైతే యోగిలు వాళ్ళకి ఇక్కడి నుంచి ప్రాణం వెళ్తుంది. సో ఆయన ముందు కళ్ళు ముందు ఆయన చూశారనమాట, ఆయన తాతగారు ఒక ప్రాణం ఇక్కడి నుంచి ఇది ఇలా బ్రేక్ అయిపోయిందనమాట స్కల్లు, ఆయన అక్కడి నుంచి ఆత్మ అనేది బయటికి వెళ్ళిపోయిందనమాట. సో అక్కడ అలా ఆయన దేహాన్ని త్యాగం చేశారు. సో అక్కడ భక్తి వినోద్ ఠాకూర్కి ఎంతో కొంత ప్రాపర్టీస్ వచ్చాయి, ఎందుకంటే వాళ్ళ తాతగారు వదిలేసి వెళ్ళారనమాట. ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ చూస్తే వాళ్ళ అబ్బాయి 10 మంత్స్, వాళ్ళ భార్య చనిపోయారు, ఏదో డిజీజ్ వచ్చేసి. సో ఇప్పుడు భార్య చనిపోయారు, ఇప్పుడు ఏంటి ఈ అబ్బాయిని ఎవరు చూసుకుంటారు? మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. మళ్ళీ పెళ్లి చేసుకున్నప్పటికీ ఆవిడ పేరు లలిత, లలితాదేవి. కాకపోతే తర్వాత ఆవిడ పేరు మార్చేసి భగవతీదేవి అనేది పెరగడం జరిగింది. సో ఆవిడ చాలా మంచి కోఆపరేటివ్ అనమాట, బాగా ఇతనికి కృష్ణ సేవలో హెల్ప్ చేస్తూ అలాంటి మంచి నేచర్ అనమాట. సో అలాంటితో మ్యారేజ్ చేసుకున్నారు. కాకపోతే ఇప్పుడు ఇంకా అతను కృష్ణ భక్తి చూపించట్లేదు, ఒక మామూలు మనిషిలాగే ఉన్నారు ప్రస్తుతం. ఆ లోపల ఇంకొక అమ్మాయి పుట్టింది, ఇంకా కదంబిని పేరుతోనే. ఇంకా ఆయన ఊరికే ఇప్పుడు మనం ఎలా యాత్రాస్కి వెళ్తారో అలా ఆయన బృందావన్కి వెళ్ళారు, కాశీకి వెళ్ళారు, ప్రయాగలంతా తిరిగారు. సో ఆయన ఒక ఆటో బయోగ్రఫీలో ఆయన అంటున్నారు, నేను మొట్టమొదటిసారి బృందావన్ వెళ్ళినప్పటికీ నాకేం భక్తి లేదు, ఏదో జ్ఞానిలాగా చూస్తున్నారా, బాగుంది ప్లేస్ బాగుందని అనుకున్నాను తప్ప నాలో ఏమి భక్తి లేదు. కాకపోతే ఆయన లైఫ్లో జీవితంలో మార్పు ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే 1868, ఎప్పుడైతే ఆయన అంటే ఆ రోజుల్లో ఇప్పుడు ఆ టీచర్ లాగా పనిచేస్తే అది ఫైనాన్షియల్గా సరిపోవట్లేదు. అప్పుడు ఆయన ఒక ఎగ్జామ్ రాశారు, ఎలా ఇప్పుడు మనం ఐఏఎస్ ఉంది, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఆ రోజులోనే ఇండియన్ సివిల్ సర్వీస్ అని ఉండేది ఐసీఎస్ అనేది. అది రాసినప్పటికీ ఆయనకి మంచి మార్క్స్ వచ్చేసి అప్పుడు ఆయనకి డెప్యూటీ మెజిస్ట్రేట్ కానీ దినజ్పూర్లో జాబ్ వచ్చిందనమాట. అప్పుడు నుంచి లైఫ్ ఒక వేరే దిశలో మారింది. అక్కడ చాలామంది వైష్ణవాస్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతూ ఎంతో కొంత నేర్చుకుంటూ అప్పుడు ఆయన ఈ చైతన్య చరితామృతం గురించి, శ్రీమద్ భాగవతం గురించి తెలుసుకున్నారు. సో ఆ చైతన్య చరితామృతం కోసం కూడా ఆయన ఎప్పుడో నుంచి వెతుకుంటూ ఉంటే ఎక్కడ దొరుకుతుంది ఈ పుస్తకం, ఒకసారి నాకు చదవాలని ఉంది చదవాలని ఉంది అంటే 12 ఇయర్స్ తర్వాత ఆయనకు ఆ పుస్తకం దొరికింది. ఎప్పుడైతే చైతన్య చరితామృతం చదివారు ఆయన అనుకున్నారు, ఈ ఎవరైతే ఈయన ఉన్నారు చైతన్య మహాప్రభు, ఆయన బాగానే ఉన్నారు, గొప్ప పండితుడుగా ఉన్నాడు, కానీ ఇంత గొప్ప ఆయన కృష్ణుడు లాంటి మనిషిని పూజించమని ఎందుకు అంటున్నారు, అసలు కృష్ణ క్యారెక్టర్ ఏం బాగాలేదు కదా అని భక్తి వినోద్ ఠాకూర్ చెప్తున్నారు. అలాంటి వాడిని పూజించమని ఎందుకు అంటున్నారు, ఎవరైతే గోపికలతోనే రాసలీలా చేసుకుంటారు, ఏంటి నాకు అర్థం అవ్వట్లేదు. ఈయనైతే చాలా బాగున్నారు చైతన్య మహాప్రభు, కానీ ఈయన ఎందుకు కృష్ణుని పూజించమంటున్నారు ఏంటో నాకు అర్థం అవ్వట్లేదని ఆయన ఇంకా ఇంకా బుక్స్ చదవడం స్టార్ట్ చేశారు. ఎంత ఇంకా భాగవతం చదువుతూ ఇంకా కొన్ని కొన్ని పుస్తకాలు చదివినప్పటికీ మెల్లమెల్లగా ఆయనకి కొంచెం క్లారిటీ వస్తుంది. మళ్ళీ కొంతమంది వైష్ణవాలకి అడగడం, ఇది ఏంటి నాకు అర్థం అవ్వట్లేదు అని అలా అడుగుతూ అడుగుతూ అప్పుడు ఆయన అన్నారనమాట, మెల్లమెల్లగా నాకు ఎప్పుడైతే క్లారిటీ వచ్చింది, నాకు కృష్ణతత్వం పట్ల ఆసక్తి పెరిగి నాకు ఇంకా ఏ పుస్తకాలు ఇష్టం ఉండేది కాదు, నాకు ఓన్లీ కృష్ణుడు గురించి చదవాలని ఆసక్తి పెరిగిందనమాట మెల్లమెల్లగా. అసలు ఆ రోజుల్లో ఆయన ఎడ్యుకేటెడ్ ఇంగ్లీష్ లిటరేట్ కదా, ఎన్నో పుస్తకాలు ఉన్నాయి జర్మనీ నుంచి ఇక్కడ నుంచి చాలా పుస్తకాలు ఉన్నాయి. సో ఇప్పుడు అదంతా మానేశారు చదవడం, ఓన్లీ కృష్ణతత్వ సంబంధించి చదవడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఇంకా ఆయనలో భక్తి పెరిగి ఆయనకి బాగా క్లారిటీ వచ్చి కృష్ణుడి మీద నమ్మకం పెరిగింది. అప్పటి నుంచి ఇంకా ఆయన షిఫ్ట్ అయిపోతూ ఉంటున్నారు, ఒకసారి చంపారణ్ పంపిస్తున్నారు అంటే జాబ్ మీద ఆయనకి జాబ్ ఎప్పుడు ట్రాన్స్ఫరేబుల్ జాబ్ అనమాట. అక్కడ కూడా చాలామంది మంచి వైష్ణవాలు దొరికారు చంపారణ్లో. అయితే చంపారణ్లో ఏమైందంటే అతనికి అక్కడ ఎందుకు బ్రిటిషర్స్ పోస్ట్ చేశారు మెజిస్ట్రేట్ లాగా, అక్కడ ఉన్న మెజిస్ట్రేటు ఒక దయ్యం తనకి డిస్టర్బ్ చేస్తుంది. సో ఆ చెట్టు మీద ఆ దయ్యం నివసిస్తుంది. అండ్ ఎవరైతే దొంగలు వాళ్ళు ఏం దొంగతనం చేసినా కూడా అక్కడున్న మెజిస్ట్రేటు ఎప్పుడు ఆ దొంగలకి సపోర్టింగ్గానే జడ్జ్మెంట్ ఇస్తాడు, ఎందుకంటే ఆ దయ్యం తన ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అండ్ ఈ దొంగలు ఏం చేస్తున్నారు, ఆ దయ్యంకి కావాల్సింది పెడుతున్నారనమాట. సో ఇది తెలిసి ఈ దయ్యంని ఎక్కడ ఎలాగో ఎలాగో ఇక్కడ నుంచి పంపించాలంటే అందరు భయపడుతున్నారు తన ఆ ఒక చెట్టు దగ్గరికి వెళ్ళడానికి. అప్పుడు భక్తి వినోద్ ఠాకూర్ ఏం చేశారంటే శ్రీమద్ భాగవతం తీసుకొని ఒక నెల పాటు ఆ చెట్టు కింద ఒక్క నెల శ్రీమద్ భాగవతం చదువుకున్నారు. ఎప్పుడైతే ఒక్క నెల పాటు రోజు రోజు భాగవతం చదువుతున్నారు, 30 రోజులు అయిన వెంటనే ఆ చెట్టు ఇలా పడిపోయింది. అండ్ ఆ దయ్యం అక్కడి నుంచి వెళ్ళిపోయింది అనమాట, అంటే భగవద్ధామానికి వెళ్ళిపోయి ఉంటుంది భాగవతం విని. సో అప్పటి నుంచి బ్రిటిషర్స్కి కూడా భక్తి వినోద్ ఠాకూర్ మీద బాగా నమ్మకం పెరిగింది. వాళ్ళకి ఎక్కడైనా ఏదైనా సమస్య ఉంటే ఆయనకే పంపిస్తారు, అక్కడే ఆయనకి ట్రాన్స్ఫర్ పెట్టేస్తారు, ఆయన వెళ్తే అక్కడ సమస్య అంతా సార్ట్అవుట్ అయిపోతుంది కదా అని. మళ్ళీ అక్కడి నుంచి ఏంటంటే ఆయనకి పూరికి ట్రాన్స్ఫర్ అయింది. సో అప్పటికైనా ఆయనకి మొత్తం కృష్ణతత్వం అర్థమైపోయింది. ఇప్పుడు ఆయనకి ప్రచారం చేయాలని ఒక తపన ఉంది, కానీ పరిస్థితి చూస్తే బాగాలేదు. ఎవరు భగవంతుడికి నమ్మేవారు ఎవరు లేరు, మంచి పుస్తకాలు కూడా లేదు రిఫరెన్స్ కోసం. అప్పుడు ఆయన భగవంతుడిని ప్రార్థించారు, నాకు ఒక ఎవరైనా తోడ కావాలి, ఎవరైనా హెల్పర్ కావాలి, నాకు ఒక మంచి అబ్బాయి అంటే ఎవరైతే మంచి భక్తుడు అలాంటి కొడుకు నాకు పంపించండి, ఎవరైతే నేను ఏదైతే మొదలు పెట్టానో దాన్ని ఇలా కొనసాగుతారని ప్రార్థించారు. అప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఆవిర్భావించారనమాట, భక్తి వినోద్ ఠాకూర్ ఒక జీవితంలో అన్నారు. సో భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఆయన ప్రార్థించారని పుట్టారు కనుక ఆయన ఒక బయోగ్రఫీకి పేరు కూడా రే ఆఫ్ విష్ణు, భగవంతుడు తాలూకా కిరణ. ఎందుకంటే భగవంతుడు భక్తి వినోద్ ఠాకూర్కి గిఫ్ట్గా ఇచ్చిన పర్సన్ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అనమాట. బిమల్ ప్రసాద్, చిన్నప్పుడు ఆయన పేరు బిమలా ప్రసాద్ అనమాట. సో ఇప్పుడు ఇలా జరుగుతుంది. కాకపోతే అప్పుడు ఏంటంటే పూరిలో ఒక ఘటన జరిగింది. బిషక్షేన్ అని ఒక పెద్ద యోగి ఉన్నాడు, తను తనకే మహావిష్ణు అని చెప్తున్నాడు అందరికీ, నేనే మహావిష్ణు అని. అందరు నమ్ముతున్నారు కూడా, ఎందుకంటే తనకి చాలా యోగిక సిద్ధులు ఉన్నాయి. ఎలా అంటే తను ఇలా కొడితే అక్కడ అగ్గి వచ్చేస్తుంది, ఎవరికైనా రోగం ఉంటే తను చేతి పెడితే ఆ రోగం నయం అవుతుంది, తను ఏం చేస్తే అవుతుంది, తను కావాలంటే ఒక్కొక్కసారి గాలిలో ఎగిరి కూర్చుంటున్నాడు. సో తను ఎలాంటి మాయావి అన్ని చూపిస్తున్నప్పటికీ అందరూ నిజంగానే తను మహావిష్ణు అని అనుకుంటున్నారు. అలా ఆయన అబద్ధ స్త్రీ సంఘం చేస్తున్నాడు, తను అన్ని తప్పు పనులు కూడా చేస్తున్నారు, అలాగే యోగిక సిద్ధులు చూపించినప్పటికీ అందరు తనే భగవంతుడని అనుకుంటున్నారు. అప్పుడు భక్తి వినోద్ ఠాకూర్ ఏంటంటే తనకి వెళ్ళి అరెస్ట్ చేద్దామని అనుకున్నారు. ఎందుకంటే చాలామంది కంప్లైంట్ చేశారు, మా భార్యలు ఎలా తన దగ్గరికి వెళ్ళిపోతున్నారంటే తనకి వెళ్ళి అరెస్ట్ చేద్దామంటే తన్ని అరెస్ట్ చేయడానికి తనకి ముట్టుకుంటే తన శరీరం నుంచి అగ్గి బయటకు వస్తుంది, ఎవరు తన్ని ముట్టుకోలేరు కూడా. అప్పుడు భక్తి వినోద్ ఠాకూర్ స్వయంగానే ఒక 100 మంది పోలీసుని తీసుకువెళ్ళి అతని చేత్తో పట్టుకొని తన్ని ఒక తాడుతో కట్టి పోలీస్ వ్యాన్లో వేసుకొని తన్ని పోలీస్ స్టేషన్ తీసుకుని వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు తన కారాగారంలో వేస్తే అవ్వదు కదా, కేసు ఉండాలి, అసలు తను చేసిన తప్పులు నిరూపించాలి కదా. సో అప్పుడు రోజు ఇంకా కోర్టులో తన హియరింగ్ స్టార్ట్ అయింది. కానీ తనకి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారంటే ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న అందరూ తన సపోర్ట్ అన్నమాట, ఈ యోగికి సపోర్ట్ అన్నమాట. మా ఒక ఈ మహావిష్ణుని మీరు ఎలా కారాగారిలో పెట్టగలుగుతారో, తన్ని తీయండి బయటికి తీయండి అని ధర్నాలు చేస్తున్నారు కోర్టు బయట. కానీ భక్తి వినోద్ ఠాకూర్ ఒప్పుకోవట్లేదు. అలా అయినా ఈ యోగి భక్తి వినోద్ ఠాకూర్కి కోర్టులోనే సవాల్ చేస్తున్నాడు, ఇగో చూసుకో నాతో పెట్టుకుంటున్నావా, నాకు చాలా తాంత్రిక విద్య తెలుసు, నీకు అప్పుడు తెలుస్తుంది నాతో పెట్టింది ఏమవుతుందని. నిజంగా చూస్తే భక్తి వినోద్ ఠాకూర్ ఇంటికి వెళ్ళినప్పటికీ వాళ్ళ అమ్మాయి కదంబిని ఫుల్ ఫీవర్, డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్తున్నారు మాకు అర్థమవట్లేదు ఎందుకు ఈ ఫీవర్ వచ్చింది, ఏంటి దీని పరిష్కారం కూడా మాకు తెలియదు. అలానే వాళ్ళ భార్య అంటుంది మనకెందుకు ఆ యోగితోని, వదిలేయండి తన్ని, మన పిల్లలకి ఏదైనా అయితే బాగాలేదు కదా అంటే ఆయన అసలు ఒప్పుకోలేదు. లేదు, ఎవరైనా తనకి తను భగవంతుడుగా చెప్తే నేను ఎలా ఊరుకుంటాను, అసలు వద్దు అని ఆయన అలా కోర్టుకు వెళ్ళిపోతున్నారు. సో ప్రతిరోజు హియరింగ్ అవుతుంది, ప్రతిరోజు ఏదో ఒకటి ఘటన జరుగుతుంది. అలానే ఆల్మోస్ట్ ఆల్ 16 డేస్ కంటిన్యూస్గా. 17th డే ఇప్పుడు ఆయన ఫైనల్ జడ్జ్మెంట్ ఇవ్వాలి. 16th డేకి ఇతను ధమ్కి ఇచ్చాడు, ఇగో నిన్ను చాలాసారి చెప్పాను కానీ నువ్వు నా మాట వినలేదు, రేపు చూడు నీకేమవుతుంది, నువ్వు నాతో పెట్టుకున్నావా అని. అండ్ ఇలా అయినా దీనికి ఎంత పవర్ ఉందంటే ఈ 16 డేస్ వరకు తన జైల్లో ఉన్నప్పుడు కూడా భోజనం చేయలేదు, నీళ్లు తాగలేదు, కానీ ఫేస్ చూస్తే ఫుల్ ఎఫల్జెంట్, తేజస్గా చాలా చక్కగా తిరుగుతున్నారు, హ్యాపీగా నవ్వుతూ అనమాట. ఇంత శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అందరికీ అర్థం అవ్వట్లేదు. సో ఇప్పుడు మార్నింగ్ భక్తి వినోద్ ఠాకూర్ ఇంట్లో నుంచి బయలుదేరి వెళ్ళాలి కోర్టుకి. వెళ్ళినప్పటికీ భక్తి వినోద్ ఠాకూర్కి కార్డియాక్ అరెస్ట్, అసలు నొప్పి నొప్పి, హార్ట్లో ఎంత నొప్పిగా ఉందంటే అసలు ఛాతీలోనే తను నడవలేకపోతున్నారు. అప్పటికి వాళ్ళ భార్య అంటుంది ఇంక వదిలేయండి, ఇంక వదిలేయండి మనకి ఎందుకు అంటే, లేదు లేదు నేను అసలు ఒప్పుకోను, తను తన్ని మహావిష్ణు ఎలా చెప్తాడు నేను ఒప్పుకోను, భగవంతుడు ఒక పేరు ఇలా చెప్పినప్పటికీ ఆ నొప్పితోనే తను కోర్టుకెళ్ళి ఆ నొప్పితోనే అలా పట్టుకుంటూ తను రాసేశారు, ఇతనికి మనం 6 మంత్స్ జైల్లో పెడుతున్నాము, ఎందుకంటే తను ఉల్టా ఉల్టాగా మాట్లాడుతున్నాడు, తనే మహావిష్ణు కాదని తనకి ఆ జడ్జ్మెంట్ ఇచ్చేశారు. ఎప్పుడైతే తనకి ఆ జడ్జ్మెంట్ ఇచ్చేశారు, భక్తి వినోద్ ఠాకూర్కి ఫుల్ పెయిన్ ఉంది. సో జడ్జ్మెంట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు తనని తీసుకుని వెళ్ళిపోవాలి కదా కారాగారంలో ఏడానికి, జైల్లోనే తనని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే అక్కడ ఒక ఇంగ్లీష్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నాడు, తను కూడా మన ఇండియన్ కల్చర్ గురించి, యోగిల గురించి, సిద్ధుల గురించి బాగా పుస్తకాలు చదవాడనమాట. సో తనకి తెలుసు ఈ యోగిల్ది తాలూకా పవర్ వాళ్ళ జుట్టులో ఉంటుంది, ఈ జుట్టుని కత్తిరిస్తే ఆ పవర్ పోతుందని తను ఏం చేశాడు, వెనక నుంచి దీని మీద జంప్ చేసి ఆ జుట్టు ఏదైతే ఉంది కట్ చేసేసాడు. ఎప్పుడు తన జుట్టు కట్ చేసేసి అది నెలకి తాకింది, తిని కిందకు పడిపోయాడు, కంప్లీట్గా శక్తి అంతా పోయింది. అక్కడ చూస్తే వాళ్ళ అమ్మాయికి టీక్ అయిపోయింది, భక్తి వినోద్ ఠాకూర్ పెయిన్ పోయింది. అంత అందరూ ఓకే అయిపోయారు. ఎందుకంటే తనకు తాంత్రిక విద్యతో ఇదంతా చేసుకున్నాడు అనమాట. సో అప్పుడు వెంటనే ఏంటంటే తనకి ఇంకా మొత్తం శక్తి పోయి తనకి కారాగారంలో వేసేసారు. వేసిన 2 మంత్స్ లోపల తను ఏం చేశాడు, ఏదో పాయిజన్ తీసుకుని తనే తను చనిపోయాడు అనమాట. సో ఇలా ఒకరు నేను మహావిష్ణు అంటారు, ఒకరు నేను బ్రహ్మ అంటారు, ఒకరు నేను శివ అంటారు, ఒకరు నేను బలరామని, అలా ఎన్నెన్నో అవతారాలు వస్తున్నాయి. ఇదంతా భక్తి వినోద్ ఠాకూర్ కాపాడుకుంటున్నారు. వెళ్ళి వాళ్ళతో ఫైట్ చేసి వాళ్ళని రాంగ్గా నిరూపించేదంతా, అంటే ఆ రోజుల్లో పరిస్థితి ఎలా ఉందన్నమాట, ఆయన ఆవిర్భవించిన ప్లేస్ ఎలా ఉంది, ఎక్కడ చూసినా అంతా మోసం మోసం మోసం, నిజమైన ధర్మం ఎక్కడా లేదు, ఎవరు హరే కృష్ణ మహామంత్ర ప్రచారం చేయట్లేదు, ఇలాంటి పరిస్థితులు ఆయన ఉన్నారనమాట. అప్పుడు ఆయన ఒక పెద్ద ఆర్టికల్ రాశారు న్యూస్ పేపర్లో, భక్తి వినోద్ ఠాకూర్ ఇలా వీళ్ళు ఎందుకు ఇలా దుర్ప్రచారం చేసుకుంటున్నారు, వీళ్ళు భగవంతుడు కాదు, యాక్చువల్గా భగవంతుడు ఎవరు అని ఆయన ఇంగ్లీష్ భాషలో చాలా చక్కగా ఆయన రాసుకున్నారు. ఆ లోపల ఏంటంటే ఇంకా భక్తి వినోద్ ఠాకూర్ భక్తి రసామృత చదవడము, గోవింద భాష్య చదవడము, సత్సందర్భాలు చదవడం, శ్రీధర స్వామి యొక్క కమెంటరీ చదవడం, ఆయన ఇంకా ఆయన ఆధ్యాత్మిక నాలెడ్జ్ని బాగా పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో ఇప్పుడు ఆయన పూరిలో ఉన్నప్పుడు ఆయన ఏం మొదలు పెట్టారంటే, పూరిలోని మీరు టెంపుల్లో చూస్తే ఒక ప్లేస్ ఉంది ముక్తి మండప. ముక్తి మండప్లో ఏంటంటే ఎవరైతే ఆ పూరి తాలూకా పూజారీలు ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఏదో మీటింగ్లు పెట్టుకోవాలంటే దాన్ని ముక్తి మండప్ అంటారు. భక్తి వినోద్ ఠాకూర్ ఏం స్టార్ట్ చేశారంటే అక్కడ భక్తి మండప్ స్టార్ట్ చేశారు. ఈ భక్తి మండప్ ఏంటంటే భక్తి వినోద్ ఠాకూర్ ఒక రోజు ప్రవచనాలు ఇస్తున్నారు, అండ్ టెంపుల్కి వచ్చిన వాళ్ళు ఎవరైతే టెంపుల్లో దర్శనం చేస్తున్నారో వాళ్ళందరూ వచ్చి అక్కడ కూర్చుంటున్నారు. సో భక్తి వినోద్ ఠాకూర్ చెప్పారు, టెంపుల్కి వస్తే ఒక 4 విషయాలు జరగాలి. కృష్ణ దర్శనం అవ్వాలి, కృష్ణ శిక్ష అవ్వాలి, కృష్ణ భక్తుల సాంగత్యం అవ్వాలి, కృష్ణ ప్రసాదం తినాలి. అప్పుడే మనం ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా అక్కడ వెళ్ళి విగ్రహాలు దర్శనం చేసుకుంటాం, ఏదైనా మంచి మాటలు వింటాం, ఏదైనా పుస్తకాలు కొంటాం, భక్తులతో సాంగత్యం చేస్తాం, ప్రసాదం తింటాం, అప్పుడే అది కంప్లీట్ అవుతుంది ఆ టెంపుల్ దర్శనం చేయడము. సో వీళ్ళు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ ఎవరు భగవంతుడి గురించి వినట్లేదు, అలా ఎలా అవుతుంది, వచ్చిన ప్రతి ఒక్కరు కూర్చోండి ఇక్కడ నేను ఏదో మాట్లాడతాను భగవంతుడి గురించి వినండి అని ఆయన స్టార్ట్ చేశారు. సో స్టార్ట్ చేసినప్పటికీ ఒకసారి ఆ పూరి తాలూకా రాజా అక్కడికి వచ్చి ఏదో డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారు, అంటే ఆయన మటుకు ఆయన ఎవరితో మాట్లాడుకోవడం, గట్టి గట్టిగా శబ్దం చేయడం. అప్పుడు భక్తి వినోద్ ఠాకూర్ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి చెప్పారనమాట, మీ మేనేజ్మెంట్ మీ ప్యాలెస్లో చేసుకోండి, టెంపుల్ వచ్చినప్పుడు మీరు కూడా ఒక సాధారణ భక్తుడు, ఇక్కడ వచ్చి కథ వినండి అంటే అప్పుడు ఆయన చెప్పిన పవిత్రత ఎలా ఉందంటే ఆ రాజు కూడా ఒప్పుకొని, అదే నా మిస్టేక్ అండి, మీరు సారీ మిమ్మల్ని డిస్టర్బ్ చేసిన మీ భాగవతం మీరు చెప్తూ ఉండండి. కానీ అక్కడ కూడా భక్తి వినోద్ ఠాకూర్కి ఒకరు ఎనిమీగా తయారయ్యారు. అతను ఎవరంటే రఘునాథ్ దాస్ బాబాజీ. ఎవరైతే ఆయన క్లాసులకి వెళ్ళిపోతూ ఉంటే అందరికీ పిలిచి పిలిచి ఆయన క్లాస్కి వెళ్ళొద్దండి అని, ఎందుకు వీళ్ళు బాగా మాట్లాడుతున్నారు, బాగా మాట్లాడుతున్నారు కానీ చూసారా ఒక తిలక్ ఉండదు, ఒక కంటి ఉండదు, అలాంటి వాళ్ళ దగ్గర ఎందుకు వెళ్ళి వినాలి, అసలు ఆయన ఇంగ్లీష్ ఏదో బాగొచ్చు, ఆయనకి కొంచెం నాలెడ్జ్ ఎక్కువ ఉందని ఏదో మాట్లాడేస్తున్నారు కానీ ఆయనకి భక్తి అయితే లేదు. సో ఇప్పుడు ఇతను ఇలా విమర్శిస్తూ ఉంటే ఒకరప్పుడు జగన్నాథ స్వామి రఘునాథ్ దాస్ బాబాజీ కలలో వచ్చేసి, నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, భక్తి వినోద్ ఠాకూర్ ఒక మంచి వైష్ణవుడు, నువ్వు ఇలా మాట్లాడకూడదు, వెళ్ళి తన దగ్గర క్షమాపణ అడుగు అని కలలో వచ్చి భగవంతుడు చెప్పారు. అప్పుడు ఇంకా రఘునాథ్ దాస్ బాబాజీ మహారాజు వెంటనే మరుసటి రోజు భక్తి వినోద్ ఠాకూర్ దగ్గరికి వెళ్ళిపోయి, నాకు క్షమించండి, కాకపోతే మీరేమనుకోకపోతే మీరెందుకు కంటి వేసుకోరు, మీరెందుకు తిలక వేసుకోరు అంటే, ఇప్పుడు ఆయన అన్నారు నాకు వేసుకోవాలని ఉంది కానీ నాకు గురువు లేదండి, నేను ఎదురు చూస్తున్నాను, నాకు గురువు దొరికిన తర్వాత నా గురు చేత్తోనే కంటి వేసుకుంటాను, వైష్ణవ తిలక్ నేను ఇప్పుడు ఎవరికి చెందినవాడు కాదు, నేను ఒక ఆర్ఫన్గా ఉన్నాను, ఏదో ఒకటి పుస్తకాల నుంచి చదివి చెప్తున్నాను కానీ నాకు సంప్రదాయన నాకు గురువు అని నాకు ఎవరు లేరు కదా, నేను దానికోసం ఎదురు చూస్తున్నాను అని. అప్పుడు మెల్లమెల్లగా ఏంటంటే ఆయన గురువు కోసం వెతుకోవడం స్టార్ట్ చేశారు, నాకు గురువు అనేది ఉండాలి కదా అని. ఆ రోజుల్లోనే పూరిలోనే ఒక ఆయన ఉండేవారు అనమాట, ఆయన పేరు స్వరూప్ దాస్ బాబాజీ మహారాజు. ఆయన ఏంటంటే తోతాగోపిన టెంపుల్ పక్కనే ఉండేవారు, బ్లైండ్ అనమాట, కానీ ఎల్లప్పుడు జపం చేసేవారు. భక్తి వినోద్ ఠాకూర్ ఒక్కొక్కసారి ఆయన దగ్గరికి వెళ్ళి కొన్ని మాటలు మంచి మాటలు విని ఆయనతో కలిసి జపం చేసేవారు. కానీ ఇప్పటికీ ఆయనకి గురువు దొరకలేదు, ఆయన గురువు కోసం వెతుకుంటున్నారు. అప్పుడు ఇంకా ఏమైంది ఆయన లైఫ్లో అంటే, ఆ లోపల మన భక్తి సిద్ధం సరస్వతి ఠాకూర్ పుట్టారు. ఇప్పుడు ఆయన చాలా బాగా సేవ చేస్తూ ఉంటే బ్రిటిషర్స్ ఏంటంటే, ఈయను బాగా జడ్జ్మెంట్స్ కూడా బాగా చేస్తారు, తను డ్యూటీ యాజ్ అ డెప్యూటీ మెజిస్ట్రేట్ కూడా బాగానే చేస్తున్నారు, అలాగైనా తను టెంపుల్ మేనేజ్మెంట్ కూడా చేయగలుగుతాడని భక్తి వినోద్ ఠాకూర్కి మొత్తం జగన్నాథ్ టెంపుల్ మేనేజ్మెంట్ కూడా ఇచ్చేసారు, అంటే మీరే దాన్ని కూడా మీరే చూసుకోండి అని. సో ఈయనంతా హిసాబ్ అంతా బాగా పెట్టుకుంటున్నారు అకౌంట్స్. అప్పుడు ఆయన ఏం గమనించారంటే టెంపుల్ అకౌంట్స్లోని 80,000 రూపీస్, అంటే ఆ రోజుల్లో 80,000 రూపీస్ అని చాలా పెద్ద అమౌంట్, 80,000 రూపీస్ పూరి తాలూకా రాజా తీసేసుకున్నారు. అప్పుడు అతను వెంటనే పట్టుకున్నారు, మీరు ఈ డబ్బులు తీసుకున్నారు, ఇది టెంపుల్ డబ్బులు అని. అప్పుడు ఆ రాజా అన్నారు, సరే అయిపోయింది అయిపోయింది, ఇప్పుడు ఏం చేయమంటారు? ఏం చేయమంటారంటే, మీరు రాజు, నేను మీకు ఏదైనా శిక్ష ఇవ్వలేను అనుకోండి, కాకపోతే మీ పనిష్మెంట్ ఏంటంటే, ఇప్పుడు మీరు ప్రతిరోజు మీ సొంత డబ్బుల నుంచి జగన్నాథ టెంపుల్లోని ఎవ్రీడే 52 times భగవంతుడికి నైవేద్యం పెట్టాలి, ఇదే మీకు పనిష్మెంట్. సో అప్పుడు రాజా ఇంక ఒప్పుకోవలసింది, ఎందుకంటే ఆయన డెప్యూటీ మ్యాజిస్ట్రేట్. సో అప్పుడు రాజా తన సొంత ట్రెజరీ నుంచి ఎవ్రీ సింగిల్ డే 52 times భగవంతుడికి నైవేద్యం పెట్టాలంటే చాలా కాస్ట్. మెల్లమెల్లగా చూస్తే మొత్తం అంతా ట్రెజరీ ఫుల్ కంప్లీట్ ఎంటీ అయిపోతుంది. అప్పుడు రాజాకి కోపం వచ్చేసి, ఈయన ఉంటే నాకు ప్రాబ్లమే, ఏదో చెయ్యాలి ఈయనకని కొంతమంది తాంత్రికుల్ని పిలిచేసి అంతర్భవన్లోని ఆయన రాజమహల్ లోపలే పెద్ద తాంత్రిక యజ్ఞం మొదలుపెట్టారు. అంటే యజ్ఞం చివరికి భక్తి వినోద్ ఠాకూర్ చనిపోవాలి, అదే ఆయన ముఖ్య ఉద్దేశం అని. కాకపోతే ఇప్పుడు ఒకరోజు, 2 రోజులు, 30 రోజులు వచ్చినప్పటికీ చివరికి లాస్ట్లో, ఇప్పుడు ఎప్పుడైతే ఆ నెయ్యి వేసేయాలి ఇంకా యాగం యజ్ఞకుండం లోపల, ఇది వేసిన వెంటనే భక్తి వినోద్ ఠాకూర్ చనిపోవాలి. ఎప్పుడైతే అది వేసారో వెంటనే రాజా తాలూక కొడుకు, ఒకే ఒక కొడుకు చనిపోయాడు. భక్తి వినోద్ ఠాకూర్కి ఏమీ అవ్వలేదు. అప్పుడు రాజాకు అర్థమైంది, అసలు నేను భగవంతుడి తాలూక భక్తుడిని ఇబ్బంది పెట్టాలనుకుంటే నేనే ఇబ్బంది పడతానని వెంటనే. అప్పుడు ఆయన వెంటనే భక్తి వినోద్ ఠాకూర్ దగ్గర క్షమాపణ అడగడము, ఇంకా నేను చాలా తప్పు చేశాను. ఆ లోపల భక్తి వినోద్ ఠాకూర్ ఎన్ని పుస్తకాలు అంటే అన్ని పుస్తకాలు రాస్తున్నారు. కృష్ణ సంహిత అని ఒక పుస్తకం మొదలుపెట్టారు. ఎక్కడైతే కృష్ణుడు ఏ ఏ రాక్షసాలని చంపారు, ఆ రాక్షసాలు మనలో ఉన్న ఏ అనర్థాన్ని ప్రతినిధిత్వం చేస్తుంది, అలానే కళ్యాణ కల్పతరు, అలానే సజ్జన్ తోషని అని ఒక మ్యాగజైన్ మొదలుపెట్టారు. యాక్చువల్గా నేను మొత్తం లిస్ట్ రాసుకోవాలని అనుకున్నాను, అంటే భక్తి వినోద్ ఠాకూర్ రాసిన పుస్తకాల గురించి మీకు చెప్దామని. కానీ ఎప్పుడైతే నేను మొదలుపెట్టాను, ఓన్లీ ఆయన రాసిన పుస్తకాలు పేర్లే, ఎక్స్ప్లెనేషన్ మర్చిపోండి, ఓన్లీ నేను పేర్లు రాయడానికి 42 pages అనమాట, ఇంకెందుకు నమస్కారం అని వదిలేశాను. మామూలుగానే నేను ఇది చెప్తూ ఉంటే సగం మంది నిద్రపోతారు, దాని నుంచి ఆ 42 pages అది చెప్తే అప్పటికి మొత్తం అందరు నిద్రపోతారేమో, ఇంకెందుకని వదిలేశాను ఆ పేర్లు. ఎన్ని పుస్తకాలంటే ఇంత కొంత కాదు. ఆయన ఏంటంటే ప్రతి సంప్రదాయం నుంచి వాళ్ళేం రాశారు పుస్తకాలు, వీళ్ళేం రాశారు, అది మొత్తం అంతా టైప్ చేపించి వీళ్ళు రాసింది ఎందుకు రాంగ్ దానికి ఆయన కమెంటరీ, మళ్ళీ దాన్ని పబ్లిష్ చేసి డిస్ట్రిబ్యూట్ చేయడం. అలా ప్రతి పుస్తకం అలా పట్టుకొని ఎన్నెన్నో పుస్తకాల మీద కమెంటరీలు రాయడం అనమాట. మార్కెట్లో ఏదైనా కొత్త పుస్తకం వస్తే మళ్ళీ దాన్ని తీసుకొని ఇది ఎలా రాంగ్గా ఉంది దాన్ని నిరూపించడము అని అలా ఎన్నో ఎన్నో పుస్తకాలు ఆయన రాశారు. ఆ లోపల ఆయనకి గురు దొరికారు. ఎవరా గురు అంటే బిపిన్ బిహారీ గోస్వామి. ఈ బిపిన్ బిహారీ గోస్వామి ఎవరంటే, ఇప్పుడు మీరందరూ విని ఉంటారు చైతన్య మహాప్రభుతోనే తోడ ఒక ఆయన ఉండేవారు, వంశీ వదనానంద ఠాకూర్ అని. ఆయనకి చైతన్య మహాప్రభు ఏం సేవ ఇచ్చారంటే, ఎప్పుడైతే చైతన్య మహాప్రభు సన్యాసి తీసుకున్నారు, ఈ వంశీవదన్ ఠాకూర్ని నువ్వు నా భార్యని నా అమ్మని నువ్వు చూసుకోవాలి అని ఆయనకి అప్పచెప్పారు. సో ఆ ఎవరైతే ఆ వంశీవదనానంద ఠాకూర్ ఉన్నారో ఆయన పరంపరలో వచ్చిన ఆయన ఈ విపిన్ విహారీ గోస్వామి. సో భక్తి వినోద్ ఠాకూర్ ఆయన దగ్గర దీక్ష తీసుకున్నారు, మంత్రజపం చేస్తారు, అంతా హ్యాపీగానే అయిపోయింది. తర్వాత ఆయన బృందావన్ వెళ్ళారు. సో ఈసారి బృందావన్ వెళ్ళిన తర్వాత ఆయన ఒక నిజమైన గురువుని కలిశారు. ఎవరది? జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్. సో ఎప్పుడైతే ఆయన ఈ జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్ని కలిశారు, ఆయనకి చాలా ఇన్స్పిరేషన్ వచ్చింది, ఈయనే నా నిజమైన గురువు అని ఆయన దగ్గర శిక్ష తీసుకోవడము మొదలుపెట్టారు. అండ్ అప్పుడు ఏంటి, ఆయన కలకత్తాలో ఒక, ఇప్పుడు ఆయనకి ఇప్పటికీ చాలా డబ్బులు వచ్చేసాయి, ఎందుకంటే ఆయన డిప్యూటీ మ్యాజిస్ట్రేట్గా పనిచేస్తున్నారు, మంచి జీతం వస్తుంది, హ్యాపీ లైఫ్ ఉంది, పిల్లలు ఉన్నారు, భార్య అంతా హ్యాపీగా, అటుపక్క భక్తి జీవితం కూడా బాగానే అవుతుంది. కానీ ఇప్పుడు ఆయనకు ఒకటే తపన ఉంది, ప్రచారం చేయాలి. అంటే నా వరకు నేను ఆగిపోకూడదు, అంటే నేను నా భజన చేసుకుంటున్నాను కదా చాలని కాదు, అందరికీ ఈ ఒక నాలెడ్జ్ని నేను పంచాలని ఆయనలో ఒక తపన అనమాట. అలానే ఆయన భార్య కూడా దానికోసం బాగా ఆవిడ ఆయనకి సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇది ఒక చాలా ఇంపార్టెంట్ లెసన్, ఎందుకంటే శ్రీల ప్రభుపాద ఒక భార్య కూడా, నిన్నే ఇంకొక టెంపుల్ కోసం ప్రభుపాద లీలామృతం చెప్తూ ఉంటే ఆ పాయింట్ వచ్చింది. ప్రభుపాద భార్య కూడా ఆవిడ నాన్ డివోటీ కాదు, ఆవిడ డివోటీయే, కాకపోతే ఆవిడకి ప్రచారం చేయాలి, సేవ చేయాలి అలాంటి ఇంట్రెస్ట్ లేదు. ప్రభుపాదుల వారు దీక్ష తీసుకున్నప్పుడు కూడా ఆవిడ ఒకటే అనింది, మీరు దీక్ష తీసుకుంటే తీసుకోండి, నాకు ఇంట్రెస్ట్ లేదు. ఆయన మన ఇంట్లో విగ్రహాలు ఉన్నాయి, మనం భగవంతుడికి నైవేద్యం పెట్టి తింటున్నాము, మనది మనం జపం చేసుకుంటాం, మళ్ళీ ప్రచారం చేయాలి, సేవ ఇదంతా అవసరమా అని ఆవిడ క్వశ్చన్ మార్క్ అన్న. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చాలామందిలో ఉంటుంది, నాకు చాలాసారి మెయిల్స్ కూడా వస్తాయి. అంటే మేము దీక్ష తీసేసుకున్నాము, మా దగ్గర ఇంట్లో విగ్రహాలు ఉన్నాయి, మేము మా జపం చేసుకుంటాము, నైవేద్యం పెడతాం భగవంతుడికి, మా లైఫ్ అలా వెళ్ళిపోతుంది. ప్రచారం చెయ్యాలా, గురుసేవ చెయ్యాలా, టెంపుల్కి రావాలా, టెంపుల్లో సేవ చెయ్యాలా, ఎందుకు? మేము చేసుకుంటున్నాం కదా మా జపము. మా భార్య వైష్ణవి, నేను ఆవిడతో సాంగత్యం చేసుకున్నాను, నా భర్త వైష్ణవుడు, నేను సాంగత్యం చేసుకున్నాను, మేము హ్యాపీగానే ఉన్నాం, ఎందుకు చెయ్యాలి సేవ? ఇది అందరికీ చాలామందికి ఈ క్వశ్చన్ వస్తూ ఉంటుంది. యాక్చువల్గానే మనకి గురు దగ్గర అంటే రుణం ఉంది, రుణం. ఎవరైనా మనకి భక్తి మార్గం చూపించారంటే, ఎవరైనా అగ్నిసాక్షిగా ఒక ప్రమాణం చేసుకున్నారు, ఒక ప్రతిజ్ఞ చేసుకున్నారు, మనం భగవద్ధామం తిరిగి వెళ్ళే వరకు ఆయన మళ్ళీ మళ్ళీ జన్మం తీసుకొని మనకి తీసుకువెళ్తాము అని ఇంత పెద్ద మాట అని నాయన, ఎవరైతే మనకి ద్విజ అంటే ఇంకొక జన్మాన్ని ఇచ్చారు వాళ్ళకి ఒక రుణం అనేది మనకు ఉంటుంది. సో ఆ రుణాన్ని తీర్చాలంటే ఎలా అంటే, స్కూల్లో ఏంటంటే ఈ మధ్యనే గురు రుణం అంటే ఏంటంటే ఫీజు కట్టేస్తే రుణం తీర్చినట్లే, మంత్లీ ఫీజు కట్టేస్తాము, ఇయర్లీ ఫీజు కట్టేస్తాం. కానీ ఆధ్యాత్మిక జీవితంలో అలా ఫీజు అనేది కాదు కదా. నేను దీక్ష తీసుకున్నాను, ఇగో మీకు 5,000 రూపీస్ ఇచ్చాను, నమస్కారం, అది అయిపోయింది. ఇది గురు రుణం అనేది తీర్చాలంటే గురుకి ఏం కావాలి? ఆయనకి మీ దగ్గర నుంచి డబ్బులు అవసరం లేదు. ఆయనకి ఏం కావాలంటే, నేను ఏదై ఎలా అయితే మీ జీవితంలో మార్పు తీసుకుని వచ్చి మిమ్మల్ని మంచి భక్తులుగా తయారు చేసి చెడు అలవాట్లు అన్ని మానిపించి ఒక మంచి మార్గాన్ని చూపించారు, అలానే ఇంకెంతో మందికి మార్గాన్ని చూపించడానికి నాకు సాయం చేయండి అని గురువు అడుగుతున్నారు. సో అది మనం చేయవలసిందే. లేదు నాకేంటి అవసరం, నా లైఫ్ బాగానే అవుతుంది కదా, నేను నా జపం చేసుకుంటున్నాను చాలు. సో ఇలా ఎవరైతే స్వార్థపరంగా ఆలోచిస్తారో వాళ్ళు భక్తి ఎక్కువ రోజులు కొనసాగదు అని అది శాస్త్రంలో కూడా చెప్పబడింది. మొన్న శ్రీల ప్రభుపాదుని వారిని ఎవరో పొగుడుతూ ఉంటే, గౌడీయ మఠ సన్యాసి, ఆయన చాలా మంచి మాట అన్నారు, ఎవరైతే గురు సేవ చెయ్యరు, ఎవరికైతే గురు మీద నిష్ట లేదు కానీ వాళ్ళు అనుకుంటున్నారు నేను నా భజన చేసుకుంటున్నాను కదా, అలాంటి వాళ్ళు ఎక్కువ రోజులు వాళ్ళ భజన్ని కొనసాగించలేరు. ఎవరైతే వాళ్ళ భజన్ని కొనసాగించాలని అనుకుంటున్నారో వాళ్ళు సేవ చెయ్యవలసిందే. ఎలా అయితే శ్రీల ప్రభుపాదుల వారు కూడా అని అనుకోవచ్చు కదా, నేను రాధా దామోదర్ టెంపుల్లో ఉన్నాను, చక్కగా నా గది నుంచి ఎలా రాధా దామోదర్ కనిపిస్తారు, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నేను చేస్తున్నాను కదా ప్రచారం, చెయ్యట్లేదా ఏంటి, అక్కడ వచ్చిన వాళ్ళందరికీ నేను కృష్ణుడి గురించి చెప్తాను, నేను నా ప్రసాదం తింటున్నాను, జపం చేస్తున్నాను, ఇంకా చాలు కదా, నా వయసుకి ఇంతే చాలు, నాకు ఇప్పటికే 70 అయిందని అనుకోవచ్చు. కానీ కూడా లేదు, మా గురువు ఇచ్చారు ఈ సూచన, దాన్ని పాటించవలసిందని కష్టపడారని గురుగారు ఆయనకి సాయం చేశారు, కృష్ణుడు ఆయనకి ఎంతో దయా చూపించి ఆయన సక్సెస్గా అయ్యారు. సో అలా మనం కూడా స్వార్థపరంగానే నా జపం నేను చేసుకుంటున్నాను, నా విగ్రహాలు నేను చూసుకుంటాను, నాకు ఎందుకు సేవ అని అనుకుంటే ఎక్కువ రోజులు మన భక్తిని మనం కొనసాగించలేము, ఎందుకంటే గురు రుణం మన మీద ఉంది. సో అందుకోసం సేవ చేయడం అయినా, శిక్షాగురు దీక్షాగురు చెప్పిన సేవలు చేస్తూ ఉత్సాహంగా ముందుకు వెళ్ళాలి. భక్తులు ఒక సాంగత్యం మనము ఎప్పుడు తీసుకోవాలన్నమాట. సో వాళ్ళు వైఫ్ అనేది చాలా సపోర్టింగ్గా ఉంది, లేదు మనం ప్రచారం చేయాలి, మీరు చేయండి ప్రచారం, నేను ఫ్యామిలీని చూసుకుంటాను, మీరు ప్రచారం చేసుకోండి. సో ఆ రోజుల్లో ఏంటంటే ఆ మంచి అండర్స్టాండింగ్ ఉండేది, ఎవరైతే కార్కి ఎలా అయితే 2 ఫ్రంట్ టైర్స్ ఉంటాయి, 2 వెనక టైర్స్ ఉంటాయి, వెనక టైర్స్ కూడా నేను ఫ్రంట్లో వస్తాను అంటే ఆ గాడి నడపలేము, వెనక టైర్స్ వెనక ఉంటాయి, ఫ్రంట్ టైర్స్ ఫ్రంట్లో ఉంటాయి, అందరికీ వాళ్ళ సేవ ఉంటుంది. సో ఇప్పుడు ఎవరైనా భర్త ప్రచారం చేస్తూ ఉంటే మీరెందుకు ప్రచారం చేస్తున్నారు, మీరు పిల్లల్ని చూసుకోవచ్చు కదా, నేను కూడా మీతోనే చెయ్యాలి, మన ఇద్దరు అలా అవ్వదు, ఎవరైనా వాళ్ళు అండర్స్టాండింగ్ ఉండాలి, సరే మీరు ప్రచారం చేయండి, నేను మీకు సపోర్ట్గా ఉంటాను ఇంట్లో. ఆ రోజుల్లోనే ఋషులు మునులు తాలూకా భార్య కూడా అలానే ఉండేవారు. ఆ ఋషులు మునులు తపస్యకి వెళ్ళిపోతే భార్యలు కూడా నేను వెళ్తాను మీతో తపస్యకి, నన్ను ఎందుకు అలా వదిలేస్తానని చెప్పేవారు కాదు, మీరు వెళ్ళండి, నేను ఇంట్లో అన్నీ చూసుకుంటాను, మీరు వచ్చే వరకు అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ వాళ్ళు వెనక మీరు అంటే నేనేదో రచించి చెప్పట్లేదని మీరు భాగవతంలో చదవచ్చు, కశ్యప్ ముని ఎలా వెనక వచ్చినప్పటికీ దిత్తి అయినా అదితి అయినా అప్పుడు ఆయన వచ్చి అడిగేవారు, ఏ అంతా ఇంట్లో బాగుందా, సర్వెంట్స్ అందరు బాగానే ఉన్నారా, పిల్లల్ని బాగా చూసుకున్నావా, బ్రాహ్మణాలని దక్షిణ ఇచ్చావా, అంటే మొత్తం హౌస్ హోల్డ్ వాళ్ళు మేనేజ్ చేసుకోవాలండి, అంత పర్ఫెక్ట్గానే ఉంది కదా అని చెప్తే, అవునంతా బాగుంది, మీ తపస్య ఎంత బాగా అయింది కదా, అలా ఉండేదన్నమాట. కానీ ఇప్పుడు భార్యలు అలా సపోర్ట్ చేయట్లేదు, హస్బెండ్ వచ్చినప్పటికైనా వాళ్ళ కోపం వచ్చేస్తుంది, మీరేంటి హ్యాపీగా చాంటింగ్ చేసుకుని హ్యాపీగా టెంపుల్ సేవ చేస్తే నేను ఇంట్లో ఉండాలా, మీరు వచ్చి ఇంట్లో నాకు హెల్ప్ చేయండి, మీరు అబ్బాయికి హోంవర్క్ చేపించండి, మీరు ఇగో మా అబ్బాయితో ఆడుకోండి, మీరు ఇలా చేయండి అని వాదిస్తున్నారు. కానీ యాక్చువల్గా ఎలా ఉండాలంటే మీరు కనీసం చెయ్యండి, నేను మీకు సపోర్ట్ గా ఉన్నాను, మీరు బాగా చేసుకోండి, నేను ఉంటాను బ్యాక్ గ్రౌండ్ లో, మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ అవ్వకుండా, మీ ప్రచారంలో ఎటువంటి డిస్టర్బెన్స్ రాకుండా చూడడం అదే నా ధర్మం. ఇంకేదైనా హెల్ప్ కావాలంటే నేను ఉన్నాను మీకోసం. అంటే ఎవరైనా ఒక భక్తురాలని ఎందుకు పెళ్లి చేసుకుంటారు? అదే ఉద్దేశం కదా, ఆవిడ భక్తురాలుగా ఉంటే నా భక్తి జీవితంలో నాకు ముందుకి సాయం చేస్తుందనే. కానీ భక్తురాలుగా ఉండి మీరు భక్తి చెయ్యొద్దని చెప్తే మళ్ళీ మనిషి ఎలా ముందుకు వెళ్ళగలుగుతారు కదా? సపోర్ట్ చేయాలి, మీరు ఇంకా బాగా చేయండి ప్రచారం, నేను ఉంటాను మీ వెనకనే, అలా మనం చేసుకోవాలి. ఎందుకంటే భర్త ఒకవేళ మంచిగా భక్తి చేస్తే భార్య చెయ్యకపోయినా కూడా, యాక్చువల్గా అది శాస్త్రం ఉంది, ఆవిడ అలా భర్త వెనక ఆవిడ కూడా భగవద్ధామానికి వెళ్ళిపోతుంది. సో అందుకోసం ఇద్దరు పోటీ పడకుండా ఎవరైనా ఒక్కరికైనా కరెక్ట్గా చేయడానికి ప్రయత్నించాలి. సో భగవతీదేవి అప్పటికే వాళ్ళకి ఎంతో 10 మంది పిల్లలు ఉన్నప్పటికైనా చక్కగా ఇంట్లో అన్నీ మేనేజ్ చేస్తూ ఉంటే భక్తి వినోద్ ఠాకూర్ ఎంత చక్కగా ప్రచారం చేయడం, పుస్తకం రాయడం, ఆయన అసలు రొటీన్ మీరు చూస్తే, అంటే ఈ మధ్యనే ఉన్న అందరికీ కంప్లైంట్స్, హస్బెండ్స్ అనే సరే ఇంట్లో టైం లేదు ఇది, వాళ్ళు రొటీన్ చేస్తే వాళ్ళు ఇంట్లో పిల్లలతో ఆడుకోవడానికి అసలు ఆయనకి ఏం టైం లేదు. ఆయన వెళ్ళి ఆ పని చేసుకోవాలి, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత పుస్తకాలు రాయడమైనా, ఇంకా శాస్త్ర అధ్యయనం చేయాలి, ఇంకా ట్రాన్స్లేషన్స్ చేయాలి. అండ్ ఆవిడ ఇలా సపోర్ట్ చేసిందనే ఈరోజు దాని ఒక ఆనందం మన అందరు తీసుకుంటున్నాం ఆ పుస్తకాలు. లేదు ఆయన కూడా ఇంటికి వెళ్ళి వాళ్ళ అబ్బాయితోనే, ఇగో నీతో కొంతసేపు స్నేక్స్ అండ్ ల్యాడర్ అండ్ లూడో ఆడుకుందాం మనము, కొంతసేపు నీకు పార్క్ తీసుకువెళ్తానంటే ఈరోజు మనకి ఈ పుస్తకాలు ఈ పాటలు రాదు. ఆ సాక్రిఫైస్ చేశారనే కదా. సో భక్తులు కానీ మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే గురు కృష్ణ కోసం సాక్రిఫైస్ చేసుకోవడమే. లేదు మనం కూడా భౌతిక ఫ్యామిలీస్ లాగా ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంట్ అనుకుంటే అది ఎలా జరుగుతుంది? సో ఈయన ఇంకా చక్కగా ఆయన అనుకున్నారు నేను ప్రచారం చేయాలి, ప్రచారం కోసం నాకు ఒక సెంటర్ ఉండాలి. అప్పుడు ఆయన ఏం చేశారంటే కల్కత్తాలో భక్తి భవన్ అని ఒకటి మొదలుపెట్టారు. అంటే ఆయన ఒక ప్లేస్ కొన్నారు, ఆ రోజుల్లోనే 6,000 రూపీస్తోనే ఒక భక్తి భవన్ అని ఒక ప్లేస్ కొనేసి చక్కగా దాన్ని ఇచ్చేసుకొని అక్కడ ఒక ప్రచారం కేంద్రంలాగా చైతన్య యంత్రం పెట్టారు, అంటే మషిన్ పెట్టుకున్నారు. దానిలో బుక్స్ ప్రింటింగ్ అవుతున్నాయన్నమాట, ఒకవైపు బుక్స్ ప్రింటింగ్ అవుతుంది, ఒకవైపు వాళ్ళు ఉంటున్నారనమాట ప్రీచింగ్ సెంటర్ లాగా అని చక్కగా అవుతుంది. అలాగైనా వాళ్ళు గురుగారు కోసం కూడా ఒక ప్లేస్ అక్కడ రెడీ చేశారు. జగన్నాథదాస్ బాబుజీ మహారాజ్ ఎప్పుడైనా కావాలంటే అక్కడ వచ్చి వెళ్ళి ఉండొచ్చు అని ఆ ప్లేస్ రెడీ చేశారు. ఆ లోపల ఈయనంటే వృందావన్ పరిక్రమకి వెళ్ళినప్పుడు కంజహార్ అని కొంతమంది డెకాయిట్స్, అంటే రహదారి దొంగలు ఉంటాయి కదా, వాళ్ళు అక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఎవరైతే అలా పరిక్రమకి వచ్చిన యాత్రీలు ఉంటారు వాళ్ళ దగ్గర డబ్బులు దొంగలించడము. సో ఇప్పుడు ఈయన ఏంటంటే ఇన్ని సంవత్సరాల నుంచి అందరికీ కష్టం ఇచ్చిన ఈ దొంగల్ని పట్టుకొని వాళ్ళకి జడ్జ్మెంట్ పాస్ చేసేసి అక్కడ నుంచి వాళ్ళని పంపించేశారు. అలా ఎన్నెన్నో సాయం భక్తి వినోద్ ఠాకూర్ చేశారు. అప్పుడు ఏమైంది, బంకిం చంద్ర అని ఒక ఫేమస్ నావెలిస్టు కృష్ణ చరిత్ర అని ఒక పుస్తకం రాశారు, కానీ అది మాయావాదితో కూడి ఉందన్నమాట. అప్పుడు భక్తి వినోద్ ఠాకూర్ దాన్ని ఎడిటింగ్ చేసి చాలా చక్కగా దాన్ని ప్రజెంట్ చేశారనమాట. సో ఈయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఈ బంకిం చంద్ర కూడా మంచి భక్తుడిగా అయిపోయారు. ఎప్పుడైతే భక్తి వినోద్ ఠాకూర్ ఆయన గీతా కమెంటరీ రాశారు రసిక రంజన, అప్పుడు ఈ బంకిం చంద్ర ఏంటంటే దానికి ఇంట్రొడక్షన్ రాసుకున్నారనమాట. సో అలా అంతా చాలా బాగా జరుగుతుంది. సజ్జన్ తోషన్ అనే మ్యాగజైన్ కూడా చాలా బాగా వచ్చేస్తుంది. ఆయన ఆ రోజుల్లోనే శ్రీ విశ్వ వైష్ణవ సభ, ఎలా అయితే శ్రీల ప్రభుపాదులు వారు ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ అని మొదలుపెట్టారు, ఆ రోజుల్లో భక్తి వినోద్ ఠాకూర్ శ్రీ విశ్వ వైష్ణవ సభ అని మొదలుపెట్టారు. అందరినీ దాంట్లో మెంబర్స్గా చేర్పించేసి వాళ్ళకి భగవంతుడి గురించి చెప్పడం. కానీ ఆయన ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారంటే ఇన్ని పుస్తకాలు, అంటే 100 పుస్తకాలు ఆయన రాశారు. సో అప్పుడు ఏంటంటే ఆయన అంత పుస్తకాలు రాయాలంటే ఈజీ కాదు కదా, చాలా రీసెర్చ్ చేయాలి. అప్పుడు ఆయనకి హెడ్ఏక్ మొదలైంది. ఎలాంటి హెడ్ఏక్ అంటే ఏ డాక్టర్స్ దానికి పరిష్కారం చెప్పలేకపోతున్నారు. అప్పుడు ఎవరో ఒకరు సాధు వచ్చేసి, బాబు ఆవు నెయ్యి ఉంటుంది కదా, ఆ నెయ్యి రాస్తే తగ్గుతుందంటే, అప్పుడు ఆయన జీవగోస్వామిని ప్రార్థించారు, జీవగోస్వామి మీరైతే 400,000 పదాలు రాశారు కదా, నేను అసలు ఇంత కొంత ప్రయత్నం నాది, మీరు నన్ను దీవిస్తే ఈ ప్రయత్నంలో నేను ఉత్తీర్ణం అవుతాను, దయచేసి నా మీద దయా చూపించండి అంటే, అప్పుడు ఆ ఘీ రాసిన వెంటనే ఆయనకి హెడ్ఏక్ పోయింది. అలాగే ఒక కళ్ళుకి తక్కువ కనిపించడం మొదలైందనమాట, ఇంకొక కళ్ళులో హేజీగా కనిపిస్తుంది, ఒక్కొక్కసారి ఫీవర్ వచ్చేస్తుంది, మళ్ళీ ఒక 15 రోజులు బాగున్నప్పటికైనా మొత్తం బాడీలో ఎలర్జీ వచ్చేస్తుంది, మళ్ళీ ఒక 1 ఇయర్ తర్వాత టాన్సిల్స్ పెరిగిపోయాయి, ఆ తర్వాత 1 ఇయర్ తర్వాత మళ్ళీ ఫీవర్ వచ్చేసింది. అంటే ఆయనకి ఎప్పుడు చూసినా ఆరోగ్యం బాగాలేదు, ఒక 15 రోజులు బాగుంటే మళ్ళీ ఆరోగ్యం పాడైపోతుంది. అలానే ఒకసారి వృందావన్ వెళ్ళిపోతే ఎంత ఫీవర్ వచ్చిందంటే ఇంకా వృందావన్లో ఏమి చూడలేరనమాట. అప్పుడు ఆయన మళ్ళీ ప్రార్థించారన్నమాట జీవగోస్వామికి, నాకు వృందావన్ చూడాలని ఉంది, కావాలంటే ఈ ఫీవర్ పోస్ట్పోన్ చేసుకోండి, నా కర్మ కదా, నేను భరించవలసిందే, కానీ పోస్ట్పోన్ చేయొచ్చు కదా, కావాలంటే వృందావన యాత్ర అయిపోయిన తర్వాత ఇవ్వండి ఫీవర్. నిజంగా అలానే అయింది, అప్పటికప్పుడు ఫీవర్ పోయింది, వృందావన యాత్ర అయిన వెంటనే మళ్ళీ ఫీవర్ వచ్చేసింది అనమాట. సో ఆయన ఎంత అలా బాగా కష్టపడారనమాట. మొత్తం మీద అప్పుడు ఆయన ఒక పుస్తకం వెతుకుంటున్నారు, చైతన్య ఉపనిషత్. అది అథర్వ వేదలో ఒక భాగం అన్నమాట. ఆ చైతన్య ఉపనిషత్ దొరికితే చైతన్య మహాప్రభు దేవాది దేవుడని ఆయన నిరూపించవచ్చు అని ఆయన కోసం ఆ పుస్తకం కోసం ఆయన బాగా కష్టపడారు. మొత్తం మీద ఆ పుస్తకం కూడా ఆయనకి దొరికింది. మధుసూదన్ దాస్ అని ఎవరో పంపించారు. అప్పుడు ఆయన ఇంకా అందరికీ చాలా కాన్ఫిడెంట్గా ప్రూవ్ చేశారు చైతన్య మహాప్రభు దేవాది దేవుడని అన్ని శాస్త్రాల నుంచి కోట్ చేసుకొని. అప్పుడు ఆయనకి వాళ్ళు అందరు కలిసి, భక్తులందరూ కలిసి ఆయనకు ఒక టైటిల్ ఇచ్చారు. ఏంటి ఆ టైటిల్ అంటే భక్తి వినోద. ఎందుకంటే ఆయన ఎంత చక్కగా ఎన్ని పుస్తకాలు రాస్తున్నారు కదా భగవంతుడి గురించి అని ఆయనకి టైటిల్ ఇచ్చారు. తర్వాత ఆయన ఒక స్పెషల్గా చేసింది ఏంటంటే, భక్తి వినోద్ ఠాకూర్ ఆయన పంజిగా మొదలుపెట్టారు. ఇప్పుడు మన పంజిగా చూస్తున్నాం కదా, అంటే మన ఇంగ్లీష్ క్యాలెండర్ కాదు, మనం వైష్ణవ క్యాలెండర్ చూసుకుంటాము, ఏ అపియరెన్స్ డే, డిస్అపియరెన్స్ డే, అలాంటి ఆ వైష్ణవ పంజిగా ఆయన మొదలుపెట్టారు. సో దాంట్లో గౌర పూర్ణిమ డే ఎప్పుడు, దాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలని ఆయన స్టార్ట్ చేశారనమాట. అలా ఎన్నెన్నో మార్పులు ఆయన తీసుకొచ్చారు. అండ్ తర్వాత ఒక ఇంపార్టెంట్ థింగ్ ఆయన చేసింది ఏంటంటే, చైతన్య మహాప్రభు ఎక్కడ ఆవిర్భావించారు ఆ స్థలాన్ని ఆవిష్కారం చేయడం ఆయనే చేశారు. ఎలా చేశారంటే, ఇప్పుడు అప్పటికి ఆయన చాలా 49 50 అయిపోయారు, డబ్బులు కూడా ఉన్నాయి, ఆయన ఇంకా ప్రచారం చేయాలని ఉంది. సో ప్రచారం చేయాలని ఉందని ఆయన ఇంకెందుకు నేను రిజైన్ చేసేస్తాను, నా దగ్గర ఉన్న ధనం నాకు చాలు అని రెసిగ్నేషన్ లెటర్ ఇస్తే వీళ్ళు ఒప్పుకోలేదు. ఆయన ఐడియా ఏంటంటే, నేను రెసిగ్నేషన్ చేసుకుని, ఆయన ఒక ఫ్రెండ్ ఉండేవారు రామ్ సేవక్ భక్తి బ్రింగ్ మహాశయ్, ఆయనతో పాటు మేమిద్దరు కలిసి వెళ్ళి ప్రచారం చేసుకుందామని రెసిగ్నేషన్ పెట్టినప్పటికీ వీళ్ళు ఒప్పుకోవట్లేదు. ఈయనైతే అసలు నేను చెయ్యలేనండి, నేను చేసేసానని ఆయన గట్టిగా ఉన్నారు. ఆ లోపల చైతన్య మహాప్రభు కలలో వచ్చారు. కళలో వచ్చి, ఇప్పుడే కాదు నీ రెసిగ్నేషన్, ఇంకా నీకు చాలా పని ఉంది నవద్వీప్లో, ఆ పని చేసిన తర్వాత చూసుకుందామంటే, అప్పుడు ఆయనకి నాకు నవద్వీప్లో ఏంటి పని అని అర్థం అవ్వకుండా, అప్పుడు ఆయనకి ఏంటంటే శ్రీరాంపూర్లో ఆయనకి పోస్టింగ్ ఉంది. అప్పుడు ఆయన అన్నారు, సరే నేను రెసిగ్నేషన్ ఇవ్వను కానీ కనీసం నాకు కృష్ణనగర్ పంపించేయండి. వాళ్ళు అంటారు, లేదు కృష్ణనగర్లో ఆల్రెడీ మెజిస్ట్రేట్ ఉన్నారు, మొన్నే పోస్టింగ్ అయింది. అప్పుడు ఏంటంటే ఆయన డైరెక్ట్గా ఆయనతో ఫోన్ చేసి, అంటే ఆయనతో మాట్లాడేసుకొని, అయ్యా మనం ఇద్దరు మనలో మనం మాట్లాడుకుని ట్రాన్స్ఫర్ చేసుకుందామంటే ఆయన ఒప్పుకున్నారు. అప్పుడు ఆ మెజిస్ట్రేట్ శ్రీరాంపూర్కి వెళ్ళిపోతే ఆయన కృష్ణనగర్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు కృష్ణనగర్కి వెళ్ళినప్పుడు ఆయన చాలా ఆనందంగా ఉంది. అంటే కృష్ణనగర్ అంటే నవద్వీప్ పక్కనే. సో హ్యాపీగానే మండే టు ఫ్రైడే అక్కడ ఉండి, సాటర్డే సండే నవద్వీప్కి వెళ్ళిపోయి అక్కడ హ్యాపీగా భజన చేస్తూ డివోటీస్ ఒక సాంగత్యం తీసుకుంటూ. సో ఇప్పుడు ఆయన ఉండడము కృష్ణనగర్లోనే, నవద్వీప్లో ఒక ధర్మశాలలో ఉన్నారు, రాణి ధర్మశాలలో. అప్పటికే ఆయన అనుకుంటున్నారు, చైతన్య మహాప్రభు ఆవిర్భావించిన స్థలాన్ని నేను వెతుక్కోవాలి అని ఆయన లైబ్రరీకి వెళ్ళిపోయి పాత మ్యానుస్క్రిప్ట్స్ తీసేసి అంత బాగా వెతుకుంటున్నారు. సో ఒకరోజు రాత్రి 10 గంటలకి రాణి ధర్మశాల తాలూకా బాల్కనీలో కూర్చొని ఉంటే, వాళ్ళ అబ్బాయి తన పక్కనే ఉన్నారు, పక్కనే క్లర్క్ ఉన్నారు, ఆయనకి దూరం నుంచి ఒక లైట్ కనిపించింది. ఇదేంటి లైట్ ఇలా ఉందని, మరుసటి రోజు ఏంటంటే గంగా క్రాస్ చేసి అక్కడికి వెళ్ళి అందరికీ అడుగుతున్నారు, ఇక్కడ నుంచి నాకు ఏదో లైట్ కనిపించండి, ఈ భూమి ఎవరిదండి, ఏంటి ఈ భూమి అంటే, అందరు అంటారు ఇదేంటి పిచ్చి భూమి అండి, ఇక్కడ ఏమి నాటినా కూడా, ఏ విత్తనాన్ని నాటినా కూడా ఏ చెట్టు రాదు, తులసి మొక్క తప్ప ఏది రాదు, వేస్ట్ ల్యాండ్ ఇది అని. అప్పుడే అనుకున్నారు, ఆహా తులసి మొక్క తప్ప ఏది రావట్లేదు, అయితే ఇదే ఉంటుంది చైతన్య మహాప్రభు జన్మస్థానం. కానీ అలా చెప్పితే సరిపోదు కదా, దాన్ని ప్రూవ్ చేయాలి. అప్పుడు ఆయన పాత మ్యాప్లు తీసి, ఇది తీసి, అది తీసి, అసలు ఎందుకంటే ఆ రోజుల్లో గంగా చాలాసారి తన ప్రవాహం మారుస్తూ ఉంటుంది కదా, ఎలా. అప్పుడు ఆయనకి లోచన్ దాస్ ఠాకూర్ ఒక చైతన్య మంగళ నుంచి ఒక క్లూ దొరికింది. అక్కడ లోచన్ దాస్ అన్నారు, చైతన్య మహాప్రభు ఎప్పుడైతే సన్యాసి తీసుకోవాలని అనుకున్నారో అప్పుడు ఆయన గంగలో దూకి స్విమ్ చేసి అటుపక్క వెళ్ళి అక్కడి నుంచి కత్రకి వెళ్ళారు, అంటే సన్యాసికి వెళ్ళారు కదా. అప్పుడు ఆయన అనుకున్నారు, మళ్ళీ అలాంటప్పుడు గంగకి ఇటుపక్కే కదా ఉండాలి ఆయన ఆవిర్భావించిన స్థలము, ఎందుకంటే ఇటు ఉంటే సన్యాసి కోసం ఆయన గంగకి, గంగా లోపల దూకి అవసరమే ఉండదు కదా అని అప్పుడు అలా ప్రూఫ్ చేసుకున్నారు. అలా ఎన్నెన్నో అంటే చిన్న చిన్న ప్రూఫ్, భక్తి రత్నాకర్ నుంచి, ఇక్కడ నుంచి, అక్కడ నుంచి. సో ఇప్పుడు ఆయనకి ప్రూఫ్ అయిపోయింది, మ్యాపులు వచ్చేసాయి. కానీ కూడా ఆయనకు ఒక ఆధ్యాత్మిక ఆచార్యులు ఎవరైనా దీన్ని ఎస్ అని హామీ ఇస్తే అప్పుడే కరెక్ట్ అవుతుందని ఆయన ఏం చేశారంటే, జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, మీరు ఒక్కసారి వస్తారా, నేను మీకు ఏదో చూపించాలని అనుకుంటున్నానంటే, సరే వస్తానన్నారు. కానీ జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్కి అప్పుడు వయసు 120 ఇయర్స్, ఆయన వాకింగ్ చేయలేరు. ఆయన ఒక శిష్యుడు బీహారీ ఆయనకి బుట్టలో తీసుకువెళ్తారు, ఆ కూరగాయలు అమ్మే బుట్టలాగా బుట్టలో ఆయన కూర్చోపెట్టి తీసుకువెళ్తారు. ఆయన ఎంత వయసు అయినా ఆయన అంటే, ఆయన ఆయన కళ్ళు కూడా ఇలా ఓపెన్ చేయలేరు. ఆయన కళ్ళు ఓపెన్ చేయాలంటే ఎవరో అక్కడ పట్టుకోవాలి, ఇలా పట్టుకుంటేనే ఓపెన్ అవుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఆయన తీసుకువెళ్ళారు. తీసుకువెళ్ళి ఎప్పుడైతే బీహారీ తన్ని బుట్టలో తీసుకువెళ్ళి ఆ చైతన్య మహాప్రభు ఆవిర్భావించిన స్థలంలో అడుగు వేస్తే, ఈ ముసలాయన జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్ ఆ బుట్ట నుంచి కిందకి దిగి ఎగురుతున్నారు. ఇదే నిమాయి జన్మస్థానం, ఇదే నిమాయి జన్మస్థానం, నిమాయి అంటే చైతన్య మహాప్రభు అని అలా ఎగురుతూ ఉంటే అప్పుడు ఇంకా భక్తి వినోద్ ఠాకూర్కి హ్యాపీ ఫీల్ అయింది. ఆహా, ఈయనకి చెప్పలేదు ఎక్కడ తీసుకువెళ్తున్నాను, కానీ కూడా ఆయన వెంటనే చెప్పారు ఇది చైతన్య మహాప్రభు ఆవిర్భావించిన స్థలం అని. అప్పుడు ఇంకా ఆయన చాలా హ్యాపీ అయిపోయి, అయితే సరే ఇక్కడ ఒక టెంపుల్ కట్టాలి, ఇది చైతన్య మహాప్రభు ఒక స్థానం అని. కానీ అప్పటికి ఆయన హెల్త్ మళ్ళీ పాడైపోయింది, భక్తి వినోద్ ఠాకూర్ హెల్త్. 44 డేస్ వరకు ఓన్లీ పాలు తాగారు, అసలు బాడీలో శక్తి లేదనమాట. అంటే ఆయనకి ఎప్పుడు చూసినా హెల్త్ ప్రాబ్లమ్, అంటే ఎప్పుడైనా మధ్య మధ్యలో ఒక్కొక్కసారి బాగుంటారు అంతే, ఎప్పుడు చూసినా ఏదో ఒక ఆరోగ్యం పరంగానే ఆయనకి ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయన్నమాట. అలాంటి ప్రాబ్లమ్స్లో కూడా ఆయన నవద్వీప్ ధామ మహత్యం అని ఒక పుస్తకం రాశారనమాట. అప్పటికి మళ్ళీ వాళ్ళ అబ్బాయికి స్కిన్ డిజీజ్ వచ్చేసింది. అప్పుడు జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్ అన్నారు, మీ అబ్బాయికి వెళ్ళి చైతన్య మహాప్రభు ఆవిర్భావించిన స్థలం ఉంది కదా, అక్కడ పడుకోబెట్టి ఆ దుమ్ము ఆ మట్టి తన మీద పడితే ఆ స్కిన్ డిజీజ్ పోతుందంటే గురువు మీద నమ్మకంతోనే తన అబ్బాయిని తీసుకుని అక్కడ పడుకోబెట్టేశారు. నిజంగానే విత్ ఇన్ 1 డే మొత్తం అంతా స్కిన్ డిజీజ్ పోయింది. అప్పుడు ఆయనకి ఇంకా నమ్మకం పెరిగిందన్నమాట. ఇది చైతన్య మహాప్రభు జన్మస్థానం, దీనిలో ఎంత పవర్ ఉంది అనమాట. అండ్ అలా ఇంకా మొత్తం మీద రెజిగ్నేషన్ ఇస్తే వీళ్ళు ఒప్పుకోరు, ఎన్నిసారి రిక్వెస్ట్ చేసినా మొత్తం మీద ఆయన అన్నారు సరే అయితే నాకు వెళ్ళడానికి రావడానికి ఇబ్బంది ఉందండి అందుకోసం అంటే వాళ్ళు అన్నారు అంతేనా, అయితే మీ ఇంటి పక్కనే రైల్వే లైన్ పెట్టేస్తామండి. నిజంగానే అప్పుడు ఆయన ఇల్లు పక్కనే ఆయన ఇంటి దారి తీస్తే అక్కడ రైల్వే లైన్ పెట్టేశారు. ఆ ట్రైన్ వచ్చి ఆయనకి ఇంట్లో నుంచి పికప్ చేసేసి కోర్టు తీసుకువెళ్ళి మళ్ళీ ఇంట్లో దింపేస్తారు. ఇప్పటికీ కూడా కొన్ని సంవత్సరాల కిందటి వరకు కూడా ఆ రైల్ లైన్ ఉందన్నమాట. ఈ మధ్యలోనే అది ఎక్స్పాండ్ చేద్దారని ఆ ట్రైన్ ఆపేశారు. మొన్న ఎవరైతే నాతో పాటు మాయాపూర్ వస్తే అప్పుడు చూపించాం కదా రైల్వే లైన్, చీకటి అయిపోయింది, మనం వెళ్ళినప్పుడు చీకటి అయిపోయింది, మనం చూడలేకపోయాం. వాళ్ళ ఇంటి బయటే ఆ రైల్వే లైన్ ఉందన్నమాట, ట్రైన్ అక్కడ వరకు. సో ఏం చెప్పినా కూడా వీళ్ళు వదలట్లేదు, పోనీ వెళ్ళను అంటే ఇలా అలా మీకు అన్నీ. ఎందుకు వాళ్ళకి భక్తి వినోద్ ఠాకూర్ అంటే ఎంత పిచ్చి అంటే, ఒక 10 మంది నెలపాటు కష్టపడితే మెజిస్ట్రేట్లు వాళ్ళు ఎన్ని జడ్జ్మెంట్స్ ఇవ్వగలితే ఆయన అది ఒక్క రోజులో చేసేవారు అనమాట. ఏదైతే బయట వాళ్ళకి 6 అవర్స్ అయితే ఆయనకి 5 మినిట్సే. ఆయన ఎలా సార్ట్అవుట్ చేస్తారంటే కోర్టు కేసు, బాబు నీకు గొడవ ఉంటే మీరిద్దరు నా దగ్గరకు రావద్దు, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు లేఖరాయి, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు లేఖరాయి అంతే, నేను పిలుస్తాను. అప్పుడు వాళ్ళిద్దరు ఏం చెప్పాలనుకుంటే నేను చదివేస్తారు, చదివి వాళ్ళిద్దరిని పిలుస్తారు, పిలిచి 2 క్వశ్చన్ అడుగుతారు, ఇతనికి ఒక అడుగుతారు అతనికి ఒక అడుగుతారు అంతే, జడ్జ్మెంట్ ఇచ్చేస్తారు, కరెక్ట్ జడ్జ్మెంట్ ఇచ్చేస్తారు, ఇంకంతే అయిపోయింది. వాళ్ళు దొరికిపోతారు ఆయన అడిగిన ఒకే ఒక ప్రశ్నకి. ఇలా జడ్జ్మెంట్ ఇచ్చినప్పటికీ ఆ బ్రిటిషర్స్ కూడా ఎంత తెలివితేటలు అసలు ఇతనికి, అంటే భక్తి చేస్తున్నారు కదా, కృష్ణ భక్తి చేసిన వాళ్ళు ఇంటెలిజెంట్గా తయారవుతారనమాట. సో అలా ఆయన వదలట్లేదు. మొత్తం మీద ఆయన ఏమనుకున్నారంటే వీరు ఎలాగో నన్ను వదలరు, అయితే సరేనండి నేను రిజైన్ చేయను, నాకు 2 ఇయర్స్ బ్రేక్ ఇస్తారా, సిక్ లీవ్, హెల్త్ బాగాలేదు కొంచెం, నేను రికవర్ అవ్వాలంటే 2 ఇయర్స్ లీవ్ ఇచ్చేసారు. ఆ 2 ఇయర్స్ లీవ్లోనే భక్తి వినోద్ ఠాకూర్ ప్రచారం చేశారా, అసలు ఇంకా అంతా ఇంటికి అసలు వెళ్ళే ప్రసక్తే లేదు. ఇంకా ఈ ఊరు నుంచి ఆ ఊరు, ఆ నుంచి ఆ ఊరు ఇంది తీసుకొని ఎవరైతే ఉన్నారు భక్తి బృంగ మహాశయతోని 500 పైన నామహట్టాలు ఆ 2 సంవత్సరాల్లో ఓపెన్ చేసేసుకున్నారు. 500 నామహట్టాలు అంటే అది ఈజీ కాదు కదా, 500 నామహట్ట సెంటర్స్ ఓపెన్ చేయాలంటే టక 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 ఒక గ్రామంలో వెళ్తారు, క్లాసులు ఇస్తారు, అక్కడ ఎవరైతే మంచి భక్తులుగా ఉన్నారో వాళ్ళు ఇలవారు, నువ్వే ఇక్కడికి ఇన్ఛార్జ్, ఇది కంటిన్యూ చేయి, నేను మళ్ళీ వస్తాను, నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్, అలా 500 సెంటర్స్ ఓపెన్ చేసేసుకున్నారు. నేను అందరు వాళ్ళకి రిపోర్ట్ ఇస్తున్నారు. నేను అలాంటి ఒక పుస్తకం రాశారు ఆయన, అసలు ఎలా ఈ నామహట్టలు ఓపెన్ చేయాలని ఆయన ఒక చక్కని పుస్తకం కూడా రాశారు దాని గురించి అనమాట. ఆ ఒక పుస్తకాన్ని మన గురు మహారాజ్ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ కూడా చేశారు. అక్కడ నుంచి మన గురు మహారాజ్కి కూడా ఈ నామహట్ట ఈ సెల్ఫ్ రీచింగ్ ఒక ఐడియా వచ్చిందనమాట, ఎలా చేయాలి. కంప్లీట్ గా డీటెయిల్స్ ఇచ్చారు. ఒక ప్రోగ్రామ్ అనేది ఫస్ట్ ఒక స్పీకర్ మాట్లాడాలి, కీర్తన అవ్వాలి, నగర సంకీర్తన ఎలా చేయాలి, తర్వాత ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ ఉండాలి, ఆ మొత్తం అంతా. అంటే ఈ రోజు మనం ఇస్కాన్లో ఏదైతే చూస్తున్నాం పూర్వంలో ఉన్న ఆచారాలు ఇదన్నీ ముందు నుంచి, అంటే మనం ఏం కొత్తగా చేయట్లేదు. ఇప్పుడు మీరు ఈవెన్ ఇప్పుడు ఫ్రాంక్ గా చెప్పాలంటే ఇప్పుడు ఇస్కాన్లో ఈ లైఫ్ మెంబర్షిప్ ప్రోగ్రామ్, ఈ గెస్ట్ హౌస్, ఇదంతా కూడా ప్రభుపాద ఐడియాస్. ఇదంతా ఈ పూర్వంలో ఉన్న ఆచార్యులు ఎంత ఐడియా ఉండేది, అంటే ఇదేం కొత్త లేటెస్ట్ కాన్సెప్ట్ కాదు. యాక్చువల్గా ఇప్పుడు ఈ మెంబర్షిప్ కాన్సెప్ట్ అనేది ఇప్పుడు కంట్రీ క్లబ్, రాయల్ ఏ క్లబ్, ఆ క్లబ్స్ ఉన్నాయి, కానీ ఆ రోజుల్లో కూడా అసలు ప్రభుపాదకి ఐడియా ఉండేదన్నమాట, ఇలా ఉండాలి, మెంబర్షిప్ ఉండాలి, ఇలా మంత్లీ ఇది ఉండాలి, అప్పుడు మన సెంటర్స్ ముందుకు వెళ్తాయి. సో అలా అన్నమాట. సో ఇలా ఆయన ఎంతలాగా మొత్తం మీద ఇప్పుడు ఇంకా ఫైనల్గా ఆయన నేను రిటైర్ అయిపోతానని నన్ను వదిలేయండి అంటే మొత్తం మీద ఫైనల్గా ఆయనకి 1894లోనే ఆయన ఇంకా రిటైర్ అయిపోయారనమాట. సో రిటైర్ అయిన తర్వాత కూడా ఆయన మంచిగా ఆయన ప్రచారం ఇలా కంటిన్యూ చేసుకున్నారు. అయితే రిటైర్ ఎందుకు అయ్యారంటే ఆయనకి ఫుల్ టైం కలెక్షన్ చేయాలని ఉంది. ఎందుకోసం కలెక్షన్ అంటే ఆయనకి టెంపుల్ కట్టాలని ఉంది. ఏ టెంపుల్ అంటే చైతన్య మహాప్రభు ఎక్కడైతే ఆవిర్భావించారో ఆ ప్లేస్లో టెంపుల్ కడదామని. సో అప్పుడు ఆయన ఏం చేశారు, డోర్ టు డోర్ వెళ్ళి డొనేషన్స్ అడగడం స్టార్ట్ చేశారు. ఈయన వచ్చి డొనేషన్ అడిగితే అందరికీ అయ్యో బాబు మీరు వచ్చారా అంటే డిప్యూటీ కలెక్టరే కదా, డిప్యూటీ మెజిస్ట్రేట్ అంటే ఈరోజు మన కలెక్టర్ ప్రతి ఇంటికి వెళ్ళిపోయి డబ్బులు అడిగితే ఎలా ఉంటుంది, ఆయన ఎక్స్ కలెక్టర్ కదా, మీరు రావడం ఏంటంటే లేదు లేదు ఏం పర్వాలేదండి, అయితే డొనేషన్ కావాలంటే 1 రూపాయి కావాలి అంతే, మీ దగ్గర ఎక్కువ వద్దు, ఓన్లీ 1 రూపీ తీసుకుంటారు, నాకు 1 రూపీ ఇవ్వండి చాలు. అలా ప్రతి ఇంటికి భక్తి వినోద్ ఠాకూర్ వెళ్ళారు మార్నింగ్ నుంచి నైట్, అదే సేవ, 1 రూపీ 1 రూపీ 1 రూపీ. అయితే ఒకతనికి భక్తి వినోద్ ఠాకూర్ మీద జాలి వేసి ఆయన ఇంట్లో లేనప్పుడు వాళ్ళ భార్య దగ్గరికి వెళ్ళిపోయి ఇగో ఆయన 1 రూపీ 1 రూపీ అంటే ఇగోండి 10 రూపాయలు నేను ఇచ్చేస్తానని ఇలా చెప్పేసి వెళ్ళిపోతే ఇంటికి వచ్చిన తర్వాత భార్యని తిట్టారు, ఎవరు ఇచ్చారు ఆ 10 రూపాయలు, నేను చెప్పాను కదా 10 రూపాయలు కాదు, నాకు అందరి దగ్గర 1 రూపీయే కావాలి. భార్య అడుగురు మళ్ళీ 10 రూపాయలు ఇస్తే దాంట్లో ప్రాబ్లం ఏంటి, మంచిదే కదా మీ టెంపుల్ కోసం అంటే ఆయన అన్నారు. అలా అయితే నన్ను ఒక్క డోనర్ చేత నేను టెంపుల్ కంప్లీట్ చేయించేస్తాను, అది నాకు పెద్ద విషయం కాదు, ఎందుకంటే ఆయన చాలా గొప్ప స్థాయిలో ఉండేవారు, ఆయనకి చాలా పెద్ద కాంటాక్ట్స్ ఉన్నాయి, ఎవరైనా ఒక్క డోనర్కి చెప్తే కట్టేయచ్చు. కానీ నాకు ఎలా కావాలంటే ఈ చుట్టుపక్కల ఉన్న అందరూ ఒక డబ్బులు ఈ టెంపుల్లో పడాలి. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళందరిది స్పిరిచువల్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఎందుకంటే కృష్ణుడు ఒక స్వభావం ఎలాంటిది అంటే ఎవరైనా కృష్ణ టెంపుల్ కోసం 1 రూపాయి కూడా ఇచ్చారనుకోండి కృష్ణుడు వాళ్ళకి రుణపడిపోతారు. సో తను ఒక భక్తుడుగా ఉండకపోయినా కూడా తను అబద్ధ శ్రీ సంఘం చేస్తాను మాసాహారం చేస్తాను అంత చెడు అలవాట్లు ఉన్నప్పటికైనా కృష్ణుడు ఏమనుకుంటాడు మనసులో, ఇతను నా టెంపుల్కి 1 రూపీ ఇచ్చాడు, సో ఇప్పుడు నేను తనకి రుణపడి ఉన్నాడు, సో ఇప్పుడు నేను తనకి హెల్ప్ చేయాలి ఎలాగో. సో అప్పుడు కృష్ణుడు ఏం చేస్తారు, వాళ్ళ జీవితంలో గురువుని పంపిస్తారు, వాళ్ళకి మంచి ఇది పంపిస్తారు, వాళ్ళకి ఎలాగో ఎలాగో భక్తులుగా మార్చి తీరుస్తారు. ఈ జన్మంలో కాకపోయినా కూడా మళ్ళీ నెక్స్ట్ లైఫ్లో అవకాశం ఇస్తారు. కృష్ణుడు మాత్రం వాళ్ళని వదలరు. సో అదే నాకు కావాలి, కృష్ణుడు వీళ్ళందరికీ రుణపడిపోవాలి, అందరు కాంట్రిబ్యూట్ చేశారు కదా, ఒక దగ్గర తీసుకుంటే ఎలా అవుతుంది, నాకు ప్రతి ఒక్కరి దగ్గర 1 రూపీ కావాలి అనమాట. సో అది ఆయన ఒక మనోభావం చూడండి, అందరినీ కృష్ణ సేవలో ఎంగేజ్ చేయాలి. అందుకోసం మనం ఎప్పుడైతే టెంపుల్ కడుతున్నాం విరాళాలు తీసుకుంటున్నాం, ఇది ఏమి సింపుల్ సర్వీస్ కాదు. మనం ఎవరి దగ్గర అయితే డబ్బులు డొనేషన్ తీసుకుంటున్నామంటే వాళ్ళొక ఆధ్యాత్మిక ఖాతా స్పిరిచువల్ ఖాతా ఓపెన్ చేసేసాం మనం. ఇప్పుడు వాళ్ళకి భక్తి జీవితంలో ఇంట్రెస్ట్ ఉన్నా లేనా వాళ్ళ డబ్బులు కృష్ణ సేవలో ఉపయోగం అయ్యింది అంతే. ఇప్పుడు కృష్ణుడు వాళ్ళని వదలరు, ఎలాగో ఎలాగో తనకి భక్తుడు కింద మారుస్తారు, అదే కదా మనకి కావాలి అనమాట. సో మొత్తం మీద ఏంటంటే ఆ టెంపుల్ కట్టేశారు. టెంపుల్ కట్టేసిన తర్వాత ఎంత గ్రాండ్గా 1895 మార్చ్ 21 గౌర పూర్ణిమ రోజు ఎంత గ్రాండ్గా ఇనాగ్రేషన్ అయ్యిందంటే అందరు అక్కడ ఒకే మాట, 450 ఇయర్స్ బ్యాక్ కేతూరి ఫెస్టివల్ ఎలా అయితే నరోత్తమ దాస్ ఠాకూర్ చేసుకున్నారో అలానే అయ్యింది. చాలా వైభవంగా గ్రాండ్గా ఈ టెంపుల్ ఓపెనింగ్ అయ్యిందనమాట. ఆ లోపల ఏంటంటే భక్తి వినోద్ ఠాకూర్ కొన్ని పుస్తకాలు అమెరికా పంపించారు, కెనడా పంపించారు, విదేశాల్లో కూడా ఆయన ఒక ఇంగ్లీష్ పుస్తకాలు పంపించారు. సో ఆయన మొట్టమొదటి ఇంగ్లీష్ పుస్తకము ఆ మాంట్రియల్లో ఎంసీ గిల్ యూనివర్సిటీలో వెళ్ళింది, లైఫ్ అండ్ ప్రిసెప్ట్స్ ఆఫ్ చైతన్య మహాప్రభు అని. ఆ ఏ యూనివర్సిటీలో మాంట్రియల్లో వెళ్ళింది, ఆ ఇయర్ ఏంటంటే 1896, ఎప్పుడైతే శ్రీల ప్రభుపాదులు వారు ఆవిర్భావించారనమాట. అండ్ అప్పుడు ఆయన ఒక ఇది కూడా చేశారు, ప్రెడిక్షన్ కూడా చేశారు, ఎవరు ఒక్కరు వస్తాడు మొత్తం ప్రపంచానికి ఈ కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేస్తాడు అని ఆ ఒక ప్రెడిక్షన్ కూడా భక్తి వినోద్ ఠాకూర్ చేశారనమాట. అండ్ అద్భుత టెంపుల్ గురించి కూడా ఆయన మాట్లాడుకున్నారనమాట, ఒక టెంపుల్ అద్భుత టెంపుల్ అవుతుందనమాట. సో ఈ ప్రెడిక్షన్ ఏదైతే ఆయన చేశారు శ్రీల ప్రభుపాద్ గురించి, ఇది మనం చూసాము ఎలా భక్తి వినోద్ ఠాకూర్ మొత్తం బెంగాల్లో ప్రీచింగ్ చేశారు, ఆయన అబ్బాయి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ మొత్తం భారతదేశంలో 64 గౌడియమఠ్ ఓపెన్ చేశారు, ఆయన శిష్యుడు శ్రీల ప్రభుపాదల వారు మొత్తం వరల్డ్లోనే 14 టైమ్స్ గ్లోబ్ అంతా తిరిగేసి 10 ఇయర్స్లోనే 108 టెంపుల్స్ ఓపెన్ చేస్తారు. ఇప్పుడు ఆయన శిష్యులు కూడా ఇంకా ప్రచారం చేస్తే ఇప్పుడు నేను అనుకోవడం మన మొత్తం వరల్డ్లోని ప్రతి ఒక్క సిటీలో ఇస్కాన్ సెంటర్ అనేది ఉంది తప్పకుండా. అండ్ ఒకవేళ ఇస్కాన్ సెంటరు టెంపుల్ లేకపోయినా ఒక ఇస్కాన్ భక్తుడైతే ఉన్నాడు తప్పకుండా, ఎవరో ఒక్కరు కృష్ణ చైతన్యాన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు. సో అలా ఆయన అండ్ అప్పుడు ఆయనకు ఒక పేరు ఇచ్చారు, ఎవరో ఎవరు ఆ పేరు ఇచ్చారంటే శిశిర్ కుమార్ ఘోష్ ఆ రోజుల్లో ఒక చాలా ఫేమస్ న్యూస్ పేపర్ అనమాట, అమృత బజార్ పత్రిక. ఆయన ఏంటంటే భక్తి వినోద్ ఠాకూర్కి ఒక పేరు ఇచ్చారు. ఆ పేరు ఏంటంటే ద సెవెంత్ గోస్వామి. ఆయన అన్నారు, నేనైతే ఆరుగురు గోస్వామిని నేను చూడలేదు, కానీ మీరే నా కోసం సెవెంత్ గోస్వామి. ఎందుకంటే గోస్వామిలు ఏం చేశారు, గోస్వామిలకి చైతన్య మహాప్రభు అన్నారు మీరు పుస్తకాలు రాయాలి, మీరు కృష్ణుడు లీల ఒక ప్రదేశాలని ఆవిష్కరించాలి, మీ ఒక బిహేవియర్ ద్వారా భక్తులుగా ఎలా ఉండాలని మీరు అందరినీ నేర్పించాలి. ఏదైతే సూచనలు చైతన్య మహాప్రభు గోస్వామిని ఇచ్చారు, భక్తి వినోద్ ఠాకూర్ అదే సూచనల్ని నిర్వహించుకున్నారు. అంటే బాగా, ఎందుకంటే ఆయన పుస్తకాలు రాశారు, ఆయన చైతన్య మహాప్రభు ఆవిర్భావించిన స్థలాన్ని ఆయన ఆవిష్కరించారు, అలా ఆయన ఒక నిజ దీంట్లోని దీనాచార్యులు చూపించారు ఎలా భక్తుడుగా ఉండొచ్చు, ప్రతిదీ ఆయన ఫుల్ఫిల్ చేశాడు యాజ్ ఏ సెవెంత్ గోస్వామి అనమాట. సో ఆయన ఒక రొటీన్ మీకు చెప్తే కొంచెం మీకు అర్థమవుతుంది ఆయన దీనాచార్య ఎలా ఉండేది. ఎవ్రీడే మార్నింగ్ ఆయన ఏ టైంకి గెటప్ అయ్యేవారు ఏంటి అని ఒకసారి మీతో షేర్ చేస్తాను. ఆయన ప్రతిరోజు రాత్రి 7:30 to 8:00 మధ్యలో పడుకునేవారు. బై 8:00 పడుకుంటారు, మళ్ళీ 10:00 అంటే 2 hours పడుకుంటారు, 10:00కి మళ్ళీ లేస్తారు, 10:00 నుంచి 4:00 వరకు ల్యాంప్ లైట్ చేసుకుని పుస్తకాలు అనువాదం చేసుకుంటారు, కమెంటరీ రాసుకుంటారు. కరెక్ట్గా 4:00కి, ఎందుకంటే ఇన్సేప్ కూర్చున్నారు కదా, మళ్ళీ రెస్ట్ తీసుకుంటారు, ఎందుకంటే పెయిన్ అవ్వచ్చు బ్యాక్లోని. 4 to 4:30 ఐస్ క్లోజ్ చేసి రెస్ట్ తీసుకుంటారు. 4:30కి కాలు చేతులు వాష్ చేసుకొని జపం మొదలు పెడతారు. ఆ జపం అంతా ఆయనకి ఆల్మోస్ట్ ఆల్ 7:30 వరకు అయిపోతుంది. మళ్ళీ 7:30కి కరెస్పాండెన్స్, ఎవరైనా ఏదైనా లెటర్స్ రాశారంటే దాని లెటర్స్కి సమాధానము జవాబులు ఇవ్వడము అది చేసుకుంటారు. మళ్ళీ 8:30 నుంచి విజిటర్స్, ఎవరైనా ఆయనకి కలవాలనుకుంటే వాళ్ళు వచ్చి మాట్లాడుకుంటారు. మళ్ళీ 9:30 to 9:45 రెస్ట్ తీసుకుంటారు. మళ్ళీ 9:45కి స్నానం చేస్తారు, స్నానం చేసి బ్రేక్ఫాస్ట్, బ్రేక్ఫాస్ట్లో 1/2 liter మిల్క్, 2 chapatis, కొంచెం ఫ్రూట్స్ అంతే. 9:55 కరెక్ట్గా యూనిఫామ్ వేసుకుంటారు. అంటే ఎంత కరెక్ట్గా అంటే ఆయనకి పాకెట్లో ఒక వాచ్ ఉండేదన్నమాట, దానికి కరెక్ట్గా ఫాలో అవుతారు. అంటే ఎవరైనా వాళ్ళు ఆ రోజుల్లో అది ఆ వాచ్ ఉంటుంది కదా, మనం ఎప్పుడు దాన్ని ఇచ్చేసుకోవాలి, వాచ్ సెట్ చేసుకోవాలి, అది వాళ్ళు ఎలా సెట్ చేసేవారనమాట, భక్తి వినోద్ ఠాకూర్ ఇంటి ముందుకుంటే ఆయన ఏ టైంకి బయట వస్తే 9:55 కరెక్ట్గా సెట్, అంటే అంత పర్ఫెక్ట్, 9:55 బయటకు వస్తారు, 56 కూడా రారనమాట. వాళ్ళు కావాలంటే అలా టైం సెట్ చేసుకుంటారు, ఆయన బయటకు వచ్చారా 9:55 అంతే, కరెక్ట్గా బయటకు వచ్చేస్తారు. 10:00 అంటే షార్ప్, కోర్టులో ఉన్నప్పటికీ ఆయన మళ్ళీ ఆ ఒక్క రోజులోనే 30 to 50 cases సార్ట్అవుట్ చేసుకుని జడ్జ్మెంట్ ఇచ్చేస్తారు నెక్స్ట్ వచ్చేయాలి నెక్స్ట్ కేసుకి. 1:00 కల్లా కంప్లీట్, 1:00కి ఇంటికి వెళ్తారు, ఇంటికి వెళ్ళి లంచ్ తీసుకుంటారు, లంచ్ తీసుకొని మళ్ళీ 2:00 అలా బ్యాక్ వచ్చేస్తారు. మళ్ళీ 2 to 5 ఏంటంటే నెక్స్ట్ డే కోర్ట్ ప్రొసీడింగ్స్కి ఎంత చదువుకోవడము, నెక్స్ట్ కేసులు ఏంటి అదంతా మొత్తం కోర్టు వరకు ఉంటుంది 5:00 వరకు. మళ్ళీ 5:00 ఇంటికి వచ్చేస్తారు, మళ్ళీ స్నానం చేసుకుంటారు, స్నానం చేసుకొని ప్రసాదం తీసుకొని ఆయన అప్పుడు ఏం తినేవారంటే కొంచెం రైస్, 2 chapatis, పాలు. మళ్ళీ ఆయనకి ఈవినింగ్లోనే ఆయన పూజలు ఏమైనా ఉంటే మళ్ళీ నెక్స్ట్ ఆయన చదువుకోవాలి కదా, ఎందుకంటే ట్రాన్స్లేషన్ చేసుకోవాలి, అంతే బుక్స్ అంతా చదువుకొని పడుకుంటారు బై 8:00 అలా. మళ్ళీ 10:00 లేసి మళ్ళీ స్టార్ట్, అది ఆయన రొటీన్ అనమాట ఎవ్రీ సింగిల్ డే. అండ్ అలాయినా చాలా మంచి బిహేవియరు. ఇన్ఫ్యాక్ట్ జైవధర్మ ఒక ఇంట్రొడక్షన్లో భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అంటారు, చైతన్య చరితామృతంలో మెన్షన్ చేసిన 26 qualities ఏదైతే వైష్ణవాల్లో ఉండాలి, మా నాన్నగారిలో ప్రతి ఒక్క క్వాలిటీ ఉండేది అని భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఎంతో పొగిడేవారు అనమాట, మంచి వైష్ణవ గుణాలు. అలాయన ఎక్స్పర్ట్ లింగ్విస్ట్, ఇంగ్లీష్లో మాట్లాడతారు, హిందీలో మాట్లాడతారు, బెంగాలీలో మాట్లాడతారు, ఉర్దూలో మాట్లాడతారు, పర్షియన్ లాంగ్వేజ్ కూడా తెలుసు, అలానే ఎన్నో భాషల్లోనే సంస్కృతిలోనే బెంగాలీలో పుస్తకాలు రాయడం కూడా ఆయన చేసేవారనమాట. ఆయన ఎప్పుడు ఆయన పెన్ ఐడిల్గా ఉంచలేదు, ఏదో ఒకటి సాంగ్స్ అయినా ఎస్ఏ అయినా పోయమ్స్ అయినా ప్రోస్ అయినా నావెల్స్ అయినా ఎన్నో రాశారనమాట ఆయన. సో అలా ఆయన చాలా చాలా అంటే ఇంకా ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి కానీ ఇప్పటికి మనకి టైం అయింది. మొత్తం మీద ఆయన చివరిలోనే బాబాజీ వేష్ స్వీకరించారు, అంటే సన్యాస్ కాకుండా బాబాజీ వేష్. సో ఆ బాబాజీ వేష్ స్వీకరించాలంటే ఆయన గోరకిషోర్దాస్ బాబాజీ మహారాజ్కి మీరు నాకు బాబాజీ వేసి ఇవ్వండి అంటే, గోరకిషోర్దాస్ బాబాజీ మహారాజ్ అంటారు మీరే నాకు గురుగా ఉన్నారు, నేను మిమ్మల్ని బాబాజీ వేసి ఇవ్వడం ఏంటి అంటే ఉండొచ్చు కానీ నాకు ఇప్పుడు ఎవరు ఇస్తారు, నాకు బాబాజీ వేసి కావాలంటే ఎవరైనా బాబాజీ ఉండేవాళ్ళే కదా ఇవ్వాలి అంటే గోరకిషోర్దాస్ బాబాజీ మహారాజ్ ఒప్పుకోలేదన్నమాట, ఆయన పారిపోయారు అనమాట. అనమాట. పారిపోతూ ఉంటే అప్పుడు ఆయన గోరకృష్ణదాస్ బాబాజీ మహారాజ్ వెనక వెనక వెళ్తే గోరకృష్ణదాస్ బాబాజీ మహారాజ్ అనుకున్నారు, ఈ నుంచి నేను తప్పుకోవాలంటే ఏం చేస్తానంటే ఒక వేశ్య ఇంటి ముందు కూర్చున్నారనుకోండి, అక్కడికైతే అతను రారు కదా నన్ను వెతుకుంటూ అని అక్కడికి వెళ్ళి కూర్చున్నారు. అప్పుడు ఆయన ఇంకా వెతుకుని వెళ్ళిపోతే గోరకృష్ణదాస్ బాబాజీ మహారాజ్ చాలా హ్యాపీ అయిపోయి, ఆహా దాన్ని బాగా మోసం చేశాను, ఇప్పుడు అతను నన్ను డిస్టర్బ్ చేయరని అనుకున్నారు. కానీ మళ్ళీ కొంచెం తర్వాత ఆయన బయటకు వచ్చినప్పటికీ మళ్ళీ ఆయన పట్టుకున్నారు. మొత్తం మీద గోరకృష్ణదాస్ బాబాజీ మహారాజ్ జగన్నాథదాస్ బాబాజీ మహారాజ్ ఒక ఫోటో పెట్టుకుంటూ ఆయనకి బాబాజీ వేసి ఇచ్చేసారనమాట. ఆయన అప్పుడు ఆయన మెల్లగా ఆయన కూడా శిష్యులు స్వీకరించడం మొదలుపెట్టారు. ఆయన ఫస్ట్ శిష్యు కృష్ణదాస్ బాబాజీ, ఆయన భక్తి వినోద్ ఠాకూర్ తాలూకా శిష్యుడు. ఆయన ఎంత చక్కగా గురు సేవ చేశారంటే చివరికి ఎప్పుడైతే భక్తి వినోద్ ఠాకూర్ పరంపదించారు, వితిన్ వన్ ఇయర్ ఈ కృష్ణదాస్ బాబాజీ మహారాజ్ కూడా పరంపదించారంటే గురువు తాలూకా విరహాన్ని ఆయన తట్టుకోలేకపోయారు. అంత గురువు అంటే అంత ప్రేమ అనమాట, అంత చక్కగా ఆయనకి సేవని అందించారనమాట. సో ఆయన ఎక్కడ ఆయన ఒక తిరుభావం ఎలా అయ్యిందంటే కలకత్తాలో భక్తి భవన్లో చివరిలోనే లాస్ట్ 3-4 ఇయర్స్ అంటే ఆయన అందరితో మాట్లాడడం మానేశారు. కంప్లీట్గా ఒకే పొజిషన్లోని రెండు చేతులు ఇలా పెట్టుకొని కంటిన్యూస్గా జపం జపం జపం. సో అందరు ఏమనుకున్నారంటే మేబీ ఆయన ఇతనికి ప్యారలైసిస్ స్ట్రోక్ వచ్చిందా ఏంటి, ఎందుకు అలా బాడీ కదలట్లేదు, అలా ఎందుకు ఉండిపోతున్నారు. కానీ ప్యారలైసిస్ స్ట్రోక్ కాదు, ఆయనకు అసలు ఏం చేయాలని లేదు, అంతే అలానే ఉండిపోవడమే, కంటిన్యూస్గా చాంటింగ్ చాంటింగ్ చాంటింగ్. ఇప్పుడు ఫైనల్గా గదాధర్ దాస్, గదాధర్ పండిత్ తిరుభావ రోజు, గదాధర్ పండిత్ తిరుభావ డిసెప్లిన్స్ డే రోజు ఆయన దేహాన్ని త్యాగం చేశారు. అది ఏంటంటే జూన్ 23, 1914 భక్తి భవన్ కలకత్తాలో ఆయన దేహాన్ని త్యాగం చేశారు. అప్పుడే ఆయన శరీరాన్ని అక్కడే ఇచ్చేసేసుకొని సిల్వర్ తాలూకా ఒక బ్రాస్ దాంట్లో ఆయన యాషెస్ తీసుకుని దానికి మళ్ళీ సమాధి ఇచ్చారు. అయితే ఈయన ఈ ఇల్లు ఎక్కడైతే ఉంది మన మాయాపూర్లో, అది మనం చాలాసారి వెళ్ళాం, ప్రతిసారి మనం మాయాపూర్ వెళ్ళినప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాము. దాని పేరేంటంటే స్వానంద సుఖదా కుంజ. ఇది చాలా స్పెషల్, ఇది ఒక 2 నిమిషాలు దీని గురించి చెప్పి ముగిస్తాను. భక్తి వినోద్ ఠాకూర్ అసలు ఎవరు, గోలోకంలో ఆయన పేరు ఏంటి అంటే ఆయన పేరు గోలోకంలో కమలమంజరి. ఇప్పుడు ఈ ఆచార్యులు ఎవరైతే మనం ఇక్కడ చూస్తున్నాం వాళ్ళందరికీ గోలోకంలో ఒక రూపం ఉంది. అక్కడ ఏంటంటే ఇప్పుడు గోలోకంలో కృష్ణుడు ఉన్నారు, రాధారాణి ఉన్నారు, రాధారాణికి అష్ట సఖీలు ఉన్నారు, లలిత విశాఖ చంపకలత వీళ్ళందరూ. మళ్ళీ సఖీల కింద మంజరీలు ఉన్నారు, చిన్న అమ్మాయిలు ఎవరైతే సేవని అందిస్తూ ఉంటారు. సో ఈ మంజరీల్లోని ఒకరు కమల మంజరి, లలితాదేవి ఒక లలితా సఖి ఒక అసిస్టెంటు. సో ఈవిడే అనంగ మంజరి తాలూకా అసిస్టెంటు. సో అనంగ మంజరి ఎవరంటే జహన్వాదేవి, జహన్వాదేవి అంటే నిత్యానంద ప్రభు వాళ్ళ భార్య. సో అందుగురించి ఆయనకి నిత్యానంద ప్రభు మీద ఒక విశేషమైన ఇది. సో నిత్యానంద ప్రభు ఎలా అయితే ఏంటన్నారు హరినామాన్ని పంచారు, అలా ఆయన కూడా పంచాలని ఎంత తపన పడారు. అలా ఆయన లలితాదేవి ఒక కుంజ పేరు గోలోక బృందావన్లో, ఇది స్వానంద సుఖదా కుంజ. సో అందుగురించి ఆయన ఒక కుంజ పేరు కూడా ఆయన అదే పెట్టుకున్నారనమాట. సో కుంజ అంటే ఏమీ లేదు, కుంజ అంటే ఎక్కడైతే చాలా ఎక్కువ చెట్లు ఉంటాయి, చాలా వామ్గా ఉంటుంది. కాకపోతే కుంజ కూడా 3 టైప్స్ ఉంటాయి, కుంజ, నికుంజ, నివృత్త కుంజ. కుంజ అంటే ఎక్కడైతే గోప బాలకులు, సఖాలు, ఆవులు, కృష్ణ, రాధారాణి అందరూ ఆడుకుంటారు. నికుంజ అంటే అక్కడ గోప బాలకులు ఎవరు రాకూడదు, ఓన్లీ రాధారాణి, కృష్ణ, అష్టసఖిలు. నివృత్త నికుంజ కుంజ అంటే అక్కడ అష్టసఖిలు కూడా రాదు, రాధా, కృష్ణ, ఈ మంజరిలు ఎంత కొంత ఏదో సేవ అందిస్తూ ఉంటారనమాట. సో ఈ కుంజ్ అనేది చాలా స్పెషల్ ప్లేస్. సో ఇది లలితాదేవి ఒక కుంజ్. సో ఆయన ఒక ఇల్లు పేరు స్వానంద సుఖదా కుంజ. ఆయన అక్కడ మన అందరూ వెళ్ళాము, చాలాసారి వెళ్ళాము. ఆయన ఆ ప్లేస్ ఎందుకు స్పెషల్ అంటే ఇప్పుడు మన గురు పరంపరలో ఆల్టర్లో మనం చూసిన గురు పరంపరలో మ్యాక్సిమం పీపుల్ అక్కడే భజన చేసుకున్నారు. ఇప్పుడు మన గురు పరంపరలో జగన్నాథదాస్ బాబాజీ మహారాజ్ ఉన్నారు, ఆయన కూడా స్వానంద సుఖదా కుంజలో చాలాసారి వచ్చారు, వెళ్తూ వస్తూ ఉండేవారు. గోరకిషోర్దాస్ బాబాజీ ఉన్నారు, ఆయనకి ప్రత్యేకంగా అక్కడ ఒక రూమ్ పెట్టారు. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఉన్నారు, ఆయన కూడా అక్కడ ఒక రూమ్ ఉంది. భక్తి వినోద్ ఠాకూర్, ఆయనకి కూడా అక్కడ ఒక రూమ్ ఉంది. సో మన పరంపరలో ఉన్న ఆ 4 పీపుల్ అక్కడే మెయిన్గా భజన చేసుకున్నారు. సో అది మన మాయాపూర్ వెళ్ళినప్పుడు అది చాలా ఇంపార్టెంట్ ప్లేస్. అశ్వానంద సుఖదా కుంజకి వెళ్ళాలి, అక్కడ కొంచెంసేపు కూర్చోవాలి. ఆయన ఒక డీటీస్ ఉన్నాయి, ఎవరికి గుర్తుందా ఆ డీటీస్ ఏంటి? గౌర గదాధర్ డీటీస్, గౌర గదాధర్ డీటీస్, భక్తి వినోద్ ఠాకూర్ స్వయంగా పూజించిన డీటీస్ ఉన్నాయి. అలానే జగన్నాథదాస్ బాబాజీ మహారాజు భక్తి వినోద్ ఠాకూర్కి ఒక గోవర్ధన్ శిలా ఇచ్చారు, అది భక్తి భవన్లో ఆయన పెట్టుకున్నారు. అక్కడ ఆయనకి డీటీస్ ఉన్నాయి, ఆ గోవర్ధన్ శిలా ఉంది, ఆ గిరిధారి డీటీస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఆ భక్తి భవన్ అనేది ఇస్కాన్ దగ్గర లేదు, ఆ భక్తి వినోద్ ఠాకూర్ ఒక రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఉంది. కానీ ఒక్కొక్కసారి భక్తులు రిక్వెస్ట్ చేస్తే కలకత్తా వెళ్ళినప్పుడు వాళ్ళు చూపిస్తారు ఆ ఇల్లు. ఇప్పటికీ ఆ విగ్రహాలు అక్కడే ఉన్నాయి భక్తి భవన్లో. ఆయన మంచం ఉంది, ఎక్కడైతే ఆయన శరీరాన్ని త్యాగం చేస్తారు ఆ విగ్రహాలు ఉన్నాయి. అలా ఆయన ఎప్పుడైతే ఈ భక్తి భవన్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు కూర్మదేవ్ విగ్రహం వచ్చింది బయటికి. ఆ కూర్మదేవ్ విగ్రహము భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్కి భక్తి వినోద్ ఠాకూర్ గిఫ్ట్గా ఇచ్చారు. అప్పుడు ఆయన ఏజ్ మేబీ వీళ్ళు ఈ పిల్లల్లాగా 7 ఇయర్స్. సో భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ 7 ఇయర్స్ ఉన్నప్పుడే కూర్మదేవిని పూజించేవారు. సో ఆ కూర్మదేవ్ విగ్రహం కూడా అప్పుడు మనం ఈ భక్తి భవన్లో మనము చూడొచ్చు. అలానే ఎప్పుడైతే ఇక్కడ ఈ చైతన్య మహాప్రభు ఆవిర్భావించిన స్థలంలో టెంపుల్ కట్టారు, టెంపుల్ కట్టినప్పుడు దాన్ని తవ్వుతూ ఉంటే అధోక్షజ విగ్రహాలు బయటికి వచ్చాయి. ఏ విగ్రహాలైతే జగన్నాథ్ దాస్ అంటే మన చైతన్య మహాప్రభు ఒక నాన్నగారు జగన్నాథ్ మిశ్ర ఏ విగ్రహాలని అయితే పూజించేవారు అధోక్షజ విగ్రహం బయటికి వచ్చింది. ఇప్పటికి కూడా మీరు లాస్ట్ టైం ఎవరైతే నా పక్కన నిలబడారు నేను చూపించాను బాగా చూడండి, మనం యోగపీఠకి వెళ్ళినప్పుడు అధోక్షజ విగ్రహాలు ఉన్నాయి. ఇది జగన్నాథ్ దాస్, ఇది మన జగన్నాథ్ మిశ్ర వర్షిప్ చేసిన డీటీస్ అన్నమాట. సో అది కూడా ఇప్పుడు మనం ఆ డీటీస్ని మనం చూడొచ్చు. సో గౌరంగ మహాప్రభు అండ్ విష్ణుప్రియ విగ్రహాలు భక్తి వినోద్ ఠాకూర్ స్వయంగా స్థాపించారు. ఏదైతే మనం ఇప్పుడు యోగపీఠలు వెళ్ళి దర్శనం చేసుకుంటున్నాం ఆ టెంపుల్ ఆయన కట్టారు, ఆ విగ్రహాలు ఆయనే స్థాపించారు. అండ్ మీరు గమనిస్తే మనం ప్రతిసారి ఫస్ట్ భక్తి వినోద్ ఠాకూర్కి నమస్కారం పెడుతున్నాం యోగపీఠకి వెళ్ళినప్పుడు, పెట్టి తర్వాత మనం టెంపుల్ లోపలికి వెళ్తున్నాం. ఎందుకంటే ఆయన స్థాపించిన టెంపుల్ చైతన్య మహాప్రభు ఆవిర్భావించిన స్థలాన్ని ఆయనే దాన్ని ఆవిష్కరించి అక్కడ టెంపుల్ ఆయన స్థాపించారనమాట. సో ఇలా ఇది భక్తి వినోద్ ఠాకూర్ ఒక కథ. ఏదైతే నేను మీ అందరికీ చాలా క్లుప్తంగా చెప్పాను, క్లుప్తంగా దీన్ని మీరు ఇంకా వివరంగా చదవాలంటే ఇంకా చాలా పుస్తకాలు ఉన్నాయి. కాకపోతే నేను అన్ని రీసెర్చ్ చేసి 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 మీకు ఫైనల్గానే ఇక్కడ నుంచి అక్కడ నుంచి కొంచెం ఇంపార్టెంట్ పాయింట్స్ ఇచ్చేసాను అంతే. మీరేమి కష్టపడకుండా హ్యాపీగా దీన్ని అర్థం చేసుకోండి అని. సో ఇంట్రెస్టింగ్గా అనిపించిందా, బోరింగ్గా అనిపించిందా? సో ఇలానే మన గురు పరంపరలు ఉన్న అందరి గురించి మీకు మెల్లమెల్లగా చెప్తున్నాను. ఎందుకంటే ఊరికే వాళ్ళు ఒక చిత్రపటాలు చూసి ఏదో పేర్లు బైహార్ట్ చేసుకోవడం కాదు. ఇప్పుడు వినిన తర్వాత ఈసారి ఇప్పుడు మీరు ఆయన ఒక ఫోటో చూస్తే ఇప్పుడు ఆయనకి ఆహా మాకు బాగా తెలుసు అని ఒక అనిపిస్తుంది అనమాట. ఒక ఆహా భక్తి వినోద్ ఠాకూర్ మాకు బాగా, ఇప్పుడు అలా అనిపించట్లేదే, అంత వినిన తర్వాత ఎలా అనిపిస్తుంది భక్తి వినోద్ ఠాకూర్ మాకు బాగా తెలుసు, హోల్ ఫ్యామిలీ పిల్లలు ఎలా అయ్యారు. అలానే ప్రతి ఒక్కరి గురించి మనం అప్పుడు ఏంటంటే మన కాన్షియస్నెస్లో మన చిత్తంలో వాళ్ళే ఉంటారు. ఊరికే ఈ బయట ప్రపంచంలో బాలీవుడ్ యాక్టర్సు పాలిటీషియన్సు వాళ్ళ గురించి అందరికీ వివరంగా తెలుసుకోవాలని ఉంటుంది, వాళ్ళకి ఏ కలర్ ఇష్టము, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఇది. దాని బదులు ఈ వైష్ణవ ఆచార్యుల గురించి పూర్తిగా మనం చదువుకుంటే వింటే వాళ్ళే మన స్మరణంలో ఉంటారు. సో ఇలా మనం భక్తి వినోద్ ఠాకూర్ని మనస్ఫూర్తిగా ప్రార్థించాలి. ఆయన మన పరంపరలో మన గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదరు. మన జీవితంలో మన భక్తి జీవితంలో వచ్చిన ప్రతి ఆటంకాన్ని ఆయన తీసి పడేయాలి, మనకి భక్తిలో ముందుకి వెళ్ళడానికి ఆయన దీవించాలి. సో సచ్చిదానంద భక్తి వినోద్ ఠాకూర్కి జయ్, జగద్గురు శ్రీల ప్రభుపాదకి జయ్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే.
కృష్ణ 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 సబ్ కృష్ణ 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 లగే సబ్ కృష్ణ.